ఒక వేట ప్రయాణాన్ని నేను విరమించుకున్నాను. తద్వారా నేను ప్రభువును పరిచర్య చేయుటకొరకు. కాబట్టి మేమిక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉన్నాము. ఇక్కడే గతించిన సమయము అనుకుంటాను. మీకు నేను చెప్పాను, మేమొచ్చిన ప్రతిసారికి ఒకరు తప్పిపోతున్నారు. ప్రభు ఆలస్యం చేస్తే, మేము తర్వాత సంవత్సరం వచ్చినట్లయితే ఒకరు తప్పిపోతున్నారు. ఒకరు నా హృదయానికి, నా ఆత్మకు ఎంతో ఎంతో సన్నిహితంగా ఉండెను. అది సహోదరు లాయిడ్. నేను ఎప్పుడు కూడా ఆహ్వానించబడుతుండగా లోపలకు ప్రవేశిస్తూ అక్కడ వెనకాల నిలబడి ఉండి సహోదర జాక్ యొక్క పఠనము, ప్రాతకాలపు 3 తంతుల వాయిద్యము వింటుంటాను. ఈ రాత్రి అవి మహిమలో పాడుచున్నవి. సరే, ఆ నాదస్వరములో ఒకటి ముందుగానే అక్కడికి వెళ్లిపోయినది, మిగతా మూటి కొరకు ఎదురు చూస్తున్నది. ఇక ఇక్కడ భూపైన మరెన్నడూ నేను విననని అనుకుంటున్నాను. అయితే తిరిగి తప్పక నేనది వినుటకు ఎదురు చూచుచున్నాను. ఇక్కడ సహోదరుడు మరియు సహోదరి మోర్ ఆ దేశంలో అదెన్నడూ మసగా మారిపోదు. సహోదరు పామర్ క్రీస్తు యొక్క ఒక గొప్ప సేవకుడు. దేవునికి అతడు సమర్పణ చేసుకున్న జీవితాన్ని గుర్చి సహోదరు జాక్ నాతో చెప్తూ ఉండుట నాకు జ్ఞాపకమున్నది. వారిద్దరు కూడా వజ్రంగి పనివారు. మరియు అతడు చెప్పాడు, అతని యొక్క మధ్యాహ్న వేళ భోజనము అతడు తినేవాడని, అతని యొక్క శాండ్విచ్ రొట్టె తన చేతులు ఉంచుకుని రొట్టె తింటూ తన బైబిల్ గ్రంథము చదువుకునేవాడని చెప్పాడు. చూశారా, అతడు కొన్ని గంభీరమైన వాటిని చేశాడు. సహోదరు పామర్ చేశాడు. అతడు ఒక మంచి వజ్రంగి పనివాడు. తన యొక్క బిడ్డలకు ఒక మంచి తండ్రి, ఒక మంచి కుటుంబము, వారందరూ ప్రభువును సేవించేవారినిగా అతడు చేశాడు. నేనెరిగినంత వరకు వారందరూ రక్షించబడి పరిశుద్ధాత్మతో నింబడినవారు. ఈ యొక్క దినాలలో అబ్బాయిలకు అమ్మాయిలకు అదెంతో ఘనమైన సహాయక అంశదానమై ఉంటుంది. అయితే చూడండి, అతడు చేసిందంతా దేవునికి సేవ చేసే వరకు దేవునికి అతడు సేవ చేయకుండా వెరచి మరింత కాలేదు. మరి ఈ రాత్రిలో ఇక్కడ భూపైన అతను ఏమి చేశాడో, అతని యొక్క మంచి పనులు, అతని యొక్క బహుమానము కొరకు, వారితో ఉండడు కొరకు అతడు వెళ్లిపోయాడు. మన సహోదరి ఆత్మకు దేవుడు విశ్రాంతి కలుగుచేయును కాక. నేను ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఆలయముగా ఇది ఉన్నంతకాలము అతని యొక్క స్వరము ఇక్కడ ఇంకా ఉండునని నేను ఎరుగుదును. మీరది వినగలరు. సహోదరి యాన్ జిన్ మరియు ఆమె యొక్క సహోదరి పియానో మరియు ఆర్గాన్ వాయిస్తారు. వారు ఏ విధముగా నిలుపు చేయలేరు. సహోదరు పామర్ ఇక్కడే నిలబడి పాట తీసుకుని సాగిపోతాడు. వారు పట్టుకోవాలి. పాటను అతను నడిపించటకు వినుటకు నేను నేరుగా చూశాను. అతని యొక్క బిడ్డలకు, అతని యొక్క భార్యకు, అతని ప్రాణ స్నేహితుడైన సహోదరు జాక్కు ఎన్ని సంవత్సరాలన్నింటిలో వారు స్నేహితులు. మరియు సహోదరు బ్రౌన్, సహోదరి బ్రౌన్, ఆలయంలో ఉన్న మీ అందరికీ దేవుడు మిమ్ము దీవించును. నేను కూడా అతనిని పోగొట్టుకున్నాను. సమాధానములో మనం అతనిని కలుసుకున్న వరకు దేవుడు అతని ధీరత్వంతో కూడిన ఆత్మకు విశ్రాంతి నిచ్చుకాక. మనం తలవంచుకుందాము. కృపగల పరలోకపు తండ్రి, ఈ రాత్రిలో మాట్లాడుకుంటున్న ఈ గొప్ప దైవసేవకుడు నా చేతులు స్పర్శించుకును. అతని నేను పోగొట్టుకున్నాను. మేము ద్వారములో గుండా వెళుతున్నప్పుడు తమాషతో కూడిన చిన్న నవ్వుతో సహోదరు బ్రహాం దేవునిను దీవించును కాక అని అతడు చెప్పేవాడు. ఈ రాత్రిలో నీ నివాస స్థలానికి అతడు చేరాడని నేను ఎరుగుదును. కాబట్టి ప్రేమైన దేవా, నీవు ఫలములను అనుమతించమని ప్రార్థిస్తున్నాను. అతన్ని వెంబడించిన అతని క్రియలు గొప్పవే. అతని బిడ్డల మీదను భార్య మీదను ఉండునుగాక. నీవు ఆమెను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. నిజముగా విధవరాల ఎడల వారికి భర్తై ఉంటావని చెప్పితివి. సహోదరి పామరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి ఇరు వర్గముల వారిని, సహచరుని పోగొట్టుకున్న వారిని, మరియు నా నాన్నను పోగొట్టుకున్న వారిని ఆదరించడం ఏదో నాకు తెలియను. కాబట్టి తండ్రి, మేము ఇక్కడ ఉండగానే మా హృదయాలు ఈ రాత్రి కొరకు సిద్ధపరచమని, ఇంకా ఆ ఘడియ కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. మాకు తెలియదు, అతనికిచ్చినట్లు అకస్మాత్తుగా అది రావచ్చు. ఎప్పుడొస్తుందో మాకు తెలియదు, కాని అది తప్పక రావలసి ఉన్నదని మాకు తెలుసును. కాబట్టి దేవా, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి హృదయాన్ని నీవు శోధించుము. దేవా, నన్ను విడిచిపెట్టవద్దు. నన్ను పరిశోధించుము, నన్ను శోధించుము. ప్రభువా, ఏదైనా కీడు మాలో ఉన్నట్లయితే బయటకు తీసివేయము. మేము నిన్ను సేవించగోరుచున్నాము. మా యొక్క ప్రాముఖ్యమైన అభిమతము నిన్ను సేవించుటే. ఈ రాత్రి నీ ఆత్మను మాపైన కృమరించుము. మరియు ఈ వారమంతా కూడా జీవము ఆలయమను పేరుగల ఈ మందిరాన్ని ఆశీర్వదించుము. ఆ నామం పేరిట నిండైన ఆశీర్వాదాలు అది పొందుకును కాక. ఈ వారములో నశించిన ఆత్మలు రక్షించుటకు, ప్రతి ఒక్క విశ్వాసిని పరిశుద్ధాత్మతో నింపుటకు ప్రభువా, తిరిగి మాలో ఉన్న నిరీక్షణలు పునరుద్ధరణ చేయుము. మా మధ్యకు వచ్చినటువంటి ప్రతి రోగ బాధతో ఉన్న వారిని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీ యొక్క గంభీరమైన పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండి అలా స్వస్థపరచము. నమ్ముటకు ఒక్కొక్కరిని అభిషేకించుము తండ్రి. ఇవి దయచేయుము దేవా. ఇప్పుడు నాకు సహాయము చేయము. అది పడినట్లయితే వర్తమానం తీర్చుటకు నా వంతు త్రిపబడితే దేవా, మనిషిని స్థానాన్ని ఒక ప్రక్క ఉంచుటకు ఒక ప్రక్క ఉండుటకు నీవు అనుమతించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి మా పైన కదలాను కాక ప్రభువా. ప్రభువా, కూటమును పరిశుద్ధాత్మ తీసుకుండు కాక. మేమెంతో అభాగ్యులమని మేము ఎరుగుతుము. మేమది చేయలేము. మాలో ఎవరూ చేయలేరు. అది మేము చేయుదమని చెప్పలేము. అయితే ప్రభువా, ఆ ఒక్కడవు నీవేని మాకు తెలుసును. కాబట్టి ప్రభువా, నీవైపే మేము చూస్తున్నాము. దేవుని ఆత్మా కదలుము, స్వచ్ఛమైనదిగా మాపై దిగుము. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. రాష్ట్రమంతటా తగిలించుకుని ఉన్న సంఘములకు ఇప్పుడు వరుసగా శుభములు నేను అందచేయ ఆశపడుతున్నాను. టెక్సాస్ బీమౌంట్ కు చెందిన సహోదరు పెరిగ్రిన్ ద్వారా మనం ఒక చిన్న పద్ధతిని ఏర్పరచుకుంటూ మనకు టెలిఫోన్ హుకప్ టెలిఫోన్ తగించుకుంటూ ఉంటుంది. మరియు ఈ రాత్రి అమెరికా సంయుక్త రాష్ట్రమంతటా అంతటా ఎవరైతే వర్తమానమును వెంబడిస్తున్నారు, సంపూర్తిగా అన్ని సంఘాలలో అది తగిలించబడి ఉన్నది. పశ్చిమ తీరాన పైన క్రింద వ్యాంకోవర్ ఉండి టెజువానా మెక్సికో అక్క నుండి శాన్ జోస్ లాస్ ఏంజల్స్ అన్ని చోట్లకు మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. అక్కడ ఉన్న అన్ని గుంపుల వారికి శ్రీపోర్ట్ నుండి మేము శుభములు చెప్పుచున్నాము. ఇంకా ప్రెస్కాట్ అరిజోనా ప్రభు మీద అనుకున్న అక్కడ ఉన్న గుంపుకు, టూసన్ కు, ఇంకా షిరా విశ్రాకు శుభములు మేము పంపుతున్నాము. న్యూయార్క్ పైన క్రింద దేశం అన్ని ప్రక్కల మిమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభు మిమ్మల్ని దీవించును. ఎక్కడైతే నాకు రెండవ గృహం వలె అగుపించున్నదే అగుపించుచున్నదో లేక అగుపించును, అతి అందమైన పురాతనమైన లూసియానా రాష్ట్రంలో మీరు ఇక్కడ ఉండాలని కోరుచున్నాను. మీకు తెలుసా, అక్కడ న్యూయార్క్ లో ఉన్న మీకు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మిమ్మల్ని చూచి కొద్దిగా మీరు ఒక విధంగా నవ్వుతారు. ఈ రాష్ట్రంలో నేను నేరుగా ఇంటిలోనే ఉన్నాను. అవును, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వారు చెప్పేది మీకు తెలుసా, హలో ప్రియమైన సహోదరు బ్రహాం, సహోదరి బ్రహాంను తీసుకుని రావాలి, మిమ్మలను చూచుటకు చిన్నవారిని తీసుకుని ఇక్కడికి రావాలి. అదెంతో నాకు మంచిగా అనిపిస్తుంది. అది నిజమైన ఆంగ్లము. నాకు తూర్పున ఉత్తరాన ఇంకా పలు పలు స్థలాల్లో ఉన్న మిమ్మల్ని అగౌరవపరచుట కాదు. అయితే మీకు తెలుసా, నేను కేవలం ఒక పాత లేక పురాతన రెబ్గా పుట్టి ఉన్నానని అనుకుంటాను. మరి ఆ విధముగానే ఉండవలసి ఉంటుంది. నాకు నేను ఆ విధముగా ఉంటాను. అది నిజమైన ఆంగ్లము. నేను బిజినెస్ మెన్ వారి ప్రాతకాల వేళ పలహార భోజన సందర్భంలో ఉన్నాను. ఇక్కడే కొద్ది కాలం క్రితం వారు అన్నారు, మనమిప్పుడు నిలబడి జాతీయ గీతం పాడుదాం అని. నేను నిలబడ్డాను, చెప్పాను, నా పాతకింటికి గృహము దురాన ఉన్నది అని. సరే, నాకైతే అది నాకు జాతీయ గీతం, దాన్ని గుర్చి నేను ఎరిగినది అదే. కాబట్టి మీకు మేము శుభాకాంక్షలు పంపుతున్నాము. ప్రాతకాల వేళ పలహారమును ఇంకా బిజినెస్ మెన్ వారి యొక్క పలహార భోజనము శనివారం ఉదయమున వారు ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు. సహోదరు గ్రీన్ ఇప్పుడు బయటనున్న మైక్రోఫోన్ యొద్ద ఉన్నాడు, కనుక అతను చెప్తాడు మీకు. కాబట్టి ఏ సమయంలో ప్రాతకాల వేళ పలహారము ఆరంభమవును, ప్రతి రాత్రి ఏ సమయము సమ్మతి అవునో మీ యొక్క ఎంతో దయకై మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మాకై ప్రార్థించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి మరియు సహోదరు జాక్ యొక్క మందిరానికి ఈ రాత్రి మీ యొక్క అభిమానాన్ని అడగబోతున్నాను. ఈ యొక్క రాత్రి వేళలో దేశమంతటి గల వర్తమానమును వెంబడిస్తున్న మన యొక్క స్థానిక సంఘాలకు నా యొక్క కృతజ్ఞత నివేదనము వర్తమానము నేను ఇవ్వబోతున్నాను. కనుక ఇందులో నేను కొద్దిగా పెద్దది తీసుకోవచ్చును. ఆ తర్వాత నేను ఒక సిద్ధాంతాన్ని బోధించవచ్చును. కాబట్టి అలాగైతే దానితో మీరు సమ్మతించరు. నేను ఎప్పుడు చెప్తున్నప్పుడు ఎప్పుడు చెప్తున్నట్లు చెరి పిండి పూసి కాల్చిన పదార్థము నేను తిన్నట్లు విత్తనం యొద్దకు వచ్చినప్పుడు దాన్ని వదిలివేస్తాను. పిండి పదార్థమును నేను బయటకు పారవేయను. పిండి పదార్థాన్ని తింటూనే విత్తనమును బయట పారవేస్తాను. కాబట్టి ఈ రాత్రి వేళను ఒకటి నేను ఉదహరించుట తటస్థిస్తే ఈ రాత్రి ఇక్కడ ఉండటానికి ఈ ఆహ్వానం స్వీకరించుటకు అది ఒక కారణం. దేశమంతటనున్న గుంపుల వారికి నా యొక్క కృతజ్ఞత నివేదనము వర్తమానమును తెచ్చుటకు. ఎందుకనగా సహోదరు జాక్ ఎల్లప్పుడూ ఎంతో స్వతంత్రతతో తన తలుపులు తెరచి నీ హృదయంలో ఉన్నదేదో బోధించు అని చెప్తాడు. కాబట్టి నేను నిజంగా ఇంటి వద్ద ఉన్నట్లుగా భావిస్తాను. కాబట్టి అది బహుశా ఇక్కడ అనగా ఇక్కడ సహోదరు జాక్ యొక్క స్థానిక సంఘములు కావచ్చును. కొందరు దైవ సేవకులు మరియు మరికొందరు సిద్ధాంతముతో అంగీకరించిన వారు ఉండవచ్చును. సహజంగా ఒక మనిషిని వేదిక యొద్ద అతనికై బోధించుటకు నన్ను ఆహ్వానించిన స్థలమందు సిద్ధాంతమును గుర్తించి చెప్పకూడదని మర్యాద నాకు తెలుసు. కాబట్టి ఈ రాత్రి తర్వాత నేను రోగుల కొరకు ప్రార్థించి వరుస క్రమంలో పరిచయం చేయవలసి ఉన్నదని నేను అనుకుంటున్నాను. అయితే నేను తలస్తున్నాను, ముందుగా మీకు తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. ఇదనగా అంగీకృతము కానిది నేను చెప్పినట్లయితే నా యొక్క అజ్ఞానత వలన దొరినట్లయితే నేను అనుకుంటున్నాను. అంతకంటే నాకు తెలియదు, నాకై ప్రార్థించండి. కాబట్టి ఇక్కడ ఒక అధ్యాయ వేపనకు వాక్యములోకి త్రిపుదాము. ఈ రాత్రిలో అనేక స్థలముల్లోకి నేను త్రిపవల్లని ఆశపడుతున్నాను. ఎందువలనగా నా యొద్ద అనేకములైన లేఖనాలు మరియు ఇక్కడ ఒక పలక మీద కొన్ని వివరణ వ్రాయబడి ఉన్నది. 20 సంవత్సరాల క్రితము మొట్టమొదట లైఫ్ టాబ్ ఎన్నికల్లో వేదిక పైకి నేను ఎక్కినది నాకు జ్ఞాపకం ఉన్నది. నా యొక్క లేఖనాలు మరియు వివరణలు నేను వ్రాసుకోవలసిన అవసరం లేకుండెను. అప్పుడు నేను 20 సంవత్సరాల యవనస్త్రీ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను 2వసారి 25 దాటి ఉన్నాను. నాకు అలవాటుగా ఉన్నట్లుగా దాన్ని నేను జ్ఞాపకపుచ్చుకోలేను. నా యొక్క లేఖనాలు నేను వ్రాసుకోవలసి ఉన్నది. కొన్నిసార్లు నేను వివరించవలసినవి సంక్షిప్తంగా చేసుకోవలసి ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఉండి మనం చదువుచుండగా ప్రభు దీవించునుగాక. మరియు రోమా పుస్తకం 7వ అధ్యాయం. ఇప్పుడు ఒక ఆదివార బడి పాఠముగా ఆ విధంగా నేనిది ఉపదేశించ ఆశపడుతున్నాను. ప్రజలు నిలబడి ఉన్నారని నాకు తెలుసు. మందిరములో సహజంగా జెఫర్సన్విల్లో మీరు మందిరములో అక్కడ తగిలించి ఉన్నారని ఎరిగిన వారమై ఈ రాత్రి మీ అందరికి కూడా శుభములు తెలుపుకొరుచున్నాము. ఈ రాత్రి మందిరములో ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నట్లయితే గోడల చుట్టూ ప్రజలు ఉండి త్రుక్కిసలాడుతున్నారు. మీరు ఆ విధముగా ఉన్నారని వర్తమానం కొరకై వచ్చిన వారు దేశంలోని ఆ భాగములో అక్కడ ఉన్న వారందరూ అలాగే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మేము ఒక ఆదివార బడి పాఠముగా వినియోగించగోరుతున్నాము. ఇది ఎట్టిదానికి గురి చూపబడినది కాదు. ఏ వ్యక్తి కొరకై ఏ వ్యక్తి కొరకైనది కాదు, లేక దేనికైనది కాదు, కేవలము సంఘానికి మాత్రమే. క్రీస్తు శరీరమునకు ప్రభువైన యేసు యొక్క రాకడ సమీపంగా ఉన్నదని నమ్మిన వారమై అట్టి సంఘమును లోతైన తలంపులకును ఉన్నతమైన ఆశయాలకును నడిపించడానికి మేం ప్రయత్నిస్తున్నాము. మేమిది నమ్ముతున్నాము. మరెక్కువనుకుంటాను నేను మొదట శ్రీపోర్టుకు వచ్చిన దానికంటే అది 20 సంవత్సరాలు ముగుస్తుంది. ఇప్పుడు మన యొక్క తరములో మనము ప్రభు రాకడ కొరకై ఎదురు చూచుచున్నాము. మన యొక్క తరములో నేను ఉద్యోగం కొరకు ఎదురు చూచుట్లేదు. మన యొక్క తరములో నేను ప్రభు రాకడకై ఎదురు చూచుచున్నాను. ఇప్పుడు రోమా 7లో ప్రతి ఒక్క చోట దేశమంతటా మీ యొక్క బైబిల్ మీరు తెరచున్నారని నమ్ముతూ ఇప్పుడు మనము సమీపంగా చదువుదాము. ఇది ఇక్కడున్న వర్తమానము వివాహము విడాకులు పైనున్నట్లుగా అగుపిస్తుంది. అయితే నిజంగా అది కాదు. నాకైతే కడవరి దినాన సంఘము కొరకైన ఒక ప్రవచనము. మనము చదువుదాము. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర మతం మీద ప్రభుత్వము చేయుచున్నదని తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకు ధర్మశాస్త్ర వలన అతనికి బద్ధురాలు కాని భర్త చనిపోయినలా భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికినుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడలా వ్యభిచారిణి ఎనబడును కాని భర్త చనిపోయినలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను. గనక వేరొక పురుషుని వివాహము చేసుకునేను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతుల్లో ఉండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చెరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతది. ఎలయనగా మనము శరీర సంబంధులమై ఇండినప్పుడు మననార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్ర వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేనో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేమైన దేవా, పవిత్రమైన దేవుని యొక్క వాక్యమని మేము ఏదైతే నమ్మియున్నామో ఇప్పుడు మేము చదివియున్నాము. అంతయు నెరవేరు వరకు అందులో నుండి సున్నగాని పుల్లుగాని గతించిపోదని అదే మేము నమ్ముచున్నాము. ఎవడైనను ఇందులో ఉండి ఒక్క మాటనైనను తీసివేసినలా లేక దానికి ఒక్క మాటైనను కలిపినలా జీవగ్రంథంలో ఉండి అతని భాగము తీసివేయబడునని మా ప్రభు మాకు ప్రకటన 22వ అధ్యాయములు చెప్పినది మేము నమ్ముచున్నాము. మరియు ఈ వాక్యమును తప్పుడుగా తెలియ చెప్పడం వలన ఏ విధముగా హవ్వకు దాన్ని సాతానుడు తప్పుడుగా తెలియ చెప్పెనో ఆ విధముగా ఒక్క వాక్యం పైన ఆమెకు అనుమానము కలిగెను. పడిపోయిన అయోమయములోకి సమస్త మానవాళిని నెట్టివేశాను కేవలం ఒక్క మాట. ఆ తరువాత గ్రంథము యొక్క మధ్యలో మేము చూస్తున్నాము మా ప్రభువు మరియు మా రక్షకుడు వచ్చి దానిని కూర్చి ఆయన ఈ గుర్తింపు ఇచ్చాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని జీవించునది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. తరువాత చివరి పుస్తకమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పుస్తకములో గంభీరమైన హెచ్చరిక, ఎవడైనను ఒక మాట కలిపినలా లేక తీసివేసినలా అతని భాగమును జీవగ్రంథము నుండి తీసివేయబడును. ఓహో దేవా, మేమెంతటి దుర్బలమని మేమెరిగి మేము చుచ్చుకొని జీవితం యొక్క పెరుచుదనములో ఉన్న దారముల మీద మేము నడుచుచున్నామని ఎరిగి ఈ మర్త్యమైన జీవితం యొక్క పెరుచుదనం మీద నడుస్తున్నామని ఎరిగి పైనుండి వచ్చు ఆజ్ఞకు ఏ సమయాన మేము జవాబు చెప్పాలో తెలియకున్నాము. ఓ ప్రభువా, మా హృదయములో ఉన్నది మా మనస్సులో ఉన్నది ప్రక్కన పెట్టి నీ వాక్యమైనటికే నేరుగా చూచి ఈ రాత్రి నీ వచ్చుట కొరకు సజీవమైన దేవ వాక్కులతో వచ్చు దాని అనువాదము కొరకు మేము చూచిదము కాక అనుగ్రహము చూపండి. ఈ సాయంకాల వేళలో మేము ఇక్క నుండి ఇప్పటికే ఉన్న స్థితి కంటే శ్రేష్ఠమైన వారముగాను యేసుక్రీస్తును గూర్చి సన్నిహితమైన అంతర్గత దృష్టి కలిగిన వారముగాను మేము ఇక్క నుండి విన్నట్లుగా మీ యొక్క ఆత్మ మాపైన దిగివచ్చి మా హృదయాలపైన వాక్యమును అభిషేకించును కాక. ప్రభువా, అనుగ్రహము చూపుము. మేము జీవిస్తున్న దినాన్ని మేము అర్థం చేసుకున్నట్లుగాను ఇప్పుడు మేము జీవిస్తున్న ఈ భయంకరమైన అంధకార సమయాన్ని ఈ కాలంలో దేవుని యొక్క ప్రజలకై ఆయన యొక్క సిద్ధపాటును మేము గ్రహించుతము కాక. దేవా, దాన్ని అభిషేకించుము. మాట్లాడు వారిని కాదు వినుడు వారిని కూడా కలిపి నీ వాక్యమునకు వణుకు వారులుగా మా హృదయాలను చేయము. ఎందుకనగా యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలము. తండ్రి, వీటిని అనుగ్రహించుము. యేసు నామములో అది అడుగుచున్నాము, ఆమేన్. నేనిక్కడ తయారు చేసుకోబోతున్న దీనికి ఈ కొద్ది వివరణలు నామకరణ చేయ నేను ఆశపడుతున్నాను. ప్రభు చిత్తమైతే దాని వెనకాలనే సమీపంగా కృతజ్ఞత నివేదిత వర్తమానానికి కొద్ది లేఖనాలు వెంబడి చోట్లుగా చేయాలని ఆశపడుతున్నాను. అగుపించిన దాని కొరకు క్రీస్తు పెళ్లి కుమార్తె యొక్క అదృశ్యమైన ఐక్యత, క్రీస్తు పెళ్లి కుమార్తె యొక్క అదృశ్యమైన ఐక్యత కృతజ్ఞత నివేదిత వర్తమానం వలె కనబట్టలేదు. ఏ లేఖనమైనను దాని అంతరి కొరకు మనము కృతజ్ఞులమై ఉంటున్నాము. ఈ ప్రపంచ చరిత్ర యొక్క ముగింపు నాటకాంశంలో ఈ సమయంలో నేను జీవిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాకు తెలియదు నేను ఏదైనా చెప్పవలసినట్లయితే, కాబట్టి లోకానికి పునాది వేయబడక మునుపు దేవుడు సమస్త ప్రణాళికలు నా కొరకు వేయవలసి ఉండెను మరియు నీవు నా కొరకు బోధించాలి అని చెప్తాడు నాతో. బోధించుటకు ఏ కాలములో నీవు భూమికి వైపు వెళ్తావు అని ఆయన అడిగితే, ఈ యుగాన్ని లేక ఈ యొక్క కాలాన్ని నేను ఎన్నుకుంటాను, ఎందుకంటే ఇది బంగారు యుగము. ఆయన భూమిపైకి దర్శించు సమయమున నేను తప్పకుండా కోరుకుని ఉంటాను. అయితే అయినప్పటికీ ఈ హక్కు ఘనమైన సమయమని నేను తలస్తాను, ఎందుకనగా ఆయన విమోచించిన ప్రజలను తీసుకుని పోవటకు ఆయన వచ్చినటువంటి సమయము ఇది. విమోచించబడిన వారందరూ వచ్చినటువంటి పునరుద్ధానము సమీపించు సమయము ఇదే. మృత తులిలకు ప్రజలతో మాట్లాడినటువంటి ఎంతటి మహిమకర సమయము మనము కలిగి ఉంటున్నాము. గంభీరమైన సమయమిది. దాని గురించి మనము వీరావేశము కలిగి ఉన్నాము. చరిత్ర ముగిసిపోతుందని మనకు తెలుసు. ప్రపంచ చరిత్ర త్వరలో ముగించనయ్యున్నది. ఆ తర్వాత క్రొత్త రోజులోకి, ఘనమైన వేయన్ల పాలనలోకి మనము అడుగుపెట్టబోతున్నాము. దానిని ఒక విశ్వాసిగా నేను నమ్ముతున్నాను. క్రీస్తుతో ఒక వెయ్యేండ్ల పాలన, భూమి మీద 1000 సంవత్సరాలు, ప్రభుని యేసు యొక్క భౌతికమైన రాకడ, మహిమపరచబడిన ఆయన రక్తం వల్ల శుద్ధీకరించబడిన భౌతికమైన ప్రజలను స్వీకరించడం కొరకై భౌతికంగా ప్రభు అయిన యేసు వచ్చుట. మనకి లేఖనములో పౌలు ఒక దృష్టాంతాన్ని చూచున్నాడు. ధర్మశాస్త్రము కృపణ గుర్చి వివాహము విడాకులను పోల్చి తెలుపుతున్నాడు. గ్రంథంలోని ఈ భాగము బోధించడం చాలా అరుదు, ఎందుకంటే అది కొద్దిగానో మరెక్కువగానో వివాహము మరియు విడాకులను పోలిన సంబంధం కలిగి ఉంటుంది. అయితే వివాహము విడాకులకు సంబంధించిన భాగము కంటే ఇది పెద్దదానికి సంబంధించినది. అతడు ఏ విధంగా దీన్ని క్రమంలో పిలుచుకు ప్రయత్నించుట అన్నది, అనగా ఒక సంఘముగా మనము లోకానికి మరియు క్రీస్తుకు ఒకేసారిగా పెళ్లి చేసుకోలేమని, దాన్ని గుర్చి న్యాయ సంబంధముగాను చట్టరీత్యగా ఉండలేమని, ఏ విధముగా ఒక స్త్రీ బ్రతికున్న భర్తతో జీవిస్తూ మరలా భర్తతో జీవించలేదో అలాగూ, దాన్ని గుర్చి నా యొక్క స్వంత తలంపులు నాకున్నవి, మరియు బైబిల్ గ్రంథము ఏమి చెప్పినదు అది సత్యమేనని నేను నమ్ముతున్నాను. అయితే ఇంకా నేను నమ్ముతున్నాను, అది నా యొక్క నమ్మకానికి ప్రవచన యొక్క గంభీరమైన మర్మములలో ఒకటి తెరవబడుట అవుతుంది. ప్రపంచమంతటా ఎదురు చూస్తున్న మన యొక్క ప్రజలకు ఈ రాత్రి ఇది మనకు తెలియచేస్తున్నప్పుడు ప్రభువు మనకు సహాయం చేయమని నేను నిరీక్షిస్తున్నాను. ఒకసారి ఈ విధంగా చెప్పబడినది నేను చదువుకుంటున్నాను. దీని కొరకై నేను వివరణ రాసుకుంటున్నాను. ఖచ్చితంగా అదెప్పుడు ఎక్కడ పుస్తకంలో ఉన్నదో నాకు జ్ఞాపకం లేదు. అయితే ఇది నిజమైన నేను ఖచ్చితంగా చెప్పగలను. అది షికాగోలోని మిస్టర్ మూడీ, డ్వైట్ మూడీ ఒక పుస్తకంలో నేను చదివాను. ఈ రాత్రిలో మనకెంతగానో వినుచున్న సంఘము షికాగోలో ఉన్నది. అదేదనగా మిస్టర్ మూడీ జూమా 7 చదివిన తర్వాత వీధుల్లోకి పరిగెత్తుకుని పోయి అతడి కలిసిన మొట్టమొదటి మనిషితో అతడి ఇలాగూ అడిగాడు, కృప మీకు తెలుసా అని అడిగాడు. కృప అంటే ఎవరు అని ఆ మనిషి జవాబిచ్చాడు. మిస్టర్ మూడీ చెప్పాడు, దేవుని యొక్క కృప. కనుక ఏది, ఏ విధంగా ధర్మశాస్త్రం నుండి కృప మనలను వేరుపరచినది అతడు చూడగా అతడు పులకరించి పూనిపోయాడు. ఏ విధంగా కృప తన భాగాన్ని నిర్వాహకము చేసినది గగురుపాటు చెందాడు. సరే, నేనేదైనను చేయాలని కోరినట్లయితే నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెప్పాను. ఆవల వైపు నేను గీత దాటిన తర్వాత నేను నిలబడి ఇలా పాడాలనుకుంటాను, ఆశ్చర్యకరమైన కృప. ఆ శబ్దం ఎంత మాధుర్యమో, నా వంటి దౌర్భాగ్యని అది రక్షించినది. కృప, ప్రశస్తమైన కృప, ఎరుగవలసిన మరింత కృప. కృపచేతనే మనం రక్షించబడతాము. మనము చేసిన పనిని బట్టి కాక, మనమేమి చేయగలిగినా మనమేమి చేసినా అది మనకు ఎన్నికకు రాదు. మనల్ని రక్షించినది కృప, విశ్వాసం బట్టి కృప చేత మనం రక్షించబడతాము. ఈ స్త్రీ యొక్క కృపకు నేను కలుపు చేయవచ్చునా? బైబిల్ గ్రంథంలో నేను ఆమెను పెట్టవచ్చా? ఇంకా ఏర్పరచబడిన అమ్మగారు అని కూడా పిలువబడను. ఈ యొక్క కుమారి కృప, నేను ఆమెను గుర్చి మాట్లాడబోచున్నాను. బైబిల్ తెలుపుతుంది, తెలుసుకో, ఏర్పరచబడిన అమ్మగారికి. అది మీరు గమనించినట్లయితే ఏర్పాటు ఏర్పరచబడిన అమ్మగారి నుండి వచ్చినది. ఒక స్త్రీ మిగతా స్త్రీలందరూ ఏర్పరచబడినది. ఎలాగూ భూమి మీద దేవుడు దేవుని యొక్క శరీరాన్ని కనుటకు కన్య ఇలాగో అలాగూ ఆమె ఏర్పరచబడిన స్త్రీ. దేవుడు మరియను ఏర్పరచుకునెను. ఇంకా దేవుడు ఏర్పరచబడిన అమ్మగారిని ఏర్పరచుకున్నాడు. ఆమె ఆయన యొక్క పెళ్లి కుమార్తె. ఆమె ఏర్పాటు చేయబడి ఉండెను. ఈ రాత్రి ప్రపంచమంతటా లేక దేశమంతటా దానిలోని సభ్యులము మనమయ్యున్నామని నేను నిరీక్షిస్తున్నాను. ఇక్కడ దృష్టాంతము క్రీస్తుకు పెళ్లి కుమార్తె, ఏర్పరచబడిన స్త్రీ యొక్క బంధుత్వమును చూపించుచున్నది. ఆమె ఏ విధముగా ఆయన యొద్దకు తీసుకురాబడినది, ఎక్కడి నుండి ఆమె వచ్చినది, మరియు ఏ విధముగా ఆయన యొద్దకు ఆమె వచ్చినది చూయించుచున్నది. ఇక్కడ ఉన్న సంఘము మన యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఈ దృష్టాంతము ఒక స్త్రీగా ఉదహరించబడినది. అనగా సంఘమునకు స్త్రీ ఎల్లప్పుడూ ఒక పోలికై ఉంటున్నది. ఎందుకనగా సంఘము పెళ్లి కుమార్తెగా ఎంచబడుచున్నది. పెళ్లి కుమార్తె ఆమె దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు యొక్క పెళ్లి కుమార్తె ఉన్నది. ఎల్ల వేళలు కూడా నీవు గమనిస్తే స్త్రీ యొక్క ప్రవర్తనను మరియు పరిస్థితులను నీవు గమనించు. సంఘం ఎక్కడుందో నీవు చూస్తావు. ఇది వీటిలో కొన్ని వివరణలు మీలో కొందరికి వింతగా ఒకపించవచ్చును. అయితే అవి వర్తమానాన్ని శ్లాఘించదగినవి. అవి నేను ప్రభు యొద్దనుండి పొందుకున్నాను, అదే నేను ప్రజల యొద్దకు తీసుకుని వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాను. ఏ విధముగా అది జరుగుతున్నదో ప్రకృతిలో ప్రతిదీ నీవు గమనించు, కనిపెట్టు దానిని. అది తప్పక ఆత్మ సంబంధమైన వాటితో కొనసాగుతుంది కూడా. నేటి దినమున స్త్రీ యొక్క ప్రవర్తన నీవు చూచినట్లయితే లోక సంబంధమైన సంఘం యొక్క ప్రవర్తన నీవు కనిపెట్టు, అలాగూ గమనించు. బహుశా ఆత్మ సంబంధమైన సంఘం యొక్క ప్రవర్తన కూడా ఉన్నది. అవునా? దాన్ని గమనించు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనది పెళ్లి కుమార్తె అని చెప్పుకుంటుంది. దయచేసి స్థానిక సంఘంతో మరొకసారి చెప్పనివ్వండి, తప్పుగా భావించవద్దు. నేను దేశమంతటా ఉన్న వారితో మాట్లాడుతున్నాను. ఏర్పరచబడిన స్త్రీ లేక ఏర్పరచబడిన అమ్మగారు అని నేను తలంచుచున్న వారందరితో మాట్లాడుతున్నాను. కాబట్టి దానిని అంగీకరించిన దైవ సేవకులు ఇక్కడ ఉండినట్లయితే సరే, మీరు కొద్దిసేపు నెమ్మదిగా ఉండండి. అవునా? గమనించుడి, వినండి. ఈ యొక్క గుణలక్షణము స్త్రీ అలాగూ వెళ్లిపోయి తీవ్రంగా ప్రవర్తించుడా నీవు చూచినప్పుడు, చేయాలని అనుకున్నది ఏదైనా ఆమె చేస్తున్నప్పుడు నీవు చూచినప్పుడు గమనించు. సంఘం అదే చేస్తుంది. అయితే గమనించు, ఆత్మ సంబంధమైన పెళ్లి కుమార్తె ఆమెకు ఒక ఉద్యోగము కలుగుట ప్రారంభిస్తే ఆమె తిరిగి వచ్చి దేవుని వాక్యముతో ఆమెకు ఆమె విజోడవుతుంది. మరలా గమనించు, ఆ సమయానికి ఏ విధముగా ఆ లేఖనమున్నది, ఆ యొక్క పెళ్లి కుమార్తెను ఏర్పరచబడిన ఆ స్త్రీని పట్టుకుంటకు ఒక వర్తమానం ఊడ్చివేయును. అయితే ఒక లోకముగా సాతాను మొదటి పెళ్లి కుమార్తెను ఎవరైతే మోసం చేసినో ఆ మోసగాడు ఆయన వాక్యమును అపనమ్మకం పడినట్లుగా చేసి దేవునికి వ్యతిరేక్తముగా పాపం చేయించెను. ఇప్పుడు ఈ దినాన ప్రకృతి సంబంధమైన సంఘమును మనం చూస్తున్నప్పుడు నీ యొక్క జ్ఞాన సంబంధమైన సువార్త వలన సంక్షేమ సువార్తలు దేవుని యొక్క వాక్యమునకు దూరమైపోవుట. లోకంలోని స్త్రీలు, వీధుల్లో ఉన్నవారు, అలాంటి సహసభ్యులు అదే వాతావరణంలో తమకు తాము సాగిపోతున్నట్లుగా చూస్తున్నాము. వారికి నీవు చెప్పలేవు. ప్రజలకుండే సాధారణ మర్యాద పద్ధతులంతా వారు వదిలివేశారు. అవునా? ఆ విధంగానే సంఘం ఉంటుంది. నేరుగా అది సర్వసాధారణ సభలోకి వెళ్ళచుడుట నీవు చూడగలవు. లోకములో ఏది ఉండుట ఎంత ఖచ్చితమో ఆ విధముగా అంత త్వరగా రోమ్లోకి వెళుతుంది. అవును, ఎందుకంటే అది ప్రవచించబడి ఉన్నది. అక్కడే ఆమె ఉన్నది. అది ఆమె యొక్క ప్రవర్తన. అయితే ఆ తరువాత తిరిగి ఆత్మ సంబంధమైన సంఘమును గమనించు. ఏ విధముగా ఆ గుంపు ప్రజలు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ప్రతి ఉద్యమంలో ఉన్నారో చూడు. మార్టిన్ లూథర్ సంస్కరణ కాలంలో అదే విధంగా జరిగను. జాన్ వెస్లీ కాలంలో అదే జరిగను. పెంతెకోస్తు ఆరంభమైనప్పుడు అదే జరిగను. ఆ స్త్రీలను నేరుగా వాక్యముతో వారెక్కడ ఉంచిరి. తర్వాత వారు దారి తప్పారు. అక్కడే నేరుగా ఆమె గందరగోళంలోకి వెళ్లిపోయినది. అయితే ఆ తరువాత ప్రజలు సరియగటుకు సంక్షిప్తపడుతూ ఒక వర్తమానం వచ్చెను. దానితో ఏకమైపోయారు. నీతిమత్వం గుర్చి ఒక దినానికి లూథర్ ఒక వర్తమానకుడై ఉండెను, మరియు సంగమదానంతో సల్లలతో ఉండెను. మిగతా వారు అలాగే కొనసాగిపోయిరి. వెస్లీ శుద్ధీకరణతో వచ్చెను, సంగము దానితోనే కొనసాగెను. పెంతికోస్తు వరముల పునరుద్ధరణతో వచ్చెను, సంగము దానితోనే నేరుగా కొనసాగెను. ఆ దినమును ఏర్పరచుకున్న వారు కొనసాగిపోయారు. ఆ తర్వాత వాడిపోయారు. నేరుగా సంఘశాఖ లక్షణంలోకి వెళ్లిపోయి మిగతా వాటిలోకి వెళ్లిపోయి అందరూ నేరుగా వరుసలోకి వెళ్లిపోయారు. అయితే నీవు గమనించు, ప్రజలు వాక్యముతో విజ్జుడగుటకు ప్రయత్నించగని, సరి అవుటకు ప్రయత్నము చేయగని నేరుగా ప్రజల యొద్దకు దేవుని యొక్క వాక్యము నుండి స్వచ్ఛమైన వర్తమానం వచ్చెను. వారు వర్తమానాన్ని పట్టుకుని ప్రతిసారి కూడా సరళతలోకి వచ్చారు. మనకది ఉన్నది. మనకు కుటుంబాలున్నవి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి పద్ధతులు ఉన్నవి. సంవత్సరాల తరబడిగా కొన్నిసార్లు ప్రతిదీ సరిగా జరగవచ్చును. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక బలమైన ప్రభావము నీవు ఎదుర్కొనవచ్చును. ఇక్కడ దక్షిణాదిన చాలా సార్లు ఇలా మనము చెప్తుంటాము, వర్షం కురిసిందా, అది కారిపోతుంది, ప్రతిదీ చెడిపోతుంది. ఒక రాత్రి వేళలో నీవు వెళ్తున్నావు, తర్వాత తెల్లవారుతుంది, తర్వాత రాత్రి సమయము, ప్రతిదీ తదానుకూలంగా సాగిపోతుంది. ప్రవక్త అయిన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, స్త్రీ తన మొదటి భర్త చనిపోయేంత వరకు ఆమె తిరిగి పెళ్లి చేసుకోనకూడదు. తన యొక్క మొదటి భర్త బ్రతికినంత కాలము ఆమె తిరిగి పెళ్లి చేసుకోనకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అలాగూ చేయకూడదు. ఆమె యొక్క మొదటి భర్త బ్రతికినంత వరకు ఆమె ఏకాగ్రిగానే ఉండవలసి ఉంటున్నది. ఆమె అటువంటి పాపము చేసినట్లయితే ఆమె జారినిగా లేక వ్యభిచారిణిగా పిలువబడుతుంది. ఆత్మ సంబంధమైన దానికి పోల్చుచు ఇప్పుడు నేను ప్రకృతి సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ స్త్రీ అలాంటి పాపము జరిగించినట్లయితే ఆమె జారినిగా పరిగణింపబడుతుంది. ఒక్కసారి బ్రతికి ఉన్న ఇద్దరు భర్తలను ఆమె కలిగినట్లయితే, కాబట్టి ఇది చేయడం ద్వారా దేవుని ఎడలను పరలోకం ఎడలను ఆమె హక్కులను ఆమె పోగొట్టుకుంటుంది. అలాగే చేయడం ద్వారా ఖచ్చితంగా ఆమెకు అలాగూ జరుగుతుంది. దేవుని యొక్క గృహకృత్య నిర్హాకుల నుండి నేను చదివిన లేఖన ప్రకారము ఆమె వెలివేయబడుతుంది. ఆ విధముగానే సంఘం ఉంటుంది. దేవుని యొక్క వాక్యంతో ఆమె ఒక మూఢ విశ్వాసాన్ని సంఘ శాఖను కలిపినట్లయితే ఆమె ఒకే పర్యాయంగా సంఘ శాఖను పెళ్లి చేసుకుని క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా ఉండబోదు. ఏదో ఒక దానికి ఆమె చనిపోవలసి ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్రము అలాగే చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన చట్టములున్నవి, అది ఆయన యొక్క చట్టము. పౌలు దాన్నే ఇక్కడ మాట్లాడుతున్నది. లోక సంబంధమైన మూఢభక్తితో కూడిన సంఘమును ఆమె పెళ్లి చేసుకోలేదు మరియు పెళ్లి కుమార్తె కాలేదు. ఎందుకనగా ఒకదానికి ఒకటి విరోధం అవుతుంది. గర్తించుకోండి, సరే మేమిది నమ్మాము అయితే మేము అది నమ్మము అని చెప్తావు. నీవు క్రీస్తును పెళ్లి చేసుకున్నట్లయితే క్రీస్తు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయంలో ఇలా చెప్పబడుతుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అదే శరీరధారై మన మధ్య వసించెను. క్రీస్తు జీవముగల వాక్యమై ఉండెను. ఆయన ఎల్లప్పుడూ కూడా వాక్యము. ఆయన ఇంకా వాక్యము. ఆయన ఎల్లప్పుడూ వాక్యమై ఉండెను. ఆయన దేవుని స్వభావం యొక్క ప్రత్యక్షతయై ఉండెను. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడై ఉండెను. ఏ కుమారుడైనను తండ్రి యొక్క స్వభావము లేక గుణ లక్షణములు. నీవు ఏ విధముగా నీ తండ్రి నీ యొక్క తండ్రిలో, నీ తండ్రి చిన్నవాణిగా ఉండినప్పుడు నీ తండ్రి యొక్క శరీరంలోని జన్యువై ఉండెను, అలాగూ నీవు అతనిలో ఉంటివి. అయినప్పటికీ నీతో అతడు సహవాసము లేకుండెను, ఎందుకంటే నీవు అతనికి తెలియదు. అయితే ఆపిదప్ప తల్లి యొక్క పాన్పు స్థలము ద్వారా భూమిలోకి నీ వచ్చావు మరియు నీ తండ్రి యొక్క రూపమయ్యావు. అప్పుడు అతడు నీతో సహవాసం చేయగలిగాడు. అలాగునే మీరు దేవుని కుమారులు కుమార్తెలైన మీరు చివరికి చంద్రుడు నక్షత్రాలు లేక ఒక పరమాణువు లేనప్పుడు మీరు ఉన్నారు. మీరు దేవునికి కుమారులు కుమార్తెలై ఉంటుంది. ఆదిలో దేవునిలో గల స్వభావము భౌతిక ప్రత్యక్షత మాత్రమే మీరు. ఎందుకంటే నిత్య జీవం యొక్క ఒకే ఒక రూపము కలదు. క్రిందట అది మీరే ఉంటుంది. దాన్ని గురించి మీకేమి తెలియదు. ఏ విధముగా భూ సంబంధమైన మీ తండ్రిలో ఉండగా మీకు ఏమీ తెలియదో అలాగూ. అయితే మీరు అతని యొక్క సారూప్యములో ప్రత్యక్షపరచబడతారు. దేవుని యొక్క పోలిక చొప్పున మీరు తయారు చేయబడతారు. దేవుని యొక్క సహవాసము కొరకు, మహిమ కొరకు మీరు ప్రత్యక్షపరచబడతారు. కనుక మీ యొక్క ప్రకృతి సంబంధమైన జన్మమునకు మీ యొక్క జన్యువు మీ తండ్రిలో ఉండుట ఎంతటి నిశ్చయమో నిజమో అంతటి నిశ్చయంగా మీ యొక్క ఆత్మ సంబంధమైన జన్యువు దేవునిలో ఉండెను. ఎందుకంటే భూమికి పునాది వేయబడకుండా ఆయన యొక్క తలంపు యొక్క స్వభావ బహిర్గతమే నీవయున్నావు. అవును, మరొక విధముగా కాదు. అవునది నిజం. ఇప్పుడు గమనించు, ఆ జీవము నీలో ఉన్నదై జగదుత్పత్తి మొదలుకొని దేవుని యొక్క జీవము నీలో ఉన్నది. సరే, ఇప్పుడు సంఘ శాఖ యొక్క మూఢ విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యముతో మిశ్రితము చేయలేవు. ఎందుకంటే అవి ఒకదానికొకటి ఎంతో విరుద్ధమైనవి. అదే ఖచ్చితంగా సాతాను తన యొక్క బుద్ధి కుశలత భావమును హవ్వతో చేయుటకు ప్రయత్నం చేసినది. అతడు చెప్పాడు, దేవుడది చెప్పాడని అంగీకరించాడు. అయితే అతడు అన్నాడు, మీరు చావనే చావరు అని అన్నాడు. చూశారా, వారది నమ్మారు. అదే ఈ రాత్రి ఆ మూఢ విశ్వాసం జరిగించినది. సంఘశాఖ ప్రజలను దేవుని వాక్యము నుండి వేరు చేసినది. యేసు వచ్చినప్పుడు ఆయన చెప్పలేదా, మీరు మీ యొక్క పారంపర్య ఆచారముల వలన దేవుని ఆజ్ఞలను ప్రజల మధ్య నిరర్థకము చేస్తున్నారు అని? ఇంకా మన యొక్క మూఢ విశ్వాసం వలన ఈ తరానికి అల్లుకుని పోయిన దేవుని యొక్క వాక్యమును అభిషేకించుటకు పరిశుద్ధాత్మ సహవాసానికి వేరైపోతాము. సంఘ శాఖ ద్వారా ప్రజలను ఆ విధముగా వేరుపరుస్తాం, తద్వారా వారు దాన్ని చూడటానికి తరుణము లేకుండా ఉంటుంది. దేవుడు ప్రతి తరములోనూ ఆయన గ్రంథానికి క్రొత్త భావమును కలుపును, అదంతా కలిసిపోతుంది. ఎలాగు నా యొక్క శరీరము కట్టబడినదో అలాగున నాకు చెప్పబడినది అది వెన్నుపూసలో ప్రారంభమైనది అని. అయితే అంతా కూడా వెన్నుపూసు కాదు, అది అక్కడి నుండి ప్రకటింపుల యొద్దకు వెళ్లిపోయి అక్కడి నుండి ఊపిరితిత్తులు, చేతులకు, ముంజేతులకు, కాళ్లకు, తదితరమైన వాటి యొద్దకు వెళ్లిపోయి నేను ఎలాగున్నానో ఆ వ్యక్తి యొద్దకు అది వచ్చినది. అలాగ దేవుడు ఆదులు ప్రత్యక్షమయ్యాడు, చివరికి ఆయన యెహోవాగా అగుపించాడు, తండ్రియగు దేవుడు. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తులో కుమారుడు దేవుడుగా అగుపించను, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా అగుపించను అనే సమయాల్లో ఒకే దేవుడు, ఒక దేవుడు, మూడు ప్రత్యక్షతలు. ఇందులో మనం వివిధంగా కనుగొంటున్నాము. ప్రతి ఒక్క తరములో ఆరోమోనుడి దేవుడు ఆయన వాక్యమును భాగంగా నిర్ణయించను, ఏ విధముగా పరిణామం వచ్చను అలాగున మొట్టమొదటి దేవుడు సృజించినట్లు. ఉదాహరణకు మొదట వృక్షశాస్త్ర సంబంధితమైనది జీవులను సృజించాడు, తరువాత ఆయన జంతు సంబంధమైన జీవులను సృజించాడు, తరువాత మానవుల జీవులను సృజించాడు, తరువాత ఒక తరహా పరిణామము పైకి పైకి ఎదుగుట అవిధమైన దేవుడు ఆయన సంఘము ఉంటుంది. లూతర సమయ సందర్భంలో నీతిమత్వము, అది ఆయన పెళ్లి కుమార్తెను బయటికి లాగుట. ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తెను సృష్టిస్తున్నాడు. లూతర కాలంలో నీతిమత్వము, వెస్లీ కాలంలో శుద్ధీకరణ మొదలైనవి చూస్తున్నారా? ఆయన ఆత్మ యొక్క పరిణామము ఇంకా ఎక్కువగా ఇవ్వబడెను. కారణం శరీరము కట్టబడుతుంది, శిరస్సు స్థితికి వచ్చుచున్నది, అది క్రీస్తు, క్రీస్తు యొక్క శరీరము. ఆమె ఒక స్త్రీ అయి ఉండి ఆమె వాక్యమైన క్రీస్తును పెళ్లి చేసుకున్నట్లయితే అదే సమయంలో సంఘమైన సంఘశాఖను ఆమె పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఆమె దాని వల్ల బంధింపబడినది. ఒకే సమయంలో ఇద్దరు భర్తలతో ఆమె కాపురము చేయలేదు, అవి ఒకదానికి ఒకటి వ్యతిరేక్తము, ఒకరు దేవుడు పంపినది, మరొకటి మనుషులు తయారు చేసినది, కాబట్టి అవి వ్యతిరేకమైనవి. ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట సత్యము అని చెప్పబడినది, అది దేవుడు చెప్పినది. ఇక్కడ పౌలు చెప్పినట్లుగా ధర్మశాస్త్రము కృప ఎలాగూ అది ఒకదానికి ఒకటి విరుద్ధమైనవో అలాగూ మరొకరిని చేరుటకై ఒకరు చనిపోవలసి ఉన్నది. ఆమె వారిద్దరిని మిశ్రితము చేసినట్లయితే ఆమె వ్యభిచారిణిగా పిలువబడుతుంది. ఓ దాన్ని ఆలోచన చెయ్యి, న్యూయార్క్, ఒరిజునా దేశముల ఆవుల ఉన్నవారు, అది ఆలోచన చెయ్యి. దేవుడు చెప్పాడు ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకుంటూ ఆమె ప్రయత్నం చేస్తే ఆమె వ్యభిచారిణిగా పిలువబడుతుంది. ఒక జారిని పరలోకములో ప్రవేశించగలదా? దేవుడు ఒక వ్యభిచారిణి పెళ్లి చేసుకున్నా తప్పక కానే కాదు, తప్పక చేసుకుంటే కానే కాదు, అది చేయవద్దని ఆయన మనకు చెప్పాడు. ఆమె ఒక జారిణిగా లేక వ్యభిచారిణిగా పిలువబడుతుంది. ఆ తర్వాత ఆమె పిల్లలు, ఆమె జారిణి అయితే ఆమె పిల్లలు అక్రమంగా పుట్టిన పిల్లలవుతారు. అక్రమంగా పుట్టిన వారు దేనికి? అక్రమంగా పుట్టిన వారు సంఘానికి కాదు, అయితే వాక్యానికి. ఆమె అక్రమస్తురాలు. ఇక్కడ ఉన్న కడవరి దినం యొక్క ఈ ప్రకటన మూడవ అధ్యాయం యొక్క చిత్రం ఎటువంటిదో, లౌకిక సంఘకాలము, ఎటువంటి అక్రమస్తులుగా పుట్టిన అక్రమ గుంపు, ఎటువంటి సంఘశాఖ మిశ్రితము ఇది, నిలవెచ్చని స్థితి. క్రైస్తవులను పిలుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తే అలాగే సాగిపోవటం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయకునుట ప్రవక్త చెప్పినట్టు ఉన్నారు, ఆ విధముగా ఉంటారు. ప్రపంచములో వివాహము పురాతనమైన సంస్థాపనము, వివాహము మొట్టమొదట జరిగించబడినది, స్థాపించబడినది ఏదోనో తోటలో. స్త్రీ తాను అపవిత్రపరచబడకుండా ఆమెకు కొన్ని గుణగణములు అప్పగించబడినవి, దానికి స్త్రీ అప్పచెప్పబడినది. స్త్రీ వంటి సృష్టి భూమి మీద మరొకటి లేదు. స్త్రీకి అప్పచెప్పబడిన గుణముల కంటే మరే ఇతరమైన ఆడదానికి, ఆడకుక్కకు అప్పచెప్పబడలేదు. స్త్రీ ఆరంభములో, స్త్రీ చివరికి లేనేలేదు, ఎందుకంటే ఆమె పడిపోతుందని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇతరమైన అన్ని ఆడజాతులు వ్యభిచారము చేయలేవు, ఆమె ఒక్కటి మాత్రమే వ్యభిచారము చేయగలిగినది. ప్రారంభం వల్ల ఆమె తయారు చేయనట్లయితే, లేక ఆరంభంలో ఆమె తయారు చేయనట్లయితే, అది దేవుని యొక్క మహోన్నతమైన జ్ఞానానికి అపఖ్యాతి కలుగు చేసి ఉండేది. చూశారా, ఆమె పురుషుడి యొక్క ప్రత్యుత్పత్తిగా చేయబడింది. అయితే ఆ వైపునకు ఆమె త్రోసివేయబడింది. కనుక విమోచన కొరకై పవిత్రమైన బాధ్యతలు ఆమె పుచ్చుకున్నది. ఆమె అపవిత్రపరచబడకూడని ప్రవర్తన లేక గుణగణములు ఆమె కలిగి ఉంటుంది. ఆమె వాటిని తగ్గుంటట్లయితే జీవితకాలానికి ఆమె అపవిత్రత చెందుతుంది. ఆమె ఎంతగా క్షమాపణ పొందినప్పటికీ కూడా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడదు. నేను కొద్దిగా దాన్ని తాకుతాను. కొద్ది నిమిషాల్లో దాని మీద లేఖనమున్నది. ఆమె యొక్క అపవిత్రతను బట్టి ఆమె క్షమాపణ పొందగలదు. అయితే ఈ జీవితంలో ఆమె నీతిమంతురుగా తీర్చబడలేదు. అది ఎల్లప్పుడూ ఆమెతో ఉంటుంది. ఇప్పుడు గమనించు, ఇది ఆమెకు ఇవ్వబడినది. ఆమె క్షమాపణ పొందుకోవచ్చు, అయితే నీతిమంతురాలుగా తీర్చబడదు. ఆమె శరీరము దేవుని యొద్ద నుండి ఒక పవిత్రమైన నమ్మదగిన దానిగా ఇవ్వబడినది. ఏ ఆడి కుక్క, ఏ పక్షి, ఏ ఇతర జంతువు, ఏ ఇతర వస్తువు అలాగూ లేదు. లేదు, ఆమె యొక్కతి మాత్రమే. అది అంత పవిత్రమైనదిగా ఉండగల కారణమేదనగా భూమి మీదకి ఆమె జీవాన్ని తేనయున్నది. ఆమె ఒక్క శరీరము జీవం యొక్క పాన్పు స్థలము. కాబట్టి ఆ కారణము చేతని ఈ పవిత్రమైన నమ్మకము ఆమెకి ఇవ్వబడినది. అనేకులైన వేదాంతులైన మీరు ఇక్కడ వ్యతిరేకించవచ్చును, అదే సర్వ మానవాలని అపవిత్రపరిచినది. ఆరంభములో ఆ వ్యభిచారము, ఆమె యొక్క పాన్పు స్థలము పగలగొట్టబడిను. ఆమె ఆ ఇద్దరు కవలలను కన్నది. ఒక క్రియ, ఇద్దరు కుమారులు. లేఖనాలు పరిశోధించుడి. ఎప్పుడు గమనించండి, ఆమె యొక్క శరీరం ఒక పాన్పు స్థలము. ఆ కారణం చేత అది ఒక పవిత్రమైన నమ్మకమైనది. దాన్ని అపవిత్రపరచుట కాదు. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని వస్తూ సంఘం ఎక్కడ ఉన్నదో చూయించుటకై నేనిప్పుడు మాట్లాడుతున్నాను. స్త్రీలైనా మిమ్మల్ని గుర్చి నేను మాట్లాడలేదు. మీరేమైనప్పటికీ అది మీకు దేవునికి సంబంధించి చుట్టున్నది, లేక పురుషులైన మీరు. అయితే నేను సంఘమును గుర్చి, క్రీస్తును గుర్చి మాట్లాడుతున్నాను. ఇది ఆమెకి ఇవ్వబడినది. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ప్రాణము ఆమె ఇవ్వగలిగినది. ఆమె యొక్క భర్త విత్రము ఇవ్వవచ్చును, అయితే దేవుడు జీవమును పుట్టించవలసి ఉన్నది. అవునది, నిజం. అది రావలసి ఉంటున్నది. ప్రాణమంతా దేవుని యొద్ద నుండే రావలసి ఉన్నది. ఏ ప్రాణమైనా దేవుని యొద్ద నుండే రావలసి ఉన్నది. అది తారుమరైపోయినది. అదే దాన్ని పాపముగా చేసింది. అయితే జీవము లేక ప్రాణము దేవుని యొద్ద నుండి రావలసి ఉంటున్నది. ఆయన జీవానికి కర్త. ఆమె తప్పించుకోకుండా ఉండు మూడు విషయాలు నేను ఇక్కడ నామకరణ చేయబోతున్నాను. నేను మాట్లాడుతున్నాను పౌలు ఇక్కడ రోమా 7 అధ్యాయంలో చెప్పినట్లు. ఇది నేను ప్రకృతి సంబంధమైన స్త్రీతో మాట్లాడుచుండగా సంఘం మనస్సులో ఉంచుకోండి. ఆమె యొక్క ప్రభు ద్వారా ఆమెకు పవిత్రమైన సద్గుణమును నమ్మకత్వము అప్పజెప్పబడినది. ఒక సద్గుణము, అది ఏది పట్టుకోలేదు. ఒక స్త్రీ తప్ప. అవును, అది దేవుని వల్ల ఆమెకు అప్పగింపబడినది. ఆ సద్గుణము లేక ఆ పవిత్రత ఆమె అపవిత్రపరచకూడదు. చివరికి ఆమె ఒక తప్పు చేసినట్లయితే ఆమె భర్త ఆమెను స్వీకరించక మునుపు ఆమె దాన్ని ఒప్పుకుని అది సరిచేసుకోవలసి ఉంటున్నది. ఆ విధంగానే ధర్మశాస్త్రానికి పెళ్లి చేసుకున్న సంఘము రెండవ వివాహానికి ముందు క్రీస్తు ఎదుటకు రావలసి ఉన్నది. అది ఆమె ఒప్పుకోవలసి ఉంటుంది. ఆమె అలా కాకపోతే ఆమె భర్తతో 10 సంవత్సరాలు కాపురం చేసి ఆ తర్వాత ఒప్పుకున్నట్లయితే అతడు ఆమెను వదిలిపెట్టి మరొక స్త్రీని వివాహము చేసుకున్న హక్కు అతనికి ఉంటుంది. అది లేఖనం జారత్వము అనేది అపవిత్రమైన జీవితము. యోసేపు, భయపడవద్దు, నీ భార్యను మరియను చేర్చుకును. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మను కలిగినది. అతడు రహస్యంగా ఆమెను విన్నాడు ఉద్దేశించాడు. అవునా, అతడు ఆమెను ప్రధానం చేసుకున్న తర్వాత, ఆమె నీవు ప్రధానం చేసుకున్న తర్వాత దేవుని దృష్టిలో నీవు ఆమెను పెళ్లి చేసుకున్నట్లే. ఇప్పుడు గమనించు, పవిత్రమైన సద్గుణము లేక పవిత్రత అనే నమ్మకత్వము ఆమెకు ఇవ్వబడెను. ప్రభు చేత నమ్మకంగా ఇవ్వబడెను. దేవుడు ఆ పవిత్రతను లేదా సద్గుణాన్ని ఆమెకిచ్చాడు. ఏదేం తోటలో ఏ విధముగా ఇవ్వబడినో అలాగూ ఆమె అవును లేక కాదు అని చెప్పగలదు. స్త్రీతత్వమేగు పవిత్రమైన బాధ్యత ఆమెకు అప్పచెప్పబడిను. అది ఆమె పగలగొట్టకూడదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది స్త్రీ యొక్క సహజ లక్షణాలు. ఆమె యొక్క ప్రవర్తన గుర్చి, పురుషుల మధ్య ఆమె నడతన గుర్చి నేను మాట్లాడుతున్నాను. ప్రతి పురుషుని అనుమతించగా చూడు ఈ తెరలపైన, చూడు ఈ చలనచిత్ర తారలు ముద్దులు అత్తుకునుట, చిందులు ఈ స్త్రీలపైన దొల్లాడడం, ఒక స్త్రీ అది చేయుట చెడ్డ ప్రవర్తన వల్లనే. ఇంకో విధంగా ఆమె సద్గుణత్వాలు కావచ్చును. అయితే గమనించు, ఆమె హృదయములో ఆ గ్రంథులు లైంగిక గ్రంథులు పెదవుల్లో ఉండును. పురుషుడు స్త్రీని ముద్దు పెట్టుకున్నప్పుడు అతను నిజంగా కార్యరూపముగా విభజించిన వాడవుతాడు. లైంగిక గ్రంథులు స్త్రీ పెదవుల్లోనూ పురుషుని పెదవుల్లోనూ ఉండును. అతడు ఆమె చేయి మీద ముద్దు పెట్టుకోగలడు. అవి వారి లైంగిక గ్రంథులను కలపలేవు. అయితే లైంగిక గ్రంథులు పెదవుల్లో ఉంటున్నవి. చూడండి, ఈ రోజు హాలీవుడ్ లోని ఈ బుద్ధిహీనత అంతా ఈ గంతుల వేయడము, స్త్రీ చుట్టూ ప్రేమ చూపడము మొదలైనవి. చిన్న ఆడపిల్లలు అదంతా చూస్తారు. మన యొక్క నైతికమైనవి మురిగిపోయి కుల్లిపోయి మురుగుడవుతున్నవంటే ఆశ్చర్యపడవసరం లేదు. చూసారా? ఎందుకంటే పిల్లలు ఎదురుగా అవి పెట్టబడుతుంటవి. అవును, అది నిజమే. కడవర్ దినము కొరకు అది ఆ విధముగా ఉండవలసి ఉన్నది. ఎప్పుడు సంఘం మనసులో ఉంచుకో, ఆమె ముద్దులాడుతూ గెంతలు వేస్తూ ప్రతిదీ మిశ్రమ చేస్తుంది. వాక్యం తప్ప దయ్యాన్ని, విద్యను, విజ్ఞాన శాస్త్ర పరిశోధన మొదలైనవి అనుమతిస్తుంది. విజ్ఞాన శాస్త్రము, విద్య ప్రతిదీ నిష్కర్షంగా దేవునికి వ్యతిరేకమైనవే. వ్యతిరేకమైనప్పుడు అలాగే చేస్తుంది. మనకిప్పుడు ఉన్నటువంటి సమస్త విధమైన పద్ధతులు సంపూర్తిగా అంత్యక్రీస్తువే. విద్యా సంబంధమైన పద్ధతులు అంత్యక్రీస్తు, నాగరికత అంత్యక్రీస్తు, అది దేవునికి వ్యతిరేకమైనవి. నీవంటావు నాగరికతకు వ్యతిరేకమా? ఈ ఒకనొక దినాల్లో దేవునికి ఒక నాగరికత ఉంటుంది. దానికి ఎటువంటి మరణము సాంగత్యము కలిగి ఉండదు. ఈ నవనాగరికత సాతాను వల్ల వచ్చినది. ఈ రాత్రి బైబిల్ గ్రంథం నుండి ప్రభు చిత్తమైతే నేను రుజువు చేస్తాను. ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. మన యొక్క క్రొత్త నాగరికత ఇందులో ఏ ఒక్కటి ఉండదు. ఆమె ఈ పవిత్రమైన స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది. పురుషులు స్త్రీల చుట్టూ తిరుగుతూ వారి ఇష్టమచ్చులుగా చేస్తున్నట్లు ఆశ్చర్యం లేదు. కారణం స్త్రీలు పురుషుల చుట్టూ చుట్టి వారికి ఇష్టమచ్చులుగా వారు చేస్తున్నారు. ఆమె బయట ఇక్కడ పుట్టి బట్టలు ధరించుకుని శరీరము బిగిసినట్లుగా కట్టుకుని పురుషుల వస్త్రాలు మొదలవి తొడుక్కుని వీధుల్లో కులుకుతూ నడుస్తూ తన ప్రవర్తన చూపుకుంటుంది. ఆమె ఏమి చెప్తున్నా లెక్కలేదు. ఆమె తన భర్త ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఆమె ఒక వ్యభిచారిణి అవుతుంది. ఎవరైనా మోహపు చూపుతో ఒక స్త్రీని చూచినప్పుడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడవును అవుతాడు. అలాగుంటూ ఆమె తన్ను తాను కనపరుచుకున్నది. అదే ఖచ్చితంగా లోకముతో సంఘము చేసినది. గమనించు, అది ఆమెకు అప్పగించబడినది. పవిత్రమైన సద్గుణము, పవిత్రమైన స్త్రీ లక్షణము, తరువాత పవిత్రమైన మాతృత్వము, తన భర్తను గణపరచడం. అలా ఈరోజు చూడు, కొన్ని నగరాలలో, అనేక నగరములలో వారికి పెద్ద విందు వినోదాలు ఉంటవి. వాటిని వారు సంస్థలు, సంఘ సభ్యుల సమాజాలు అని కూడా పిలుస్తారు. అందరూ మద్యపానము త్రాగి వారి యొక్క టోపీలు నేలపైన పెట్టి అందులోకి వారి తలపు చెవులు, చెవి విసిరవేయడం. ప్రతి స్త్రీ వెళ్లిపోయి టోపీల నుండి తలపు చెవిని తీసుకుని వస్తుంది. వారము చివరన పురుషులతో ఆమె ఉంటుంది. ఆ విధమైన విందు వినోదాలు అటువంటివి. ప్రభుచితమైతే ఎంతో నేను చెప్పవలసి ఉంటున్నది. దానిలోకి వెళ్లేటకు నాకు సమయం లేదు. అటువంటి మురికి సాక్షాత్తు సంఘము అంతగా చెడిపోయినది. ప్రతి దానితో విభిచరించుట అలాగుంటానికి ఆమెకు ఎటువంటి పని లేదు. ఆమె వాక్యముతోనే ఉండవలసి ఉన్నది, లోబడవలసి ఉన్నది. భవనాలు మంచివే, ఆసుపత్రులు సరే, ఈ మిగతావన్నీ మంచివే, విద్యా ప్రణాళికలు సరే, మనం ఇక్కడ ఉండాలి. చదవలసి ఉన్నది, రాయవలసి ఉన్నది. అవి సంసార నిర్వాహకములో ఒకటి. ఎలాగనగా ఆదిలో ఎటువంటి వస్త్రములు మనము ధరించిన వారం కాదు. ప్రభుచితమైతే ఈ వారం చివరలో నేను దాని గురించి బోధిస్తాను. అయితే మనం బట్టలు ధరించవలసి ఉన్నది. ఎందుకనగా దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చాడు. అయితే ఆదిలో అవి మనకు అవసరము లేకుండెను. మనము ముసుగు వేయబడి ఉంటిమి. ఇప్పుడు ఆమె పాపానికి ముసుగు వేయబడి ఉన్నది. ఆమె పాపము చేయొచ్చున్నదని కూడా ఆమెకు తెలియదు. చూశారా? అప్పుడున్నట్లుగా ఉన్నది, ఇప్పుడు ఆమె దయ్యము ద్వారా ముసుగు వేయబడి ఉన్నది. అప్పుడు ఆమె దేవుని ద్వారా ముసుగు వేయబడి ఉండెను. దాని వ్యత్యాసం అది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆమె స్త్రీ లక్షణాల్లోనూ, ప్రవర్తనలోను, ఆమె గుణగణముల్లోనూ, బిడ్డలను పెంచు విషయంలోనూ, ఆమె భర్తను ఘనపరచు విషయంలోనూ, ఆమె పగులు కొట్టకూడదు అను ఈ పవిత్ర నమ్మకత్వము ఆమెకు అప్పచెప్పబడినది. ఈ రోజుల్లో లోకంలో ఉన్న దేనికంటే కొద్ది అవగాహన దానికిస్తారు. నీవు కొద్దిసేపు నా కార్యంలో కూర్చుని పురుషులు వారి యొక్క బాల్యను తీసుకుని వచ్చి దేవునితో వారు సరిచేసుకుని వారు జీవిస్తున్న పురుషులను గుర్చి ప్రతిదీ వారు చేసినది నీవు చూడగలవు. వారు వివాహితులు కనుక ఓ అది అన్నీవంటావు. కాదు, వారు పెంతికోస్తు వారు, మిగతా వారు ఆరు. అది ఏ విధముగా దూరమవుతుందో అందును గూర్చి నేను మాట్లాడుతున్నాను. లోకములో నీవు కలిసిపోయినప్పుడు, సంఘము కలిసిపోయినప్పుడు, అన్ని ఆడంబరాలు మొదలగునవి మనకున్నప్పుడు ఈ రాత్రి నుండి ఆరంభ పెంతికోస్తు వంటి దానికంటే మరొకటిది కాదది ఈ దినము. మనమెక్కడో ఒక చోట కొట్టుకుని పోయాము, ఒకచోట చీకటి అవ్యస్త స్థితిలోకి వెళ్లిపోయి తప్పిపోయాము. ఎంతటి పవిత్రమైన నమ్మకత్వం అది! స్త్రీకి ఎంతటి బాధ్యత ఉన్నది చూడండి. ఎందుకు ఆమె సంఘమునకు పొలికై ఉంటున్నది? అదే బాధ్యతలు ఆమె కలిగున్నది. ఒక్క స్త్రీ ఆమె మాతృత్వానికి, ఆమె యొక్క భర్త ఎడల ఆమెకున్న పతివ్రత ధర్మం ఎడలను అటువంటివి కలిగినది. సంఘము కూడా ప్రార్థన ఎడల, వాక్యం ఎడల, క్రీస్తుడెల స్త్రీ ఎలాగూ బాధ్యత కలిగినదో అలాగూ కలిగి ఉంటుంది. ఒక స్త్రీ మరొక పురుషునితో కొట్టుకుని పోయినట్లుగా సంఘము ఈ సంస్థల ప్రణాళికల ద్వారా, భవనాలు, పాఠశాలలు నిర్మాణ ప్రణాళికల ద్వారా సంఘం వెళ్లిపోతే నాకు వాడిది ఎటువంటి వ్యతిరేకం లేదు, అవి సరే, వాటి పనిని అవి నిర్వర్తిస్తున్నవి, పాఠశాలలు కట్టండి అని ఎన్నడూ యేసు చెప్పలేదు. వాక్యమును ప్రకటించు అని ఆయన చెప్పాడు. అక్కడే వారది నిర్లక్ష్యం చేసింది. సంస్థలు, ఆసుపత్రులు కట్టమని చెప్పలేదు. అవి మంచివే, అయితే అది సంఘం యొక్క పని కాదు. వారి యొక్క వీధి సువార్తను ప్రకటించడం. అయితే అది కాక అన్నీ మనం చేశాం. సాతాను ఎలాగు చేసినదో అలాగూ మనము కొట్టుకుని పోయాము. ఒక రకపు సువార్తతోనే, ఒక రకమైన దానితోనే, ఒక రకమైన దానితోనే మిశ్రమైపోయాము. ఏమీ లేని ముద్దైపోయే వరకు తయారైపోయాము, మురిగి కుళ్ళిపోయాము. చివరికి మనమంతా, ప్రపంచమంతా లోకము యొక్క పోకడకును చూడు. ఇక్కడే కొద్ది కాలం క్రితము రీడర్స్ డైజెస్ చదువుతుండగా అక్కడ యవ్వనస్తులైన ఆడపిల్లలు 20-25 సంవత్సరాల్లోనే ఋతుస్రావము, ఋతుక్రమము ఆగిపోవడము, పురుషుల జీవితంలో మార్పులు రావడము, వారు వారి మధ్య వయస్సులోకి వెళ్లిపోతున్నారు. కుళ్లిపోవుట ఎందుకని? ఆహారము, ఇతరత్రా చిరిపోయినవి, విజ్ఞాన పరిశోధన వలన ప్రకృతి సంబంధమైనవి మన శరీరంలో పెట్టుకోవలసి ఉన్నది. మనము కుళ్ళి మురిగిపోయిన గుత్తి కాక మరొకటి కాదు. అదే ఇప్పుడు సంఘము కూడా, అది అదే స్థితి అందున్నది. ఆమెకు పోలికే ఉంటుంది. ఆమెకు ఆత్మ వలన అవే ప్రశస్తమైన సద్గుణాలు ఆమెకు ఇవ్వబడినవి. ఆత్మను, వాక్యమును భద్రత చెడుకై ఇవ్వబడినవి. లోకములోని ఏ ఇతరత్రమైన వాటి వలన ఆమె విభజించకుండా ఉండుటకు ఆమెకు ఆత్మ ద్వారా ఇవ్వబడినవి. స్త్రీ ఎలాగూ ఆమె యొక్క భర్త ఎలా పవిత్రంగా ఉండును, వాక్యానికి కన్యత్వముగా నిలబడును, అది పవిత్రమైన పూచి బాధ్యత. ప్రతి మానవుని యొక్క తయారు చేసుకున్న మూఢ విశ్వాసం కంటే, విజ్ఞానం కంటే, అక్కడున్న సంఘశాఖ కంటే ఆమె ప్రభు యొక్క వాక్యమును గైకునుట అది పవిత్రమైన నమ్మకమవుతుంది. సంఘమునకు ఆ పూచి అప్పజెప్పండి. వారు ఈ విధముగా చెప్పినట్లయితే, సరే నా సంఘము, నీ సంఘము ఏమినమినా నాకు అవసరం లేదు. దేవుని యొక్క వాక్యానికి అది విరుద్ధమైనట్లయితే దానికి దూరంగా ఉండు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగంలో ఒకటి రీతిగా ఉన్నాడని. మార్కు 16 చెప్తుంది, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అని. ఒక సంఘము దానికి వ్యతిరేకముగా బోధించినట్లయితే నీవు వద్దు, దానికి నీవు చనిపోవు, దేవుని వాక్యములోకి తిరిగి జన్మించు, సర్వలోకమునికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. అంత దూరము అది వెళ్లవలసి ఉండెను. సర్వలోకమంతటా నమ్మిన ప్రతి సృష్టికి, నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు జరుగును. చూసారా, దానికి మనం ఎంత దూరంగా వెళ్లిపోయామో. నిజం అయితే దానికి ఆమె బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు అది ఏంటో చూడు. హాలీవుడ్ మన స్త్రీల యొక్క పతివ్రత స్థితిగతులను తీసివేసినది. నేను ఇక్కడే కూర్చొని ప్రియమైన పెద్ద స్త్రీ అయిన సహోదరి స్టర్డర్ ను, ఇక్కడున్న చాలా మందిని మరియు వెనుక సహోదరి మోర్ ను, కొద్ది సంవత్సరాల నుండి నాకు జ్ఞాపకం ఉన్న పెద్దలైన స్త్రీలను నేను చూస్తున్నాను. వారి యొక్క తల్లులు లేక వారు కాని ఇక్కడ కొందరు స్త్రీల వలె, సంఘ సభ్యుల వలె వీధులలో నడిచి వెళ్ళినట్లయితే వారికి పిచ్చి పట్టినందుకు స్త్రీలను బంధించి వేస్తారు. ఆమె లోపల లంగా వేసుకుంటానికి మర్చిపోయినది. అప్పుడు అది పిచ్చి అయితే ఇప్పుడు అది పిచ్చే. చూడు, లోకమంతా అది పిచ్చి పట్టిందని రుజువు చేస్తున్నది. లోకంలో ఇప్పుడు జరుగుచున్న హత్యలు ఇతరమైనవి చూడు, చూశారా, పిచ్చి పట్టం ప్రకటన అంత కూడా నెరవేర్పకుడుకు సమస్తం వచ్చుచున్నది. ఈ వారంలో మనం అది పొందుకోవచ్చును. ఎక్కడైతే భయంకరమైనవి ఉన్నవో అవి ప్రకృతి సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైన విషయాలు. బండలు, కొండలు తదితరమైనవి వారి మీద పడుట వలన వారు కేకలు వేయనట్లు చేయును. సంపూర్తిగా ఈ లోకము నేరుగా సంపూర్తి పిచ్చిలోకి పోతుంది. ఇది ఇప్పుడే ఆ స్థితిలోకి వచ్చేసి ఉన్నది. ఎందుకని? దాని యొక్క పాత గుర్తులు నీవు చూడు, అక్కడే అది ఉన్నది. అది నేరుగా బయట వీధుల్లో నడుస్తున్నది. నిండైన పిచ్చితో ఆలయంలోని బల్ల యొద్ద నడుస్తూ మానవులు తలంచనవి, అనుసరించనివి చేయచు సాగిపోతుంది. చూడు, హాలీవుడ్ స్త్రీకి ఏమి చేసినది చూడు, అది ఎలాగున్నదో. అది స్త్రీ యొక్క పవిత్రమైన ప్రతివతా స్థితిని అది తొలగించినది. అలాగూ అలాగే మనము వెళ్లాము. చూశారా, ఇదంతా ఆమె పోగొట్టుకుంది. ఆమె అదేలాగు చేసినది. ఎలాగంటే అక్కడ ఏదైనా తోటలో ఉన్నట్టుగానే అక్కడ మోసపరుచు సాధనము ఒకటి ఉన్నది. అది సంఘముగా పిలువబడుతుంది. ఒక యుక్తిపరుడైన వ్యక్తి దయ్యం అది. ఏదైనా తోటలోకి ఏ విధముగా నడుచుకుంటూ వచ్చాడో సంఘములోకి వచ్చాడు, మరియు అందులోకి ఆమెను మోసం చేశాడు. ఆమె మోసపరచబడినది. స్త్రీ తలంచినది. అది తప్పు అని ఆమె అనుకోలేదు. అది చేయడం తప్పని హవ్వ అనుకోలేదు. అది ఇష్టపూర్వకంగా కాదు. అయితే 2 తిమోతి 1:3 బైబిల్ చెప్తుంది, ఆమె మోసపరచబడెను అని. మోసపరచబడుట అది నీవు ఇష్టపూర్తిగా చేసినది కాదు. అది నీవది చేయట్లో నీవు మోసపరచబడ్డావు. అదే ఖచ్చితముగా ఈరోజు జరిగినది. ఆమె దూరదర్శన ద్వారా, పత్రిక ద్వారా, ఈ ప్రజల ద్వారా, వీధుల్లో వారు వెళ్తున్న ఈ చక్కని విషయాల ద్వారా ఆమె మోసపరచబడినది. నవనాగరికత అమ్మాయిలు వారు పత్రికల వైపు, చెల్ల చిత్రాల వైపు చూస్తారు, వీధుల్లోకి చూస్తారు, కుట్రలోని బట్టల వైపు వారు చూస్తారు. ఏ విధంగా సాతాను పాతాళం యొక్క గొప్ప సాధనమగు సాతాను ప్రజల మధ్యకి వచ్చి ఇటువంటి వాటిల్లోకి వారిని మోసం చేసినది. స్త్రీ తలస్తున్నది ఆమె బాగానే ఉన్నదని. ఆమె చచ్చిపోయినది ఆమెకు తెలియదు. అది ఆమె దేవునికి దూరంగా ఉన్నది. ఇదంతా ఆమె ఎలాగూ పొగట్టుకున్నది. అదెంత మోసమైనదో. ఈ దినమున మీరు అది గమనించాలని నేను కోరుతున్నాను. దాని గురించి యేసు మాట్లాడాడు. మీరు అది చదవాలని ఆశిస్తే ఈ విషయము జరుగుతుందని యేసు గుర్తింపు చేశాడు. అది మీకు తెలుసా? ఆయన యొక్క ఆఖరి ఘడియల్లో ఆయన సిలువ వేయబడక ముందు కొద్దిగా ముందుగా ఆదివారం బడి పాఠం మాదిరిగా 27 ఆరంభము నేనిక్కడ గుర్తు పెట్టుకున్నాననుకుంటున్నాను. యేసు కల్వరికి వెళ్ళుచున్నాడు. నేను చదువుచుండగా ఆలకించడు. సరే, పరిశుద్ధ లూకా 23:27 అదే మనకున్నదని నమ్ముతున్నాను. నా వివరణ అలాగున్నది. అవును, ఇక్కడ ఉన్నది. గొప్ప జనసమూహమును, ఆయన గుచ్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న స్త్రీలను ఆయన వెంబడించరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడువకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్డాండ్రును, కరణి గర్భములను, పాలీన స్థలములను ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఆలోచించండి, ఈరోజు బిడ్డలను కనడము ఆమెకు ఒక అవమానము. చూశారా? అప్పుడు మా మీద పడుడని, పర్వతములోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు ప్రతిమానుకే ఇలాగూ చేసినదేనా? ఎన్నదానికేమి చేయుదురో, ఎన్నదానికి ఏమి చేయుదురో అని చెప్పాను. స్త్రీలు ఇక పిల్లలు వారికి వద్దు అని చెప్పు దినమును గుర్చి మాట్లాడుచున్నాను. వారికి ఒక కుక్క కావాలి, లేక ఒక పిల్లి కావాలి, లేదా అటువంటిది ఒకటి కావాలి. అయితే ఆమెకు ఇక పిల్లలు అవసరం లేదు. ఎందుకని? ఆమెకు పిల్లలున్నట్లయితే ఆమె ముసలదైన హబర్డ్ తల్లి అవుతుంది. అవును, ఆమెకు అక్కరలేదు. అదే హాలీవుడ్ యొక్క వివరణలు. తన యొక్క స్త్రీ ఒక ముసలదైన హబర్డ్ తల్లి అవుట అది ఇష్టపడదు. కనుక ఆమె ఆ విధంగా ఉంటున్నది. వారికి బిడ్డలు పుట్టుకున్నట్లుగా అతనికి కాని ఆమెకు కాని ఒక శస్త్రచికిత్స నిర్వహించబడుతుంది. వారికి ఎలాంటి బిడ్డలు అవసరం లేదు. యేసు అది చెప్పాడు. మరియు ఆయన చెప్పిందేంటి? ఆ సమయమందు మా మీద పడుడని కొండలతోనూ పర్వతములతోనూ వారు చెప్పుదురు. ఆమె బిడ్డలను కనని నియంత్రణ అభ్యాసం చేసుకుంటుంది. అందువలన ఆమె విందులకు వెళ్ళుట కొరకై బిడ్డను పెంచుటకు ఆమె అదురు బెదురు చెందుతుంది. అది ఆమె రూపమును చెరిపివేస్తుంది. ఆమె గర్భవతి అయితే అది అలాగుండును. అది ఆమె రూపమును చెరిపివేయును. ఆమె ఎలాగున్నదో అలాగుండదు. ఆమె యొక్క భర్త అవివేకగా ఆమె అలాగుంటానికి అనుమతిస్తాడు. అతనికి ఆమె పిల్లలను కనదు. యేసు అది పలికాడు. ఆయన చెప్పాడు, వారు ఇది చేయుచున్నప్పుడు ఆ సమయమందు వారి మీద పడుడని రాళ్లతో చెప్పుటకు వారు వెళ్తారు. అది ప్రభు యొక్క రాకడా. ఒక తల్లిగా ఎంతో ధనాన్ని పిల్లులకు కుక్కలకు వారు చెల్లిస్తారు. అవునది నిజం. ఒకదానికి ఆమె తల్లి. ఎందుకనగా దేవుడు ఆమెకిచ్చిన స్వభావం అది. నేను గమనించాను, నేను పెద్ద వేట ఆటగాడును, పెద్ద వేట ఆడుతాను. సంవత్సరంలో ఆకురాలే కాలంలో ఒక పెద్ద ఎలుగుబంటి, అది మగ ఎలుగుబంటితో గర్భం తాల్చున్నప్పుడు పుట్టిన చిన్న ఎలుగుబంటి పిల్లలు దానికున్నవి. అవి మంచి కొలత కలిగి ఉన్నవి, 1,100 పౌండ్లు, అంత ఎక్కువ ఉండవచ్చును. ఆమె వాటిని తరిమివేసి వాటికి దూరంగా నిద్రపోవును. ఎందుకంటే ఇంకా మరిన్ని ఎలుగుబంటి పిల్లలను పెట్టబోవచ్చున్నది కనుక. అవి ఫిబ్రవరిలో జన్మిస్తవి. ఎలుగుబంటికి దాన్ని గురించి ఏమీ తెలియదు. అవి చిన్న గోతాములలో పుడతవి. దేవుడు ఏ విధముగా తెరవబడిన ఆ చిన్న గోతాములుంచెను, చిన్న చంచి, అవి మార్గాన అవి ఉండిపోతుంది. వాడి తల్లి గాలి నిద్రపోస్తుంది. అక్టోబర్ నెల నుండి అది ఏమీ తినదు. ఇది ఫిబ్రవరి. అవి చుట్టుకుని వచ్చి మే మధ్య వరకు పాలిస్తున్నవి. తర్వాత ఆమె యొక్క ఎలుగుబంటి పిల్లలను చూచి, అవి బాగా ఎత్తున్న ఎలుగుబంటి పిల్లలు, ఒక్కొక్కటి 15 పౌన్లుంటవి. దాని యొద్దు నుండి అవి పాలు త్రాగతవి. దానికి పాలు ఎలాగ వచ్చునో అది దేవుని తలంపు. ఆమె బ్రతుకుతుంది, ఎలుగుబంటి పిల్లలకు పాలు ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత ఆమె యొక్క గర్భ ధారణ నిలవనట్లయితే ఆమెకి ఎటువంటి ఎలుగుబంటి పిల్లలు ఉండవు. ఆమె సంవత్సరమంతా వేటాడుతుంది. గత సంవత్సరంలో పిల్లలు, తల్లి, అవన్నీ సంవత్సరమంతా తిరగతవి. ఎందుకంటే అవి దేవుడిచ్చిన సహజ జంతు ప్రవృత్తి. ఒకదానికి ఆమె తల్లి కావలసి ఉన్నది. ఒక స్త్రీ ఆమె యొక్క భర్తకు ఒక బిడ్డను కనకపోతే ఆమె ఒక కుక్కనో లేక ఒక పిల్లినో లేక ఇంకొక దానినో పెంచుకుంటుంది. ఆమె ఒకదానికి తల్లి కావలసి ఉంటున్నది. అది ఒక స్వభావము. అయితే తన భర్తకు ఒక బిడ్డను కనుట, దాన్ని ప్రభు పరిచర్యకై పెంచుట, అది ఆమె దారికి సంపూర్తిగా బయటదే అవుతుంది. ఆమె చేయవలసి ఉంటున్నది. ఓహో, ఆమెంతగానో అవమానంగా తలస్తుంది. అది ఆమె చేసినట్లయితే ఈ 1965 పోలిక అయిన పాపమును ప్రేమించు ఈ సమాజము ద్వారా ఆమె చేసినట్లయితే నేటి నవీన సంఘం యొక్క నిజమైన చిత్రం అది. లేక నవీన సంఘమునకు ఇక్కడున్న ఇవి ఏమీ అవసరం లేదు. అరవటం, కేకలు వేయడం, భాషలతో మాట్లాడటం, అపోస్తుల కార్యం 2:38, అవి అవసరం లేదు. అవును అవును, చూశారా? అవును, ఆమెకి వాటిలో ఏదైనా బొబ్బరింతలు పెట్టడం, అరవడం, కేకలు పెట్టడం, అమేన్, హల్లెలూయా చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు? అలాంటి బిడ్డను వెంటనే వారి సంఘ శాఖల్లో నుండి బయటికి నెట్టివేస్తారు. వారి సంఘాల వలె ఉండు ఒకరు వారు ఉంచుకుంటారు. ఎందుకు? వెంటనే వారు ఆమెను త్రోసివేస్తారు. దీని వెంట అటువంటి దానిని నీవెందుకు అనుమతిస్తావు? కాబట్టి మీరు గమనించండి, ఆమె ఒకదానితో గర్భం దాల్చినది. కారణం, ఆమె ఎల్లప్పుడూ సభ్యునే కట్టది. అయితే ఆమెకు వారెవరు అరుపులు అరవడం, బొబ్బరింతలు పెట్టడం, వదలడం, అపోస్తుల కార్యం 2:38 ఆమెకు అవసరం లేదు. వారు దౌర్భాగ్యైన వారు అని ఆమె తలస్తుంది. నిజంగా అది నిజంగా ఆమెను చిక్కులు కలుగు చేస్తుంది. అది ఆమె యొక్క విశ్వ విద్యా సంబంధమైన, నైతికమైన, విజ్ఞాన సంబంధమైన, ఆమె ఇక్కడకు చెందియున్న సమాజమునకు నాశనం కలుగు చేస్తుంది. వారు తరువాత సభలో ఆమెను గెంటివేస్తారు. ఆమె అది పొందుకోలేదు. కాబట్టి వాక్యముతో గర్భం ధరించుటకు ఆమెకు అవసరం లేదు. ఎందుకనగా వాక్యము పుట్టించినది అలాంటి దానిని మాత్రమే. దేవుని ఆత్మలా జన్మించుట, అందులో దేవుని యొక్క ఆత్మ ఉండను, ఎటువంటి జ్ఞానయుక్తమైన సంఘములో చేరుట, మూఢ విశ్వాసములో చేరుట, పొట్టి వెంట్రుకలు కత్తిరించుకునుట, రంగులు పూసుకున్న ముఖం, అందంతట్లో అటువంటిది ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యములో అది నీవు కనుగొనలేవు. పాతకాలపు పరిశుద్ధపరచబడిన దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డను నీవు చూస్తావు. దేవుని ఆత్మచేత నింపబడి అరుపులు అరుస్తూ బొబ్బరింతలు పెడుతున్న, కేకలు వేస్తున్న, దేవుని స్తుతిస్తున్న బిడ్డను నీవు చూడగలవు. అలాంటివన్నీ ఆమెకేమీ అందుబాటులో ఉండవు. ఆమెకు అది అవసరం లేదు. ఓహో, లేదండి, నిజంగా అవసరం లేదు. అలాగైతే ఆమె ఏమి చేస్తుంది? కాబట్టి ఆమె జతల రంగు పూసుకున్న ముఖాలు, పొట్టి బట్టలు ధరించువారు, ఎజబెలు సంస్థవారు, అక్రమంగా పుట్టిన పిల్లలు కంటుంది. అవన్నీ వారు పిలుస్తారు. అదేనని నేననుకుంటాను. అవును, దాన్ని వారు పిల్లులు అని పిలుస్తారనుకుంటాను. అవునా? ఇక్కడున్న పిల్లి వెళ్ళటం చూడు, అలాగో మరేలాగో వారు అంటారు. అవునా? ఆమె జన్మించింది లేక వివాహం చేసుకున్నది. మొదటి ఆదామైన తన మొదటి భర్తతో సంబంధము కలిగినది. హవ్వ యొక్క ఆదాము మొదటి భర్త అయిన వ్యభిచారిణియగు భార్య వలన బంధము కలిగి ఉన్నది. వ్యభిచారిణి అని నీవు అంటావా? నిజంగా ఆమె అదే. అయితే ఈ ఆదాము, ఈ మొదటి ఆదాము చనిపోయాడని ఆమె చెప్తుంది, ఒప్పుకుంటుంది. ఓ నిజం, చాలా కాలం క్రిందట అతను చనిపోయాడు, నేను మరలా తిరిగి జన్మించాను అని చెప్తుంది. నేను నిజంగా రెండవ ఆదాముకు, క్రీస్తుకు, వాక్యమునకు పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. ఇలాగూ ఆమె దేనిని ప్రేమిస్తుందో గమనించు. ఆమె యొక్క ప్రియుడెవరో గమనించు. ఆమె ఎవరితో ప్రేమ కలిగి ఉన్నదో నీవు చూడాలనుకున్నట్టయితే వాక్యం ఇది తెలియచేస్తుంది. అయితే ఆమె చెప్తుంది, నా సంఘం ఇది చెప్తుంది అని అంటది. అలాగైతే ఆమె ఎవరిని ప్రేమిస్తుంది? ఆమె యొక్క భర్త ఎవరు? ఆమె స్వంత ఫలాలే ఆమె ఎవరి ఉన్నది రుజువు చేస్తున్నది. ఆమె ఎవరినది చూయిస్తుంది. అది ఖచ్చితంగా నిజము. గమనించు, మొదటిగా ఆమె ఆదాముకు జన్మించను. ఎందుకనగా అది ఆమె యొక్క ప్రకృతి సంబంధమైన జన్మ ఉంటున్నది. చూస్తున్నారా? అది ఆమెను ఎన్నడూ విడిచిపెట్టలేదు. అది లోకప్రియుడు. ఆమె క్రీస్తుకు రెండవసారి జన్మించానని గట్టిగా చెప్పుకుంటుంది. అయితే గమనించు, ఆమె యొక్క ప్రియుడు ఆదాము అయినప్పటికీ, ఎందుకంటే ఆమె లోకాన్ని ప్రేమిస్తుంది కనుక. ఇంకా మరొక విషయం, ఎటువంటి బిడ్డలను ఆమె కంటుందో గమనించు. అది వారి నాన్న ఎవరో చెప్తుంది. అది మొదటి ఆదామా లేక రెండవ ఆదామా? రెండవ ఆదాము వలన సంఘము బిడ్డను కన్నట్లయితే అతడు రెండవ ఆదాము నడిచినట్లుగానే నడుస్తాడు. ఏ విధంగా పెంతికోస్తు దినాన వారు చేశారో అలాగూ చేస్తారు. అదే నిజంగా రెండవ ఆదాము యొక్క బిడ్డలు. చూశారా? అవును, వారి యొక్క స్వభావము అతని వలె ఆమె వలె ఉండును. అవునండి, ఆమె బిడ్డలు రంగులు పూసుకున్న ముఖాలు, తల వెంట్రుకలు కత్తిరించుకోవడం, మగవాళ్ల బట్టలు కట్టుకునడము, పొడవాటి చెడ్డీలు వేసుకునడము బైబిల్ చెప్తుంది. ఆమెకైతే అది చేయకూడదు. ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకుంటుంది, అది ఆమెకు అవమానకరము. దాన్ని కూర్చి మెదలకుండా ఉండు అని నువ్వు చెప్తావు, అది వాక్యం చెప్తుంది. నేను కేవలము ప్రకృతిని గురి చూపుచున్నాను. అది ఆమె చేయునది. ఆమె యొక్క కుమారులు, ఆమెకు పుట్టిన ఆమె కుమారుడు విద్య మీదను, పాఠశాల చదువుల మీదను, ఒక విధమైన బైబిల్ పాఠశాల మీదను పిలుచుకునేవి ఆధారపడతారు. ఒక విధంగా కుంపటి వల్లే ఉండు వాటిపైన ఎంతకాలం నుండి వారిని పొదగబెట్టేవి. అటువంటి పెద్ద కళాశాలపైన వారు ఆధారపడతారు. సంఘ శాఖల నిర్మాతలు ఖయ్యూనువలే, మత సంబంధులు ఖయ్యూనువలే, వాక్యములకు అక్రమంగా పుట్టినవారు. అవును, జబ్బు పడిన వారి వలే ఖయ్యూనువలే అక్రమంగా పుట్టినవారు. నిజం, సంఘ శాఖల నిర్మాణకులు. అదేంటో మీరు చూశారా? దేవుడు ఎన్నడూ కూడా సంఘశాఖను నిర్మాణాత్మకము చేయలేదు. ఆయన ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకము, ఆయన వాక్యము దానికి వ్యతిరేకము. అయితే దాన్నే పట్టుకుని ఉంటారు. కాబట్టి వారు దేన్ని పుట్టిస్తారో చూడు. వారి యొక్క అమ్మా నాన్న ఎవరినది అది చూయిస్తున్నది. ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే ఖయ్యును ఇలాగూ అలాగూ అక్రమంగా పుట్టినవారు. వారు హవ ద్వారా ఆ విధమైన బిడ్డను అతడి కన్నాడు. వారు వాక్యానికి దూరమైపోయారు. తర్వాత ఆమె ఏమి తెచ్చినో చూశారా? అదే ఖచ్చితమైన సంఘము కన్నది, అట్టి దానే కన్నది. వాక్యం ద్వారా మీగదిరి దూరు చేస్తాను. అది అక్కడి నుండే ఖయ్యును ద్వారా విద్య నాగరికత వచ్చినవి. అవి ఖచ్చితంగా నిజం. అయితే వారు దేవుని బిడ్డలని గట్టిగా చెప్తారు. అయితే వారు సంఘశాఖల సంపర్కము, సంఘశాఖల పాఠశాల పాండిత్యము ప్రతిది, అది ఖచ్చితంగా నిజం. ఎత్తిగలవారు, తెలివితేటలు. అయ్యయ్యో, సర్పము అంతే, వారి తండ్రి అతడు. అవును, ఖయ్యూను వల్ల యుక్తితోనూ విజ్ఞాన శాస్త్ర సంబంధమైన బోధకులు. అవును, ఖచ్చితముగా అదే. సహోబ్రహాం, అది నిజమా అని అడుగుతావు. ఆది కాండము 4:16 త్రిప్పి కనుగొను. ఒక నిమిషం, తిరిగి ఆది కాండము 4:16 ఇక్కడికి వద్దాము. అది ఎలా జరిగినదో మీరు కనుగొంటారు. అప్పుడు ఖయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. ఖయ్యూను తన భార్యని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి ఎనోషు, ఆ తరువాత యోబోలు. ఆ తరువాత వారు విస్తరించిన తర్వాత పదును గల పనిముట్లు, సంగీతము మొదలుగున వచ్చెను. నాగరికత ఖయ్యూను ద్వారా వచ్చెను. నేరుగా నగర నిర్మాణము పదును గల పనిముట్లు వచ్చినవి. విజ్ఞాన శాస్త్ర సంబంధులు ఖయ్యూను ద్వారా వచ్చారు. సర్పం యొక్క సంతానము. ఇప్పుడు 20వ వచనం గమనించుము. ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు, ఆమెను అతడు ఒకసారి కూడినప్పుడు, ఆమె ఇద్దరు బిడ్డలను కనెను. లేఖనములు పరిశోధించుము. ఆమెకు ఖయ్యూను హెబెలు పుట్టెను. ఒక్కసారి ఇద్దరు బిడ్డలు. ఈ మధ్యనే వారు నాకు చెప్పారు, అది అలా జరగలేదు. హాలీవుడ్ లో మనకొక వ్యాజ్యం జరిగినది. హాలీవుడ్ ఇప్పుడు మనకు టూసన్ లో న్యాయస్థానంలో ఒక వ్యాజ్యం ఉన్నది. ఒక స్త్రీ ఒక్కసారి ఒక రంగుజాతి బిడ్డను, ఒక తెల్ల బిడ్డను కన్నది. వారు చెప్పారు ఆమె అలా చేయలేదు. ఆమె రెండు ఫలప్రదమైన విత్తనాలు ఆమెకుండవచ్చు. వారికిప్పుడు న్యాయ విచారణ సభలో అది ఉన్నది. కుక్కలు అలా చేస్తవని నాకు తెలుసు. జంతువులు అది చేస్తవి. అది ఆమెకు అక్కడ జరిగినది. తెల్లతను అన్నాడు, నా స్వంత బిడ్డను నేను పోషిస్తాను, అయితే అతన్ని కాదు అని అన్నాడు. ఒక స్త్రీ, ఆ స్త్రీ ఒప్పుకున్నది. ఆమె ఉదయం భర్తతో ఉన్నది, మరియు మధ్యాహ్నం రంగుజాతి వానితో పోయినది. వైద్యులు చెప్పారు అది అలా జరిగినట్లయితే, అక్కడ మరి ఒక ఫలప్రదమైన విత్తనం ఉన్నట్లయితే 24 గంటల్లోగా అది జరుగుతుంది అని చెప్పారు. అదే ఖచ్చితముగా ఇక్కడ జరిగినది. సాతాను ఆ ఉదయం సర్పముతో ఉండి, మరియు ఆదాము ఆ మధ్యాహ్నము, అప్పుడు ఆమెకు ఇద్దరు బిడ్డలు కలిగారు. ఇప్పుడు ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, జ్ఞాపకముచ్చుకో, ఖయ్యూను ఆదాము యొక్క కుమారుడని బైబిల్ గ్రంథములో ఎక్కడి కూడా చెప్పబడలేదు. అతడు దుష్టుడు అని చెప్పబడినది. ఆదాము కాదు, దయ్యం. అతడు కుడినప్పుడు రెండవసారి కుమారుడు కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఆమె ప్రతిగా నియమించుకుని అతడు నిజమైన సంతానము కాదు. కయ్యును చంపిన ఆదామునకు ప్రతిగా నాకు మరొక సంతానమును నియమించిననుకుని, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. కయ్యను నుండి కాదు, ఆ యొక్క వంశావళి తరము కాదు, అయితే షేతు యొక్క వంశావళి. కనుక కయ్యును దుష్టుని సంబంధి. అక్కడకు సర్పం వచ్చెను. ఇప్పుడు గమనించు, ఇక్కడ బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది ఆమె యొక్క మొదటి భర్త తప్పక చావాల్సి ఉన్నది. అలాగ విడిచిపెట్టుట కాదు, అతడు తప్పక చావాల్సి ఉన్నది. వివాహము విడాకుల మీద నేను ముగించిన ఏమిటిని అందరి గురించి మీకు అంతా తెలుసు. ఇక్కడ ఈ సభలో వారితోనే నేను అదంతా మాట్లాడలేదు, అయితే దేశము ఆవలున్న వారితోనూ మాట్లాడుతున్నాను. సరే, ఇక్కడ వివాహము విడాకుల్లో ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు 7 ముద్దలు వివరణవి. అందులో నుండి అది నిజ సత్యమును తీసుకుని వచ్చినది. కనుక 2వ ఆదాముకు క్రీస్తుకు వాక్యమునకు చనిపోవుట, మరణము ద్వారా నీకు నీవు వేరైపోవలసి ఉన్నది. నీ యొక్క మొదటి సంఘర్షక భర్త నుండి మరణము ద్వారా నీవు వేరైపోవలసి ఉన్నది. కారణం అందులో ఏ ఒక్కటి కూడా దేవుని వాక్యమునంతా తీసుకోగలిగినది లేదు. ఆ ఒక్కడి ఎక్కడున్నదో నాకు చూయించు. నీవు చెప్తావు నాది అని, ఇంకొక వ్యక్తి అంటాడు అది అతనిది అని. రెండూ కలుపు. నీవెప్పుడు వర్గ నామము చేశావో రెండూ తప్పేనని నీవనుకుంటావు. ప్రకటన 17 చదువు. కనుక చూడండి, నీవు ఆ విషయం నుండి చావల్సి ఉంటున్నది. నేను ఈ స్థానిక కూటములకు మాత్రమే మాట్లాడుతున్నది కాదు, దేశం ఆవలనున్న అందరితోనూ నేను మాట్లాడుతున్నాను. నీ యొక్క మొదటి భర్త కొరకు నీవు చావల్సి ఉంటున్నది. నీవు క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండి ఇంకా నీవు మత శాఖను పెళ్లి చేసుకుని ఉంటే నీవు ఒక జారినివి, విభిచారినివి. నీవు లౌదికయా, దేశమాంతరమున్న ఒక సంఘము. వాక్యమగు యేసు క్రీస్తును మనము వెంబడించుచున్నాము. పెళ్లి కుమార్తెలో ఉండుటకు దేవుని యొక్క వాక్యముతో నీవు తిరిగి పెళ్లి చేసుకునివలనున్నది. అది క్రీస్తు. ఆది ఇందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. సంఘ శాఖల యొక్క మానవ ఆచారాలను నీవు పట్టుకున్నంత కాలము దేవుని వాక్యంలో నీవు ఒక వ్యభిచారిణిగా పిలువబడుతున్నావు. సంఘ శాఖల మూఢభక్తిని నీవు వెదుకు వానిగా నీవు ఉన్నంత కాలము వాక్యాన్ని తృణీకరించు సంఘ శాఖకు సంబంధించిన సంఘములో నీవు ఉన్నంత కాలము నీవు ఒక వ్యభిచారిణివి. అది బైబిల్ చెప్తుంది. యేసు చెప్పాడు, ఇద్దరు దేవులను ఒకేసారిగా మీరు సేవింపలేరని. మీరు దేవుని గాని లేక సిరిని గాని సేవించరు. సిరి అనగా లోకము. లోకమునైన లోకములో ఉన్నవాటైనను వాటిని ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు. ఒకే సమయంలో దేవుని యొక్క విత్తనము అతనిలో ఉండలేదు. అక్కడ లోపల ఉన్న లోక ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నీ ద్వారా పనిచేయుచుండెను. అది దేవుని యొక్క వాక్యము. అదే సమయంలో లోకం యొక్క ప్రేమ అక్కడ ఉండలేదు. ఇప్పుడు ఎక్కడేవి పొట్టి వెంట్రుకలు, పొట్టి లంగాలు, రంగుల ముఖాలు? ఇప్పుడు అవి ఎక్కడా? ఒకే సమయంలో మనిషి నిర్మితమైన సంఘశాఖను సేవ చేస్తూ, సంఘశాఖకు సేవ చేస్తూ దేవుని యొక్క వాక్యానికి అనగా క్రీస్తునకు సద్గుణవతిగా ఉండలేవు. అది వాక్యమునకు విరుద్ధమవుతుంది అని పౌలు చెప్పాడు. వాటి సంగతులు రోమా 7. ఆ విధముగాని ఈ అక్రమముగా పుట్టిన సంఘశాఖల ఈ గుంపు ద్వారా ఆయన వాక్యం యొక్క దేవుని బిడ్డలను నీవు పుట్టించలేవు. మీరది చేయలేరు. మీ యొక్క పొదిగడి కుంపటిలో దేవుని యొక్క వాక్య కుమారుని కనలేరు. నేను సంఘముతో మాట్లాడుతున్నాను, అయినప్పటికీ ఎంతో భక్తిగా ఉన్నామని ఇంకా చెప్పుకుంటారు. కయ్యను అలాగే. వ్యభిచారిన హవ్వ కుమారుడు ఎంతో భక్తిగలవాడు. బలిపీఠాలు కట్టాడు, అర్పణలు అర్పించాడు, ఆతని యొక్క దర్శన భాగాలు చెల్లించాడు, ఏ ఇతర మతస్థుడు చేసినట్టుగా అన్నీ చేశాడు. అయితే ఆ వాక్యాన్ని కాపాడుట్లో అపజయముందాడు. ప్రత్యక్షత పొందుకున్నట్లో విఫలుడయ్యాడు. ప్రత్యక్షత ఒక్కటే ఒక్కటవుతుంది, అది వాక్యమిక ప్రత్యక్షత. ప్రత్యక్షతగా ఏంటి? యేసు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవవు. విశ్వాసమే ప్రత్యక్షత, ఎందుకంటే విశ్వాసమే నీకు ప్రత్యక్షపరచున్నది. హెబెలు విశ్వాసాన్ని బట్టి ప్రత్యక్షత ద్వారా, విశ్వాసము ద్వారా దేవునికి శ్రేష్టమైన దాన్ని అర్పించను. వారు యాపిల్ తిన్నారని కయ్యును అనుకున్నాడు. వారికింకా అదే ఆలోచన. అది కాదు, అది యొక్క వ్యభిచారము, సర్పం యొక్క సంతానము. అక్కడ 7 ముద్దలు ఇవ్వబడినప్పుడు అది ప్రకటించబడినది, అది రుజువు చేయబడినది. నా పుస్తకం ఇప్పుడు దానిపైనే ఉన్నది. ఆలోచించు, ఇప్పుడు ఇక్కడ 1000 ఉన్నవి చూశారా? గమనించు, ఆదికాలం నుండి ప్రకటన వరకు అది లేఖని సంబంధమైనది. అంత్యకాలంలో రెండు చెట్లు కూడా విత్తన స్థితికి వస్తున్నవి, అవి వాటికి రుజువు చేసుకుంటవి. ఇక్కడే ఈ దినాన మనం ఉందాము. లవదుకయ మరియు పెళ్లి కుమార్తె లేఖని భాగంలో ఎంత విషదంగా సరళంగా ఉన్నదో అంతగా ఉంటున్నది. ఇంకా మీ ముఖాలు ఎదుటినే ఉంటున్నది. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీరు బైబిల్ నమ్ముచున్న క్రైస్తవునిగా సద్గుణంగా ఉండలేరు. ఇంకా సంఘర్షక కార్యకలాపాలలో సహపని వారిగా ఉండలేరు. ఒక్కసారిగా అది మీరు చేయలేరు. ఒకరు చావల్సి ఉన్నది, మరొకరు బ్రతుకుడు కొరకై. లేకపోతే దేవుని వాక్య కుమారుని నీవు కనలేవు. సంఘము కూడా అలాగ పుట్టించలేదు. వాటిలో ఏ ఒక్కటి వారికి అవసరం లేదు. అరుపులు, అరచు పిల్లలు, కేకలు పెడుతూ భాషలు మాట్లాడుట, అవన్నీ సంఘశాఖల సంఘములో నీవు అది చేయలేవు. వారికి అవి ఉండవు. అలాగనే వారు తీసుకుంటారు. వారు వారిని తీసుకుని వెళ్లి వారి కరస్పర్శ చేసి నీవు నమ్మినట్లయితే నీవు అది పొందుకుంటావు. నీ యొక్క పేరును పుస్తకంలో పెట్టినంత కాలము అదే నీవు చేయవలసి ఉంటున్నది. చూశారా, అది వాక్యమునకు అక్రమంగా పుట్టిన బిడ్డలు సుమా, ఇంకా భక్తి గల వారని చెప్పుకుంటారు. కాబట్టి ఎంతో సాతాను యొక్క జ్ఞానముతో తెలివితో గర్భము తాల్చుట సంఘము అంతగా మారినది. సరిగ్గా ఆమెన్ అని ఇలాగ చెప్పాలో అది నేర్చుకుంటూ వారి పిల్లల్ని పాఠశాలకు పంపుతారు. ఇదంతా ఏ విధంగా చెప్పాలో మరియు చాలా జ్ఞానవంతులగుటకు వారికి వారు నేర్పిస్తారు. ఏంటది? అది దయ్యం యొక్క గర్భధారణ. దేని వలన సాతానుడు హవతో గర్భధారణ చేశాడు? వాక్యములకు అపనమ్మకమట. బుద్ధి కుశలత గల వారి కొరకు, తెలివి కొరకు అది సమస్త సృష్టిని పాడు చేసినది. అదే ఖచ్చితంగా సంఘము ఆమె వాక్యములో చేసినది. ఆమెకు ఆమె బైబిల్ పాఠశాలతోనూ కళాశాలతోనూ అటువంటి వాటితోనూ చదవడం, వ్రాయడం, లెక్కలు చేయడం మొదలగు వాటితో ఆమె గర్భం ధరించినది. ఐగుప్తుని ఒక రాత్రి కథను గూర్చి హోటెంటాటకు తెలిసిన దానికంటే దేవుని గూర్చి వారికి మరెక్కువ ఏమీ తెలియదు. వారికి వారి యొక్క మూఢ విశ్వాసులు తెలుసు, వారి ప్రార్థనా పుస్తకాలు తెలుసు, ప్రతిదీ తెలుసు. కాని దేవుని గూర్చి ఏమీ తెలియదు. వాక్యం ప్రత్యక్షమైనది వారికి తెలుసు. అక్కడ వెనకాల దేవుడు మాట్లాడి ప్రతి ఒక్క తరానికి వారు వచ్చుచున్నప్పుడు ఆయన వాక్యమును ఆయన పంచిచ్చాడు. ఇక్కడ నోవు వచ్చి ఆ తరానికి అతను బోధించాడు. ఇప్పుడు మోషే నేరుగా వచ్చి మనమొక ఓడను కట్టుదాం అని చెప్తే ఏమవుతుంది? పద్ధతికి అతడు అవతల ఉంటాడు. అయితే అతడి ప్రవక్త, అతడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. అది సత్యమంటూ దేవుడు రుజువు చేశాడు. అతడు ఇశ్రాయేలును బయటికి తెచ్చాడు, వారి ముందు అగ్నిస్తంభాన్ని చూయించాడు, ప్రవక్తను రుజువుపరిచాడు. ఆయన ఏమి చేయను ఖచ్చితంగా అదే చెప్పాడు, ఆయన అదే చేశాడు. వారన్నారు, దేవుడు మాట్లాడవద్దు, మేము చావుకున్నట్లు మోషే మాట్లాడు కాక. ఆయన చెప్పాడు, ఆ విధముగా ఇక్కడ నేను ఎన్నడూ వారితో మాట్లాడను, అయితే వారి కొరకు నేను ప్రవక్తలను పుట్టిస్తాను, వారు మాట్లాడతారు. అక్కడ యెషయా నిలబడి ఇలాగ చెప్పాడు, కన్య గర్భవతియగును అని. ఆ దినమున అలాంటి ఒక మనుష్యుడు కన్యకి ఎలాగూ గర్భము ధరించును? మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతులకు దేవుడు, నిచ్చులకు తండ్రి అని అతనికి పేరు పెట్టబడిను. ఆయన తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చునెను, ఆయన పరిపాలన చేయును. దావీదు ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. అది ఏ విధముగా జరుగుతుంది? అతనికి తెలియదు. దేవుడు ఏమి చెప్పాడో అదే అతడు మాట్లాడాడు. అది ఏ బుద్ధి కుశలతకు, ఊహకు అందనది. అది ఎటువంటి శాస్త్రీయ పరిశోధనకు అందనది. అది దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు మనము మన యొక్క సెమినరీ పాఠశాల విద్యార్థులను అన్ని విధాలైన బైబిల్ వేదాంత విధితోనూ అటువంటి వాటితోనూ మనిష్య కల్పిత వేదాంతముతోనూ తర్బీతునిచ్చి లౌదికై ఇలాగుండునని దేవుడు చెప్పాను ఖచ్చితంగా ఆ విధంగా సంఘ గుంపును చేస్తున్నాము. ఓ అయ్యయ్యో, నేను దానివైపు చూచినప్పుడు నన్ను వణికింపచేస్తున్నది. బుద్ధి కుశలత భావనతో గర్భము ధరించుట. నీవు చివరికి ప్రవేశమే చేయకముందు నీవు ఉన్నత పాఠశాల పట్టభద్రుడు కవలసి ఉంటున్నది. నీవు అభిషేకం పొందకముందు మానవ శాస్త్ర మానసిక శాస్త్ర వైద్యుని ఎదుట నీవు నిలబడవలసి ఉన్నది. మానసిక శాస్త్ర వైద్యుని ఎదుట పేతురు, యాకోబు, యోహాను నిలబడి ఉంటారని అనుకుంటున్నావా? ఊహించగలవా? జ్ఞాపకముచ్చుకో, అక్కడ ఉన్న ఆ 120 మంది వారి సొంత పేరు కూడా సంతకము చేయలేని వారు. మానసిక వ్యాధుల వైద్యుని ఎదుట నిలబడుట, వారి యొక్క ప్రతిబింబత కీర్తి సరిగా ఉన్నదా మొదలగునవి పరీక్షించుట. వారు ఒక ప్రతిభావంతమైన కీర్తి కలిగి ఉన్నారు, అయితే అది బుద్ధి కుశలత కాదు, లేక విజ్ఞాన శాస్త్ర పరిశోధన వలన కాదు. అది దేవుని యొక్క శక్తి వలన కలిగినది. అది వారిని తాకినప్పుడు ఏం చేయాలో వారికి తెలియలేదు. అయితే ఏమి చేయవలని పరిశుద్ధాత్మ చెప్పెనో ఆ విధముగానే వారు ప్రవర్తించారు. ఏ బుద్ధి కుశలత వలన వారు ఎదురు తెలు చూడలేదు. సంఘం ఏమని చెప్పలేదు. పూజారి ఇది అది అని ఏమి చెప్పాడు దానికి అవగాహన ఇవ్వలేదు. భయపడిన వారిగా ఆత్మ ద్వారా వారు సాగిపోయారు. మొదటి యోహాను 2:15 ఆయన చెప్పాడు, మీరు లోకమునైనను లోకములు ఉన్నవాటినను ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. చూశారా? కాబట్టి లోకానికి తీర్పు తీర్చున్నది, హాలీవుడ్లకు తీర్పు తీర్చున్నది, వాటి యొక్క ఆడంబరాలకు తీర్పు తీర్చున్నది, ఈ విందుల వినోదాలకు తీర్పు తీర్చున్నది, భక్తి పేరిట పిలుచుకున్న వీటన్నిటినీ తీర్పు తీర్చున్నది. అగు దేవుని యొక్క వాక్యముతో మీరు ఎలాగూ గర్భము తాల్చగలరు? అది దాన్ని తీర్పు తీరుస్తుంది. ఏ విధంగా వాక్యం ఒక వ్యక్తిని గర్భము తాల్చువాడుగా చెయ్యను? ఎలాగు వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీని, ముఖానికి రంగులు పూసుకున్న స్త్రీని, పొట్టి లంగాలు కట్టుకుని స్త్రీని ఎలాగూ? ఏ విధంగా ఒక బోధకుడు ఇక్కడ నుండి సెమినరీకి వెళ్లిపోయి అపోస్తుల కార్యము 2:38 వైపు చూచి ఆ బిడ్డలతో బైబిల్ గ్రంథములో ఎన్నడూ బాప్తిసం పొందలేదని చూచి ఆ తర్వాత ఇంకా తాను దేవుని యొక్క వాక్యం చేత గర్భము ధరించునని అతడు చెప్తే, ధరించానని చెప్తే నీ ఒక అబద్ధం చెప్తున్నావు. అతడు తన యొక్క జన్మ హక్కును అమ్ముకున్నాడు. అతడు తాను చెప్పిన దానికి వ్యతిరేకంగా అతడు వ్యభిచారం చేసి ఉన్నాడు. అతడు తొలగించబడ్డాడు. పరిత్యాగములు. సద్గుణవంతురాలైన సంఘాన్ని దేవుడు కలిగొండబోతున్నాడు. ఖచ్చితంగా ఒక పెళ్లి కుమార్తె వాక్యం మీలో లేదు అని బైబిల్ చెప్తుంది. అలాగైతే మీరు ఏ రకము బిడ్డలను కంటారు? సంఘ శాఖల వలన గర్భం తాల్చి మీ మొదటి ప్రేమికుని వేరు చేయటకు అక్కడ ఎలాంటి మరణము లేదే. నేను అరుపులు అరుస్తూ భాషలు మాట్లాడుతూ వెళ్ళినప్పుడు జోనిసస్ ఏమని తలంచును? నేను తిరిగి బాప్తిస్త పొందితే వారు ఏమనుకుంటారు? ఎంతటి బుద్ధిహీనత అది! నీవు జోన్సెస్ ను పెళ్లి చేసుకున్నావా? సంఘాన్ని పెళ్లి చేసుకున్నావా? వాక్యమొక క్రీస్తును పెళ్లి చేసుకున్నావా? ఆ కారణము చేతనే ఆమె ఇంకా బిడ్డల్ని కంటున్నది. ఆమెకు ఏ విధమైన పిల్లలున్నారు? ఈ దినాన వారు పిలుచుచున్నా ఇక్కడ వారికున్న పేర్లు, పిల్లులు, పేడ పురుగులు, రాక్షసులు, రిక్కీలు, రెకెటాలు, పిల్లులు, పేడ పురుగులు, వారు సంఘ సభ్యులు. నిజం, వారందరూ అతని యొక్క కుమారులు, కయ్యూని యొక్క కుమారులు, అనగా యుక్తి గల జంతువు యొక్క కుమారులు. ఎంత నాజుకుగా ఉండాలో అంతగా ఉంటారు. ఇప్పుడు నీ సొంత ఆత్మీయ ఆంతరింగిక దృష్టి వలన నీ ఆత్మవిపణకు ఒక నిమిషం మంచిగా చూడు, కొద్దిగా చుట్టూ చూడు. నేనిప్పుడు దేశం ఆవలున్న వారితో మాట్లాడుతున్నాను. బ్రెన్హామ్ మందిరానికి ఆవలు ఉన్నవారు, వెస్ట్ కోస్ట్ మందిరములు ఉన్నవారు, ఆరిజోనా, ప్రతి చోట వారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడున్న మీరు కొద్ది నిమిషాలు చూడండి. కొద్ది నిమిషాలు మీ వైపు మీరు చూడండి. మీరంటారు, సోహర బ్రెన్హామ్, నీవు బోధిస్తున్న వర్తమానము తప్పు అని. కొద్దిగా మీ వైపు మీరు చూసుకోనండి. పరిశుద్ధాత్మ మీ మనస్సులను వాక్యముతో పరిశోధించును కాక వర్తమానముతో మీరు అంగీకరిస్తారు. క్రీస్తే అభిషేకించబడిన వాక్యముకు క్రీస్తే మీ స్వంత మనస్సాక్షిని పరిశోధించును కాక ఆయనే మీ లోపలికి వచ్చి అది నిజమా కాదని పరిశోధించును కాక. వందల కొలదిగా ఉండగా ఒకటి లేక రెండు విషయాలే నేను గుర్తింపు చేసినది. స్త్రీ ఆమె యొక్క తల వెంట్రుకలు కత్తిరించుకుంటూ బైబిల్ గ్రంథము అనుమతిస్తుందా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము యొక్క బాప్తిస్మములు, మూడు బాప్తిస్మములు బైబిల్ నమ్ముతుందా? అటువంటిది ఏమీ లేదే. పురుషుని వస్త్రాలు స్త్రీ ధరించుటకు బైబిల్ అంగీకరిస్తుందా? అక్కడ ఆ మూడు తీసుకో, ఇంకా వందలు మించున్నవి. దేవుని ఒక వెలుగులో అది పరిశోధన చేయి. నీవంటావు, నేను సంఘం యొక్క సభ్యులను అని. కయ్యూనంతే, హవ్వా అంతే, బైబిల్ ముందుగా తెలుపుతుంది. అంత్య దినాలలో లవదికీయ అంతేనని. పరిశుద్ధాత్మ నీ మనస్సాక్షిని పరిశోధించగా నీవు దానియేలు 5:17 అంగీకరించదు కాక. బెల్షస్సర్ ఎదురుకు ఆ రాణి వచ్చినప్పుడు వారి మధ్య దానియేలును ఒక ప్రవక్త ఉన్నాడని, అతని సమస్యలు తీర్చువాడని నేను ఎరిగిన్నానని ఆమె చెప్పెను. ఇప్పుడే ఆయన నీ హృదయంలోకి వచ్చుటకు అంగీకరించుము. దేవుని యొక్క వాక్యం చేత పరీక్షించి వర్తమానంలో కూర్చున్న సమస్యలు తీర్చును కాక. ఆయన అన్ని సమస్యలను తీర్చును. ఈ దినానికి వాక్యం పైనే అది ఉన్నదని నీవు కనుగొంటావు. లూతరిక వర్తమానాన్ని దినమున నీవు బోధించలేవు, అది అందులోకి వెళ్తుంది. అయితే అది పాదము. వెస్లేది బోధించలేవు, పెంతికోసది బోధించలేవు. మనము దానికి ఆవలు ఉన్నాము. వారు సంస్థాపకం చేశారు, చచ్చిపోయినది. వారు కాడ అయి ఉన్నారు. కాడ రెమ్మతో కలిసి వచ్చినది. అది సంఘం యొక్క ప్రథమ స్థానము. గోధుమ మొదటి గింజ భూమిలోపలకు వెళ్లినది. మొదటి గింజగా అక్కడ అగుపించదు. రెండవది పుప్పుడిగా వచ్చినది. అది కూడా విత్తనం వలే లేక గింజ వలే కనబడదు. దానికంటే పెద్దదిగా కనబడుతుంది. వాస్తవమైన విత్తనము కంటే అది ఎక్కువ రూపమన కనబడుతుంది. ఆకురెమ్మలు భూమిలోపలికి వెళ్లిన విత్తనం వలె కాన్పించును అను నిశ్చిత లేదు. విత్తనము లోపల ఉన్నటువంటి జీవమును మోయినది అదే. అయితే అది ఏమి చేసినది? మిగతా ప్రకృతి అంతా అందులో సరిపోతుందో అలాగే అది సంస్థాపకమును చేసినది, వర్గీకరణ చేసినది. అది చచ్చిపోయినది. అడు తరువాత ఏంటి? జీవము నేరుగా తొడిమి లోపలికి వెళ్లిపోయినది. అది అంతా చిన్న చిన్న బంతులుగా దానికి వెళ్లవలసి ఉండేను. చిన్న విత్తనాలు అందులో ఉన్నట్లుగా కనబడుట, అది నిజంగా విత్తనముగా కనిపించును. అయితే అది అది కాదు. ఆ తర్వాత అది తొక్కలోకి రాలిపోతుంది. అది ఏమి తీసుకుని వస్తుంది? ఒక తొక్కను. నీవు ఒక గోధుమ విత్తనాన్ని తీసుకో. గోధుమ నుండి మొదట వచ్చినది యేసు చెప్పాడు, గోధుమ గింజ అని. నీవు ఆ గోధుమను తీసుకో, దాని తెరు నీవు లాగి విడిది, దానివైపు చూడు. ఓ, గోధుమ గింజ మేము పొందుకున్నాము అని చెప్తావు. జగ్రత్త, అది గోధుమ గింజ మాదిరిగానే కనిపిస్తుంది, కాని అందులో ఒక్క ముక్క గింజ కూడా ఉండదు. అది తొక్క. అక్కడే పెంతికోస్తు వారున్నారు ఎంతో ఎక్కువ. మత్తయి 24:24 చెప్పినట్లుగా, కడవరి దినాల్లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుట. అయితే ఆకును ఆకును బయటికి లాగు, నువ్వు విత్తనమే నీకు విత్తనమే ఉండదు, గింజ దాని వెనుక వెనుక ఉంటుంది. చూశారా? ఆ తర్వాత జీవము ఆ సంఘశాఖల నుండి, అనగా ఆ వర్గీకరణల నుండి విత్తనములోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? గింజ ముదురట ప్రారంభించగానే అది పెద్దదవుతుంది, కనుక ఒక దానిని కప్పుతుంది. సంఘశాఖ దాని నుండి దూరమైపోతుంది. దీనిలో నుండి మనమెందుకు సంఘశాఖను తీసుకోరాదు? వారెన్నడూ చేయరు. అది ఒక గింజ, అది ముందుకు ఇక పోలేదు. మనము అంత్యకాలంలో ఉన్నాము, కనుక ఇప్పుడు అదేమి కాబోతుంది? కుమారి సన్నిధానములో పరిపక్వత చెందుటకు పెట్టబడుతుంది. అది ఖచ్చితం. వాక్యము నీ హృదయము లోపల పరిపక్వత చెందవలసి ఉంటున్నది. అది మొలకెత్తి మనము దేని గురించి మాట్లాడుతున్నామో అందుకై జీవింప చేస్తుంది. అవునండి. ఆ తర్వాత నీకు ఇటువంటి అనుమానాలుండవు. పరిశుద్ధాత్మనికు అది బయలుపరచటకు అనుమతిస్తే దానిల గురించి రాని చెప్పినట్లుగా చెప్తావు. వందన సమర్పణము, కృతజ్ఞతార్పణము, ఇదంతా ఏంటిది అని నీవు అనవచ్చును. సహోబ్రహాం, ఏంటి నీవు మాట్లాడుతున్నది అని నీవు అడగవచ్చును. ఇదిగో ఇక్కడ పావుదకో 9 కృతజ్ఞతార్పణ గురించి ఏది నీవు చెప్పలేదు అని అంటావు. సమయ సందర్భానికి నాకైతే ఎంతటి వర్తమానమో. అవును, రూఢిగా నమ్ముతున్నాను. జీవితానికి వారు కనుగొనిన నూతనమైన మార్గాన్ని బట్టి యాత్రికులైన పితరులు ఎంతో కృతజ్ఞులై ఉండేది. ఆంగ్ల సంఘశాఖలు మూఢ విశ్వాసులకు వారు వేరే పోటు ద్వారా అలా చేసినది. వారి కాలం యొక్క క్రొత్తదైన అభిషేకించబడిన వాక్యమును వారు వివాహము చేసుకోగలిగది. అవునది నిజం. వారి కాలం అందలి క్రొత్తదైన అభిషేకించబడిన వాక్యము. కాబట్టి యాత్రికులమైన మనము అబ్రహాం వలె లోకములో ఉన్న వాటి కొరకును మన యొక్క అనుచరుల కొరకును వేరైపోయి కృతజ్ఞత కలిగి ఉందామా? అబ్రహాం ఒక యాత్రికుడు. చచ్చిన అన్ని మతాల నుండి దేవుడు మనలను వెరుచేశాడు. అన్ని చచ్చిపోయిన మూఢ విశ్వాసముల నుండి ఇప్పుడు దేశము ఆవులున్న వారితో నేను మాట్లాడుతున్నాను. దేని కొరకు మనల్ని వెరుచేశాడు? మన కొరకు ఒక నూతన దేశమును, ఈ దినాని కొరకైన నూతన వర్తమానమును మనకై తెరిచాడు. లూథర్ వెస్లీ వలె ఆ మిగతావన్నీ ఏ విధముగా ఎండిపోయి చచ్చిపోయినవో, పెంతికోస్తు ఎండిపోయి చచ్చిపోయినది, సంఘాలు ఒక గుంపుగా కవటం ఇలాగో, అంతకంటే మరేమీ కాదు. మంచివారు అక్కడున్నారు, అయినను బయటకు రావలసి ఉన్నది. ఆయన ఏమి చేశాడు? ఆఖరి వర్తమానం యొక్క 7 ముద్రలు ఆయన విప్పాడు. మీరు దాన్ని గమనించారా? 7 ముద్రలు, అందులో 7 సంఘకాలాల యొక్క అన్ని మర్మములు 7 ముద్రలో ముద్రించబడినవి. సంస్కర్తలకు వారి యొక్క దినాలలో వాటిని చేయుటకు వారికి సమయం లేకపోయాను. అంతకాలం వారు జీవించలేదు. అయితే 7 ముద్రలు కూర్చిన ఈ శుభప్రదమైన ప్రత్యక్షత అర్జునకు వెళ్లిన ఒక ప్రవచనము మన కొరకు తెరవబడిను. గత దినాన్ని ఎంతగా అదేదనగా ఇక్కడ ఈ ఎడారిలో నీవు నా కొరకు ఏమి చేయబోతున్నావు అని అడిగాను. క్రొత్త నిబంధనను లేక పాత నిబంధనను మోషే వ్రాశాడు, నీకు తెలుసా? ఖచ్చితంగా అతనే చేశాడు. మొట్టమొదటి 4 పుస్తకములు ధర్మశాస్త్రములను, తదితరమైనవి ఇచ్చాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం మరియు ద్వితీయోపదేశ కాండము. అతడు పాత నిబంధన వ్రాశాడు. అది చేతి కొరకై అతను తన అనుచరులను తన ప్రియులను విడిచిపెట్టవలసి వచ్చెను. అరణ్యమునకు వెళ్లిపోయాడు. పావులు క్రొత్త నిబంధన వ్రాశాడు. అవునది నిజం. అతడు రోమా, అందులోని మిగతా వాటిని హెబ్రి, తిమోతి మొదలైనవి రాశాడు. మరి అది చేతి కొరకై అతడు తనకు తాను వేరే అరేబియాకు 3 సంవత్సరాల ఎడారిలోకి వెళ్లిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. ఓ, మత్తయి, మార్కు, లూకా, యోహాను వారి సంగతి ఏంటి అని నీవంటావు. ఏసు ఏం చేశాడు? అది మాత్రమే వ్రాసిన శాస్త్రులు వారు. పౌలు ఫీరైపోయి వాక్యమును ఐక్యము చేశాడు. అవునది నిజం. ఆ తర్వాత అది అలా తీసుకున్నట్లయితే ఎడారికి వెళ్లవలసి వచ్చెను. వారి ప్రియులకు దూరము కావలసి వచ్చెను. అయ్యా, అదెంత సమయము? అది జ్ఞాపకించుకోండి. ఎంతమంది అది విన్నారు ఆమెన్ అని చెప్తారా? అది ఖచ్చితంగా నిజమేనా? అలాగైతే ఆయన పెళ్లికు మాత్రం ఏకము చేసి కలుపుడు కొరకై ప్రభు అయిన దేవుని యొక్క వర్తమానము కొరకు ఈ యొక్క కడవరి దినాల్లో మనము ప్రత్యక్షతను పొంది ఉన్నాము. ఏ కాలంలో వాగ్దానం చేయబడలేదు, ఈ యుగానికి అది వాగ్దానం చేయబడినది. మలాకి 4, లూకా 17:30, పరిశుద్ధ యోహాను 14:12, యోవేలు 2:38, ఏ విధముగా బాప్తిస్మిచ్చి యోహాను లేఖనంలో గుర్తించబడిను, ఆ వాగ్దానం ఖచ్చితంగా గుర్తించబడిను, యేసు గుర్తింపబడిను. వారు ఏమి చెప్పారు? అలాంటి వ్యక్తితో దూరంగా ఉండు, యోహాను అడవి మనిషి, సంఘము దాన్ని స్వీకరించలేకపోయినది. అదే మాదిరి ఈ రోజు కూడా సంఘము అది స్వీకరించదు. అయితే ఏర్పరచబడిన వారికైతే దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారిని పిలుచుచున్నాడు, వారది ఎరుగుదురు. సద్గుణవతి అయిన వాక్య పెళ్లి కుమార్తెను, కడవరి కాల సంఘమును, వాక్యమగు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఏర్పరచబడిన ఆమెను పిలుచుచున్నాడు. యేసు వాక్యమైనట్లయితే ఎంతమంది నమ్ముతున్నారు? అలాగైతే పెళ్లి కుమార్తె ఎల్లప్పుడూ కూడా పెళ్లి కుమారుని యొక్క భాగమై ఉన్నది. కాబట్టి పెళ్లి కుమార్తె సంఘ శాఖ కాదు, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా రుజువు చేయబడుకై అది వాక్యమై ఉండవలసి ఉన్నది. అది చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఎలాగూ చేశాడు, ఆయన చెప్పాడు. ఆయన పద్ధతిని ఆయన ఎన్నడూ వదులుకోడు. ఎల్లప్పుడూ కూడా ఆ మాదిరి ప్రకారంగా చేస్తాడు. పద్ధతి ద్వారానే ప్రతిసారి ఆయన అది చేశాడు. మరలా ఆయన అది చెయ్యను. అందమైన రిబ్కా ఆమె యొక్క ఇస్సాకు కొరకు ఎదురుచూచినట్లుగా సద్గుణవతి అయిన ఆయన పెళ్లి కుమార్తెను పిలుచుచున్నాడు. ఎంతటి రమ్యమైన సమయము! ఇక్కడ ఇది బాహ్య దృష్టికి వచ్చుచున్నది. 7 సంఘకాలాలు మీరు చదివినప్పుడు రెండు పుస్తకాలు మీకు మర్మంగా అగుపించను. రెండు గ్రంథాలు జీవ గ్రంథము తెలుపుతున్నది. ఒకరు చెప్తారు, నీ పేరు పెట్టబడిన తర్వాత అది ఎన్నడూ తీసివేయబడదు అని. మరొకరు చెప్తారు, జీవ గ్రంథంలో నుండి అతని పేరును నీవు తీసివేస్తావు అని. నేరుగా ఇక్కడే బహుస్పష్టంగా చూయించబడుతున్నది. ఒకవేళ ఇక్కడ కొద్ది వివరణ కొరకై మనమే సమాప్తము చేయకముందు కొద్ది నిమిషాలు నేను నిలుపు చేస్తాను. జీవితము దేవునికి ఒక పవిత్రమైన విషయము. అది ఒక గ్రంథములో వివరణ వ్రాయబడినది. జీవానికి కర్త దేవుడు. మీరది నమ్ముతున్నారా? ఇక్కడ మనకున్న ప్రకృతి సంబంధమైన జీవితము అది కేవలము ఒక క్రమము, తిరగబడినది. ఆరంభములో అది నిజంగా మంచి జీవితము. అది ప్రకృతి జన్మ ద్వారా అది తారుమారైపోయినది. మొట్టమొదటి జీవితము నీ యొక్క మొదటి ఐక్యత ప్రకృతి ద్వారా, ప్రకృతి క్రియ ద్వారా, జన్మ వలన నీవు కలపబడ్డావు. ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడు ఐక్యత ద్వారా లేక కలయిట ద్వారా, పురుషుడు స్త్రీ కలయిట ద్వారా, లైంగిక కార్యం వలన ఏకమవుట ద్వారా ఇక్కడ నీ యొక్క మొదటి బ్రతుకు వస్తున్నది. అది పాపము యొక్క, అది పాపము మరియు మరణముతో కలిసి ఉంటున్నది. సర్పం యొక్క సంతానాన్ని చూడకుండా ఇలాగూ నీవు పోగొట్టుకుంటావు. నీవు స్త్రీని చూచినప్పుడు ఆమె యొక్క ప్రత్యుత్పత్తి, ఆమె వెళ్లే మరి యొక్క స్త్రీ జాతి ఉండదు, ఆమె మోసపరచబడుతుందని ఎరుగుటకు ఆ క్రమంలో ఆమె రూపించబడినది. దేవునికి తెలుసు. ఆరంభము నుండి అంతమును ఆయన ఎరుగునట్లయితే అలాంటప్పుడు ఆయన దేవుడు కాదు. ఆయన అనంతుడు కానట్లయితే ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్ని ఎరిగినవాడు, నిత్యుడు కాకుండా ఆయన అనంతుడు కాలేడు. కాబట్టి ఆయనకు అన్ని తెలుసును. ఆయన ఆ స్త్రీని చేయవలసి ఉండెను. పురుషునికి భార్య ఉండదు, భార్య మరియు పురుషుడు ఒకటి. అతనిలో స్త్రీ సంబంధమైన పురుష సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నాడు. అతనిలో ఉన్నది. అతడు వేరు చేయబడవలసి ఉండెను. సృష్టి అంతయు చేసిన తర్వాత ఒక ప్రత్యుత్పత్తి, ఉపోత్పత్తి తీసుకునేను. ఆరంభ సృష్టిలో ఎటువంటి స్త్రీ జాతి దేవుని ద్వారా సృజింపబడలేదు. అలాంటిది చేయుటకు, అది చేయుటకు ఆ విధముగా ఆమె సృజించబడెను. ఆమె చేస్తుందని ఆయనకు తెలుసు. అది ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడై ఉండడు. అయితే చూడండి, దేవుల్లో ఉన్న గుణలక్షణాలు బహిర్గతము కావలసి ఉండెను. ఆయన రక్షకుడు కావలసి ఉండెను. ప్రతిదీ కూడా పరిపూర్ణముగా చేయుటి కొరకు ఆ మార్గము ఆయన కలిగి ఉన్నాడు. అలాగైతే ఏది కూడా నశించదు. ఓహో, చిన్న పిల్లలుగా ఉండకుడి, స్త్రీ పురుషులుగా ఉండండి. మనం రహదారి అంతమున ఉన్నాము. ఇప్పుడు గమనించండి, అది ప్రకృతి స్వభావము. మరణముతో బంధము కలిగి ఉండెను. నీ మీద పరిపాలన చేయుచున్న నీ యొక్క మొదటి భర్త ప్రకృతి సంబంధమైన జన్మ వలన నీ యొక్క ప్రకృతి స్వభావమై ఉండెను. ప్రకృతి సంబంధిగా నీవు లోకాన్ని ప్రేమిస్తావు, ఎందుకనగా నీవు లోకమై ఉన్నావు, లోకం యొక్క భాగమై ఉన్నావు. అవును, నిజమా? ప్రకృతి రీత్యా నీ యొక్క కోరికలు, నీవు భాగమై ఉన్న లోకమును నీవు ప్రేమించుట, ప్రకృతిలో నీవు భాగానివి. నీవది నమ్ముతున్నావా? అది నీ ప్రకృతి సంబంధమైన సంగతి. ఆ కారణం చేతనే నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నీవు వేరు కావలసి ఉన్నది. ఆ మొదటి భర్తేడలా నీవు చావలసి ఉన్నది. దానితో నీవు బ్రతకలేవు, నీవిలాగూ చెప్పలేవు. సరే, అతనికి విడాకులిస్తాను, సందర్భం వచ్చే వరకు ఇక్కడ నేనతన్ని తగిలించి ఉంచుతాను అని నీవు చెప్పలేవు. లేదండి, ఎటువంటి విడాకులు వ్రాతలేదు. అతడు చచ్చిపోయాడు. లోక సంబంధమైన స్వభావము చనిపోవలసి ఉన్నది. అతని యొక్క చిన్న రెమ్మ చావలసి ఉన్నది. నీవు మరొక స్వభావంతో మరలా కలవలసి ఉన్నది. పుట్టినప్పుడు నీ మొదటి స్వభావం యొక్క నీ పేరు జీవగ్రంథమందు పెట్టబడినది. ఇంకా నీ యొక్క అన్ని కార్యములు అందులో వ్రాయబడినవి. ఆ స్వభావాన్ని బట్టి నీవు చేసినది ప్రతిదీ ఒక గ్రంథములో పెట్టబడినది. అది జీవగ్రంథమని పిలువబడుచున్నది. మీరు గమనించుడి, దానియేలు మహావృద్ధుడు ఒకడు. అక్కడకు అతడు వచ్చినప్పుడు ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బుచ్చు వల్లే తెల్లగా ఉండెను. ఆయనకు పరిచయం చేయుటకు వివేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది. పెళ్లి కుమార్తె. తర్వాత గ్రంథములు తెరవబడిను, మరొక గ్రంథము ఇప్పబడిను, అది జీవగ్రంథము. చూస్తున్నారా, పరిశుద్ధులు, సంఘము, పెళ్లి కుమార్తె అక్కడ ముందుగానే ఉన్నారు. మరొక పుస్తకం తెరవబడిను, అది జీవగ్రంథము. అయితే ఇప్పుడు నీవు ఆత్మ సంబంధమైన మరణము ద్వారా, ఆ ఐక్యత ద్వారా నీవు వేరు చేయబడితేవి. నీ యొక్క ప్రకృతి సంబంధమైన కోరిక, నీ వెంట్రుకలను కత్తిరించుకునుట, నీ ప్రకృతి సంబంధమైన కోరిక, పొట్టి లంగాలను వేసుకునుట, ముఖానికి రంగులు పూసుకునుట, నీ ప్రకృతి సంబంధమైన కోరిక, తెలివిగల వానిగాను, నాజుకుగా ఉండువానిగాను, ఇతరుల కంటే ఎక్కువగా ఎరిగిన వానిగాను ఉండుటకు, అదే హవ్వ కోరినది. సాక్షాత్తు అదే ఆమె కోరుకున్నది. సరే, ఇదిగో నీవు రెండు చిన్న ముక్కలు, నాలుగులో రెండు రెండు బొద్ధుడా. నాకు పిహెచ్డి ఎల్ఎల్ ఉన్నవి, అక్కడ నిలబడి నాకు చెప్పు అన్నీవంటావు. అది నిన్ను దేవునికి దూరంగా చేస్తున్నది. ప్రతిసారి ఒకదానికి నీవు కలుపుతున్నప్పుడు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అవునా? అవునా, అది యథార్థం, అది నిజం. చూశారా, అదే హవ్వ తీసుకున్నది. ఆ రకమైన గర్భధారణతో ఆమె గర్భం ధరించినది. ఈరోజు సంఘము అదే. బైబిల్ పాఠశాల వలన, జ్ఞానవంతుల వలన సంఘం ఉన్నది. చూడు, ప్రతి ఒక్కరూ మరొకరితో అంగీకరించరు. బైబిల్ బబులోను అది ఏమని చెప్పినదో ఖచ్చితంగా ఒక గుజ్జు. ఆమె ఎక్కడ నిలబడి ఉన్నదో పెళ్లి కుమార్తెకు తెలుసు. ఆమె చాలా కొద్ది మంది, అనేక మంది రక్షించబడరు. చాలా 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 తక్కువ. నీవు చెప్తావు అక్కడ వేల వేల మంది అని చెప్పబడినది అని. అవును, అయితే ప్రతి ఒక్క కాలం నుండి బయటకు వచ్చిన వారు కూడా 2000 సంవత్సరములో వారు వచ్చినవారు. లూత్రిక కాలం మరియు ఆ వర్గము, ఆ తర్వాత చనిపోయినది. వారు వెళ్లిపోయి సంఘశాఖగా అయిపోయారు. తర్వాత వెస్లీ, ఆ తర్వాత పెంతికోస్తు వారు మొదలగిన వారు వచ్చారు. బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, మెథడిస్టు, నజరేన్లు, పిలిగ్రిమ్ హోల్నెస్ మొదలగిన వారంతా. చూస్తున్నారా, అక్కడి నుండి వచ్చిన కొమ్మలన్నీ లేక విడి భాగాలన్నీ కూడా ఆకువలే ఉండును. అయితే జ్ఞాపకముచ్చుకో, అది లోపలికి వెళ్లిపోయిన తర్వాత విత్తనము పరిపక్వత చెందుటకు ప్రారంభమవుతుంది. అది ఇలా కనుగొంటావు, ఆ గింజ పరిపక్వత చెందుటకు మునుపు ఆ కాడలో ఉన్నదంతా చచ్చిపోవలసి ఉన్నది. హల్లెలూయా. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మీరు చూచుట్లేదా? జీవము తిరిగి గింజలో ఉండినది. ఏంటది? ఏ విధముగా భూమి లోపలకు పోయినదో అదే గింజై ఉంటున్నది. అదే శక్తితో, అదే సంఘమై, అదే వాక్యమై, అదే వస్తువై, అదే యేస్సు పెళ్లి కుమార్తె రూపమున ఉండును. ఇందులో ఉండి గుంజుకుని పైకొచ్చిన అదే వాక్యము ఇక్కడికి వచ్చినది, ఇక్కడ శిరస్సు స్థితికి వచ్చినది. ఇందులోని వచ్చిన జీవమంతా దాని ప్రజలను తీసుకుని వచ్చినది. ఎత్తబట్టు కొరకు ఒక శిరస్సు రూపమున రూపము చెందినది. ప్రభుచిత్తమైతే రేపు రాత్రి లేక తరువాత రాత్రి మాట్లాడతాను. ఆత్మీయ మరణము ద్వారా నీ యొక్క మొదటి ఐక్యత నుండి, బంధము నుండి వేరైపోయావు. నీవు తిరిగి జన్మించావు లేక మరలా తిరిగి ఆత్మీయ ఐక్యత కొరకు పెళ్లి చేసుకున్నావు. లోక సంబంధమైన యొక్క ప్రకృతి సంబంధమైన జీవితానికి కాదు, అయితే నిత్య జీవము కొరకు. ఆదిలో నీలో ఉన్న ఆ గింజ నిన్ను కనుగొన్నది. నీ యొక్క పాత బంధముతో, నీ పాత ఐక్యతతో నీ యొక్క పాత పుస్తకము అయిపోయినది. ఇప్పుడు నీ యొక్క పేరు బదిలీ చేయబడినది. నీవంటావు అది నా యొక్క పాత పుస్తకమని నాకు చెప్పాలనే నీ భావమా? ఆయన మరచిపోటైన సముద్రములో దేవుడు దానిని పెట్టియుండెను. నీవు సంపూర్ణుడుగా దేవుని ఎదుట నిలబడి ఉన్నావు. ఇప్పుడు నీ పేరు క్రొత్త గ్రంథములో ఉన్నది. జీవగ్రంథములు కాదు, జీవిత గ్రంథములు కాదు, అది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములు. ఏదైతే గొర్రెపిల్ల విమోచించినదో అందులో నీ ప్రకృతి సంబంధమైన ఐక్యత యొక్క పాత పుస్తకములు కాదు. కాని నీ యొక్క క్రొత్త దానిలో పెళ్లి కుమార్తె, హల్లెలూయా, నీ యొక్క క్రొత్త జీవితము నీ యొక్క పెళ్లి పట్టాలో ఉన్నది. హల్లెలూయా. ఎక్కడైతే నిజమైన నిత్య జీవము గింజ ఉన్నదో, మొదటి నుండి ఉన్నదో, అక్కడ అది నేను పట్టుకును. నీవు క్షమించబడుతూ మాత్రమే కాదు, నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు. మహిమా రోమా 5:1 చెప్తుంది నీతిమంతులుగా తీర్చబడతా. ఆ రోమా 5:1 కాబట్టి విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడతమి. వాక్యవైపు చూడు. ఆ వాక్యము క్షమించుటని కాదు, ఆ మాట ఆ వాక్యం యొక్క అర్థం నీతిమంతులుగా తీర్చబడుట, అది నీవు క్షమించబడితేవి అని అర్థం కాదు. ఉదాహరణగా, నేను మద్యపానము త్రాగి కొన్ని చెడు కార్యాలు చేశానని మీరు విన్నారు. తర్వాత మీరే వచ్చి నాతో చెప్పారు నేనది చేయలేదని మీరు తెలుసుకున్నారు. తర్వాత మీరే వచ్చి, సహోదర అబ్రహాం, నేను నిన్ను క్షమించాను, నన్ను క్షమించు, మొదట నేనది చేయను. గమనించారా, నేనది చేసినట్లయితే నేను నేరస్తుడును, అయితే మీరు నన్ను క్షమిస్తారు. నేను నేరస్తుడును అనబడను, అయినను నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, ఎందుకనగా నేను నిజంగా వాస్తవంగా అది చేశాను. అయితే నీతిమంతులుగా తీర్చబట్టనగా మీరు ఎన్నడూ అది చేయలేదు. ఆమేన్. అది ఎలాగైనప్పటికీ చివరకు లక్ష్య పెట్టబడలేదు. అది ఏ విధముగా జరిగినది? మరచిపోటిన సముద్రమగు, దేవుని యొక్క గ్రంథములో నీ యొక్క పాత పుస్తకము మరియు నీ వివాహము పరీక్షించబడినది, విడాకులు ఇవ్వబడినది, చనిపోయినది. అది చివరికి దేవుని యొక్క జ్ఞాపకంలో కూడా లేదు. ఆమేన్. నీవు నీతిమంతులుగా తీర్చబడితేవి కాబట్టి నీతిమంతునిగా తీర్చబడితేమి కాబట్టి నీతిమంతులుగా తీర్చబడితేమి. నేను ముద్దాయిన ఇంటిని, నీవు ముద్దాయివంటివి. ప్రథమంగా నీవెన్నడూ అది చేయలేదు. దేవుని యొక్క మరచిపోటైన సముద్రములో నీ పాత ఐక్యత ఉండెను. ఆరంభములో నీవు దానికి అసలు వెళ్లే, దానికి అసలు నీవు పెళ్లే చేసుకోలేదు. నీ కొరకై నీ యొక్క స్థానములో ఆయన పెళ్లి కుమారుడు నీ సిగ్గును భరించాడు. జగత్ పునాదికి మునిపే ఆయన పెళ్లి కుమార్తెలో నీ ఉండు కొరకై, ఆయన కొరకై నీవు ముందుగా నిర్ణయించబడి ఉంటివి. కాబట్టి ఆయన నీ స్థానాన్ని స్వీకరించాడు. అది అలాగని బైబిల్ తెలుపుతున్నది. నీవు ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నావు. ఇది నీవు చేటుకు నీవు ఎలాగ వచ్చేదివి? నీ ప్రప్రథమ వివాహమూలన వ్యభిచారి అయిన నీ పితరుల ద్వారా హవ్వ అందులోకి నీవు మోసపరచబడితేవి. అది నీ స్వంత తప్పు కాదు. నీ యొక్క ప్రకృతి జన్మ వలన వ్యభిచారం ఎవరు చేశారో హవ్వ మార్గమున నీవు వచ్చితివి. ఆ కాదము చేతన నీవు ఒక వ్యభిచారిగా పుట్టితివి. ఆరంభంలో నీవు పాపివి, అవునది నిజం. అందులోకి నీవు మోసపరచబడ్డావు కాదు, నీవు అది నీ యొక్క పొరపాటు కాదు. నీవది ఎన్నడూ చేయలేదు. ఎందుకనగా నీలో ఉన్నటువంటి ఆ చిన్న బీజము జగత్ పునాది వేయకముందే అది నీదయుండెను. దేవుడు గొర్రెపిల్ల జీవగంధములో నీ పేరు ఉంచాను. నా చిన్న పక్షాజు కథ వలే ఉంటుంది, మీరందరూ అది విన్నారు. ఒకసారి ఒక వృద్ధ వ్యవసాయకుడు ఒక కోడి పెట్టెను ఉంచాడు. కనుక చాలినంత కోడిగుడ్లు కోడి కింద పెట్టడానికి అక్కడ లేవు. కనుక ఆ తర్వాత అతను ఒక పక్షాజు గుడ్డును కనుగొని దాని క్రింద వారు దాన్ని ఉంచారు. పక్షాజు పెట్టిన తర్వాత ఆ చిన్న పక్షాజు పిల్ల యొక్క నడవడి విధానము ఆ కోడి పిల్లలకు వింతైన కోడి పిల్లగా అది అగుపిస్తుంది. కోడి పెట్టె వెళ్లిపోయి క్లక్ 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 అని అంటుంది. చిన్న పక్షాజు పిల్ల చెప్తుంది, అది ఆ విధంగా శబ్దం చేయటం ఏంటో నాకు తెలియదు, అయితే నేను ఆమెను ఎలాగైనా వెంబడిస్తాను అని చెప్తుంది. వారు పెరట్లోకి వెళ్లిపోయి ఆ పెంట కుప్పల్లో చిమ్ముతూ ఉంటుంది. ఆమె క్లక్ క్లక్ క్లక్, ఇది మంచిదే, ఇది మంచిది, మాలో చేరు అని అంటున్నది. ఆ చిన్న పక్షరాజు పిల్ల ఆ చెత్తను అతడు తినలేకపోయాడు. గమనిస్తున్నారా, అది అలాగే కోడి పిల్లల వెంట వెడుతుంది. ఎందుకంటే అతనికి తెలియదు ఏం చేయాలో, అతనికి తెలియదు. ఆ తర్వాత అది అక్కడికి వెళ్లిపోయినది, అది లేక ఇది తీసుకుంటుంది. ఆ చిన్న పక్షరాజు పిల్ల కడుపులోకి అది తీసుకోవలసి ఉండెను, అయితే ఎలాగ తీసుకోవాలో అతనికి తెలియలేదు. అయితే మిగతా కోడిపిల్లలు చేస్తుందంతా అది చూచినది. అయితే అక్కడ ఒక వ్యత్యాసం ఉన్నది, అది అతడు ఇష్టపడలేదు. ఒకనొక దినాన తల్లి తెలుసుకున్నది తాను 2 గుడ్లు పెట్టినని. కనుక ఒకదాని కొరకు అది తిరుగుతూ చుట్టూ ఎగురుతూ ఎదురు తెలు చూస్తూ వేట ప్రారంభించినది. ఘనమైన పరిశుద్ధాత్మ ఎలాగో అలాగూ. ఒకరోజు అతడు సంఘశాఖయగు గడ్డివామిలోకి ఎగిరిపోయినది. ఆమె అక్కడ కిందకు చూచినది. ఆమె బిడ్డను ఆమె చూచినది. ఆమె పెద్దగా అరుపులు అరిచినది. అది అతని అంతరంగం నుండి వచ్చిన ప్రతిధ్వనించిన ఒక దాని యొక్క స్వరము. ఓహో, అది మంచిగా వినిపించినది. ఓహో, ముందుగా నిర్ణయించబడి నిజంగా జన్మించిన వారు అలా ఉంటారు. దేవుని ద్వారా ముందుగా నిర్ణయించబడిన వారు దేవుని యొక్క వాక్యమును వినుడుకాక. అది అతనికి సంగీతం, అది సత్యం అని అతనికి తెలుసు. ఆ సంఘర్షక చెత్త వలన అతను అలసిపోయాడు. మాతో కలు రా, మాతో రా, మనకు సంక్షేమ విందు ఉన్నది, మనకు ఇది ఉన్నది. మనకు ఈ చిన్నదానికి అది అంత మంచిగా వినిపించలేదు. ఆమె అన్నది, కుమారుడా, ఇలాగైనా నీవు ఆ గుంపుకు సంబంధించిన వాడవు కాదు, నీవు నాకు సంబంధించిన వాడవు, నీవు నా వాడవు. ఇతరన్నాడు, అమ్మా, అది నిజంగా వినిపిస్తుంది. నేను ఎలాగ బయటికి రాగలను? ఒక్క గంతువై నేను పట్టుకుంటాను. అదే నీవు చేయవలసి ఉంటున్నది. ఈ ఘడియ కొరకైన ముందుగా నిర్ణయించబడిన బీజము అతనిలో ఉంచబడిన దేవుని కుమారుడుగా ఉండి కొరకై పుట్టిన ఏ మనిషిని ఎదుటైనా అభిషేకించబడిన దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడుతుంది. తన లోకమందు దేవుడు ఉండుట ఎంత నిత్యమో అంత నిశ్చయంగా అతడు దేవుని వర్తమానమును చూచును. అతని కొరకు ఇవ్వబడిన దానిని మార్టిన్ లూథర్ చూశాడు, వెస్లీ చూశాడు, తనకి ఇవ్వబడిన దాన్ని చూశాడు, పెంతికోస్తు తనకి ఇవ్వబడిన దాన్ని చూశారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? చూస్తున్నారా, వారు సంఘశేఖరంలోకి వెళ్లిపోయారు. ఇక్కడ వాక్యం అది ఖండిస్తుంది. ఈ దినాన మనం ఏమయ్యున్నది నీకు తెలుపుచున్నది. ఖచ్చితంగా మలాకి 4 మరియు కాలానికైన మిగతా ఈ వాగ్దానాలు తెలుపుతున్నది. నీవేమి చూశావు? దేనివైపు నీవు చూస్తున్నావు? ఆమేన్. ఇక్కడే మనమున్నాము. నిజమైన అసలైన పక్షిరాజులు వినును, నా గొర్రెలు నా స్వరము వినును, అన్ని అవి వెంబడించవు. ఎందుకని? ముందు నిర్ణయము ద్వారా అది అక్కడ పెట్టబడింది. దేవుని కుమారుడుగా ఉన్నట్టు కొరకై నీవు ముందుగానే ఏర్పరచబడ్డావు. లోకానికి పునాది వేయబడక మునుపు నీవు దేవునిలో ఉన్నావు. ఈ దినమున ఆయన యొక్క ఘనత మహిమల కొరకు నీవు కేవలం ప్రత్యక్షపరచబడతావు. ఆయన వాక్యమును గౌరవించకుండా దేవుని యొక్క ప్రతి వాక్యమునకు అది నీవు ఇలాగు చేస్తావు? అవునండి. అందులో ముందు నిర్ణయము ద్వారా నీవు ఆ వాక్యంలో భాగమై ఉన్నావు. ఎందుకనగా చూడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. నీవది నమ్ముతున్నావా? ఆయన ఎల్లప్పుడూ కూడా వాక్యమై ఉండెను. ఆది అందు వాక్యముండెను. వాక్యము దేవుడైతే అలాగినట్లయితే నీవు దేవుడిలో ఉంటివి. వాక్యము నీవు నిర్వహించవలసిన భాగము. లోకానికి పునాదులు వేయబడక మునుపు దేవుడిలో ఉండెను. ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. అందుకొరకు ఆయన ముందుగా నిన్ను నిర్ణయించాడు. నేను మీకు చెప్తున్నాను, ఏ విధముగా ఆ పక్షిరాజు ఆ స్వరమును గుర్తించినట్లుగా ఆ విధముగానే నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్న దేవుని యొక్క స్వరము అది అభిషేకించబడి రుజువు కాబడినప్పుడు వారు గుర్తిస్తారు. చూడు, అతడు అక్కడ పైకి చూశాడు. అతడు ఇక్కడ ఈ ముసలి కోడిపెట్ట ఇక్కడ చేస్తున్న క్లక్ క్లక్ ను చూడడు. మాతో కలు, మాతో ఇక్కడికి రా, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అతడు ఆకాశములు ఎగురుతూ పెద్ద కేకులు పెడుతూ స్వేచ్ఛాపరుడై భూమిపైనున్న అగ్ని గ్రద్దలకు పైనున్న ఎత్తైనవి కోరుకున్నటువంటి దానిని అతడు చూశాడు. హల్లెలూయా. ఆ విధంగా ఉండాలని అతను కోరుకున్నాడు. ఎందుకనగా ఆ విధముగా ఉండుటనది అతనిలో ఉన్నది. దేవుని వలన జన్మించిన ఒక మనిషి, ఒక దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క స్వభావము కలిగి ఉండవలసి ఉన్నది. అతడు దేవునిలో ఉండవలేను. దేవుని అతడు ఘనపరచును. అతడు దేవుని వాక్యం యొక్క భాగమై ఉన్నాడు. ఈ యొక్క కడవరి దినాలలో ఈ పెళ్లి కుమార్తె రూపము దిద్దుకుంటున్నప్పుడు ఆరుమములో ఆయన ఎలాగూ ఖచ్చితంగా అదే శక్తిని కలిగి ఈ సమస్థాపకము మొదలైన వాటిలో నుండి పెళ్లి కుమార్తెకై వచ్చును. అతడు అది కాకుండా మరొకటి కాలేడు. ఆ యుదులు వారి యొక్క దినములలో ఆయన అదే అని ప్రవక్త చెప్పినట్లుగా వారి ఎదురునే ప్రత్యక్షమోట వారు చూచినప్పుడు వారు దానిని చూడవలసి ఉండెను. ఆయన చెప్పాడు, లేఖనములు పరిశోధన చేయుడి, వాటిలో నిశ్చయము కలదని మీరు తలంచుచున్నారు. అవే నన్ను గుర్చి సాక్ష్యమితెచ్చునవి. నేను నా తండ్రి పనులు చేయనిలా నన్ను నమ్మవద్దు. అయితే మీరు నన్ను నమ్మక లేకపోయినను నేను చేసిన కార్యములైనను నమ్ముడి. వారన్నారు, మా పితరులు అరణ్యములో 40 సంవత్సరాలు మన్నాను భుజించారు. మేము ఎక్కడి వచ్చామో మాకు తెలుసు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు, అనగా నిత్య జీవులకు వేరైపోయారు. ప్రతి ఒక్కరూ చనిపోయేది. అక్కడ 2 మిలియన్లకు ఇద్దరే బయటికి వచ్చేది, అనగా అది 1 మిలియన్కు ఒక్కరే. ఏంటి? ఒక్క మందుసూది. ఆడ మగ నుండి వీర్యము సహజంగా ఒక్క అండము పరివక్కత చెందుట. అక్కడ ఒక గురుడు, ఒక ఉత్పాదక కణము గర్భ ఉత్పత్తి అవుతుంది. పశువులలో సంక్రమ చేయుట మీరు చూస్తారు. అది గమనించుడి, ఇక్కడ 10 లక్షల గుడ్లున్నవి, ఇక్కడ 10 లక్షలు ఉత్పాదక కణములున్నవి. అవి స్రవించినప్పుడు గర్భకోశంలోకి కలిసి వస్తవి. ఒక నాళము ద్వారా గర్భాశయంలోకి వచ్చి అవి కలుసుకుంటవి. వాటిలో ఒకటి గుడ్లు, 10 లక్షల గుడ్లు, 10 లక్షల ఉత్పాదక కణములు. అక్కడ గర్భోత్పత్తి ఎగునది ఒకే ఒక గుడ్డు ఉంటుంది. గర్భోత్పత్తి ఎగునది ఒకే ఒక కణము అక్కడ ఉన్నది. అవన్నీ బ్రతికి ఉన్నవి. ఒక్క అగ్గిపుల్ల మీద ఒక్క చుక్క పెడితే అక్కడ చుట్టూ కూడా కొట్టుకునుచున్న ఆ చిన్న దూడలను నీవు గమనించగలుగుతావు. డెమోస్, వారందరూ ఈ రాత్రులు వింటున్నారు. మేము వాటిని తీసుకున్నది అతనికి జ్ఞాపకముంటుంది. అతను నన్ను అక్కడికి తీసుకుని వెళ్లి అది ఎలాగూ పనిచేయనో నాకు అతడు చూపించాడు. పరీక్ష గొట్టెములు అగ్గిపుల్ల చివరన నువ్వు పెట్టగలిగినంత అలా పరీక్ష గొట్టెములో ఉంచు. వేలు వేలు ఆవు దూడలు ఎద్దులు అందులో ఉన్నవి. అయితే అందులో ఒకటే ఒకటి బ్రతుకుతుంది. అందులో ఒకటే ఒకటి. మరి వాటి యొక్క పెద్ద బంతి ఇక్కడ మరి నీవు ఈ విధంగా గమనించు, ఇక్కడున్న ఒక దానిలో నుండి ఒకటి మెల్లగా పరాకులాడుతుంది, అక్కడ నేరుగా వెళుతుంది, కణము ఇక్కడికి వస్తుంది. ఇక్కడున్న మిగతా గుడ్ల మధ్య నుండి ఒక గుడ్డు వస్తుంది, అవి ఒకటి ఒకటి కలిసిపోయినవి, కలిసిపోతుంది, మిగతావన్నీ చచ్చిపోతవి. అయినప్పటికీ అవి బ్రతికి ఉన్నవి, అయితే అవి చచ్చిపోతవి. ఎందుచేతనగా అక్కడ ఒక్కరు ఒక్కటి, ఇది ఫలదీకృతము చేసినది మరియు దీని కూడా నియమించినది. నా సహోదరుడా, ఇది ముందుగా నిర్ణయించబడినది. నిజం, అతడు మగపిల్లవాడవుటు గాని లేక ఆడపిల్లయుటు కాని, అతడు ఎర్ర తల కట్టు కలిగిన వాడవుటు గాని, నల్ల తల కట్టు కలిగిన వాడవుటు గాని, లేదా ఏదవుటు గాని, దేవుడు దాన్ని నిర్ణయించవలసి ఉన్నది. అది దేవుని వల్ల నిర్ణయించబడినది. అది నాకైతే కన్య జన్మ కంటే ఎంతో మరోమైన విషయం. గమనించు, మిగతావన్నీ చచ్చిపోతవి. అక్కడ 20 లక్షల మంది బయటికి వచ్చి పాటలు పాడారు, కేకలు వేశారు, ప్రతిదీ చేశారు. భాషలతో మాట్లాడలేదు, అయితే వారు కేకలు వేశారు మరియు దేవుని మహిమపరిచారు. సముద్రం దగ్గర పైకి కిందకు నాట్యము చేశారు. మిగతా వారంతా చేసినట్టుగానే అంతా చేశారు. అయితే వాగ్దానపు దేశంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. కాలేబు లోపలికి వెళ్లాడు, కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే. అది 1 మిలియన్కు ఒక్కరు, 10 లక్షలకు ఒక్కరు. ప్రకృతి జన్మ ప్రకారముగా 10 లక్షలకు ఒక్కరు. మిగతా వారందరూ కూడా అదే ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఓ పెంతికొస్తు వారలారా, మీరు మేల్కొనుటకు ఆలస్యమైందని అనుకుంటున్నాను. 10 లక్షల్లో ఒక్కరు. చూడండి, ఈ దినమున లోకములో క్రైస్తవులుగా పిలువబడుచున్న వారు సుమారు 5,000,000 మంది ఉన్నారు. యేసు వచ్చినట్లయితే ఆయనతో కేవలము 500 మందే వెళ్తారు. 500 మందే వెళ్తాము. ఆ గణాంక లెక్క సరైనదైతే, ఎందుకని ప్రపంచమంతటి కూడా అంతకంటే ఎక్కువగా తప్పిపోతున్నారు. దాని గురించి వారికి ఏమీ తెలియదు. నాకు తెలుసు అని శాస్త్రులన్నారు. ఏలియా మొదట రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? వారు యేసును అడిగారు. ఆయన చెప్పాడు, ఏలియా ఎప్పుడో వచ్చాడు, అది మీకు తెలియదు. గమనిస్తున్నారా, ఆయనకు ఏమి జరుగునని లేఖనము చెప్పాను. ఖచ్చితంగా ఆయన అదే చేశాను. అవును, ఆ విధముగానే మనిషి కుమారుడు శ్రమ పడవలసి ఉండెను. వారు ఆయన గుర్తించలేదు. ఆయనను వారందరూ సంఘంలో ఉన్నారు, అందరూ బ్రతికి ఉన్నారని గట్టిగా చెప్తున్నారు. నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుని కూర్చుండబెట్టు, ఒక నిజమైన దేవుని సేవకుని ఉంచు. వాక్యం విని ప్రతి సంఘ శాఖల నుండి బయటకు వస్తాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ నిజమైన ఫలభరితమైన నేలయగు అడుగు పొర నేరుగా వచ్చును. ఆయన తప్పుగా చేయను, ఆయన ఇలాగు చేయను నాకు తెలియదు. అది జరుగుటకు దేవుడు నిర్ణయించాడు. నీ యొక్క మొట్టమొదటి వివాహం వలన ఆదిలోనే నీవు మోసపరచబడ్డావు. సత్యమేదో నీకు తెలుసు. నేను చెప్పిన రీతిగా పెళ్లి కుమార్తెకి స్వరమును ఆ చిన్న పక్షరాజు పిల్ల వినగనే అభిషేకించబడిన రుజువు చేయబడిన కడవరి కాలపు దేవుని యొక్క వాక్యం వైపు వెళ్లిపోయాడు. నోవహు అతని యొక్క దినపు రుజువు చేయబడిన వాక్యమే ఉండను. మీరు దాన్ని నమ్ముతున్నారా? సరే, అతని యొక్క వర్తమానము ఈ దినానికి పనిచేయదు. మోషే అతని దినం యొక్క రుజువు చేయబడిన వర్తమానమై ఉండెను. మీరు నమ్ముతున్నారా? అది ఇప్పుడు పనిచేయదు. యోహాను రుజువు చేయబడిన వాక్యము, మీరు నమ్ముతున్నారా? ఏసు దినాల్లో అది పనిచేయలేదు. నిజంగా పనిచేయలేదు. లేదండి, ధర్మశాస్త్రం ప్రవక్తలు యోహాను కాలం వరకు ఉండెను. అప్పటి నుండి పరలోక రాజ్యము. అపోస్తలు వారు బైబిల్ గ్రంథాన్ని కూర్పు చేశారు. లూథర్ దిద్దుబాటులు అతని యొక్క మాటలు అనగా అతని సంఘముతో బయటికి వచ్చను. ఈ దినమున అది పనిచేయదు. బెస్లీ అది పనిచేయదు. పెంతికోస్తు అది పనిచేయదు. వారి యొక్క దినములలో అది పనిచేసాను. అయితే ఇది మరొక దినము. 7 ముద్రలు విప్పబడిన 7 ముద్రలు విప్పబడుట ఇది అవుతున్నది. ఇది మీకు వింతగా వినిపిస్తుందని నాకు తెలుసు. అయితే దేవుడు ఎంతో సంపూర్ణంగా దాన్ని రుజువు చేశాడు. అందులో ఎటువంటి ప్రశ్నే లేదు. ఎంతో పరిపూర్ణంగా ఉన్నది. ఇక్కడ స్థానిక సంఘానికి ఇది నేను వెదలటం లేదు. దేశం ఆవుల వాళ్లతో నేను మాట్లాడుతున్నాను. గమనిస్తున్నారా? మీరు ఏది చేయని కొరితే అదే చేయుడి. అతని దినములోని అభిషేకించబడిన వాక్యమును గమనించుడి. ముందు నిర్ణయం ద్వారా అందులో మీరు భాగమయ్యున్నారు. తక్షణమే మీరు తెలుసుకున్నారు. మీరు దాన్ని విన్న తర్వాత మీరు ఒక పక్షిరాజుని వెంటనే తెలుసుకున్నారు. ఇంకా ప్రారంభంలో మీరు సంస్థాపక సంఘపు కోడిపెట్టె కాదని మీరు గ్రహించున్నారు. అక్కడ ఒక పొరపాటు ఉన్నదని మీరు తెలుసుకున్నారు. అక్కడ ఒక తప్పున్నది. అవునది నిజం. ప్రారంభంలో మీరు ఒచ్చులోకి పడ్డారని మీరు ఎరిగి ఉన్నారు. ఆయన పెళ్లి కుమారుడు. ఆయన మీ అవమానమును తీసివేసెను మరియు వాక్యం యొక్క ఉదకము చేతను జీవం యొక్క రక్తము చేతను కడిగి మరచిపోవటైన సముద్రములో దాన్ని పడవైచెను. అదే బైబిల్ తెలుపుతుంది. నీవు వివాహము చేసుకున్న నీ యొక్క మొదటి భర్త లోకము. నిన్నెవరైతే ముందుగా ఏర్పరచుకున్నారో ఆ అభిషిక్తుడైన భర్త ఉదకము ద్వారా నిన్ను కడుగుట వలన నిన్ను శుద్ధి చేశాడు. సంఘము ద్వారానా అది మంచిదిగా వినిపించదు. అవును కదా? నీవు దాన్ని పంచాంగముతో పంచాంగములో చూడగలవేమో. అయితే దేవుని బైబిల్ గ్రంథములు కాదు, వాక్యమనే ఉదకము స్నేత కడుగుబడుట. ప్రారంభములు నీవు అసలు చేయనట్లుగానే నీ సంపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడి నిలువబడి ఉన్నావు నీవు. ఇప్పుడు ఇది సంఘ నమ్మకులకు, ఇది సంఘానికి నా యొక్క వర్తమానము. ఇక ఒక నిమిషంలో మనము మేఘాలలో ఎగిరి వెలుచుండగా నీవు నిలవబడి ఉన్నావు. నీవు దేవుని వాక్యం మీదను, దేవుని యొక్క వాక్యముతోనూ, ప్రతి ఒక్క ఆమెన్తోనూ, ప్రతి ఒక్క పొల్లుతోనూ, ప్రతి ఒక్క బిరుదుతోనూ నీవు నిలబడినట్లయితే నీవు నిలబడి ఉన్నావు. నీవెక్కడ నిలబడి ఉన్నావు? ఆ తొక్కలను లాగివేయమని నేను నీకు చెప్ప ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ గోధుమలేక రా, అక్కడే నీవు కుమారుని ఎదుట పరిపక్వత చెందగలుగుతావు. నేను కలుపుకొన వచ్చుటకును నేను వింటున్నాను. ప్రప్రదంగా అది నీ వెన్నడు చేయనట్లుగా సంపూర్తిగా నీతిమంతులుగా తీర్చబడి నీవు నిలబడి ఉన్నావు. హల్లెలూయా! కృతజ్ఞత నివేదనమును గుర్చి మాట్లాడు. నేనెంతో మంచిగా భావిస్తున్నాను. నేను ఎరిగిన దేనికంటేను అందుకొరకై నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నీవు పవిత్రమైన సద్గుణవంతమైన జీవం గల దేవుని కుమారుని యొక్క పెళ్లి కుమార్తెవై ఉన్నావు. ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యొక్క ప్రతి మాట నమ్మి దేవుని యొక్క ఆత్మలోగా జన్మించిన ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు మొదటిగా ఏనాడు నీవు పాపము చేయని వాని వలె నిలబడతావు. నీవు పరిపూర్ణుడవు. ఏసుక్రీస్తు యొక్క రక్తము, నేను ఒకవేళ ఈ ఉదయం చనిపోతే ఒక మనిషి నా స్థానం తీసుకుంటాడు. ఆ పాపము కొరకు నేను చనిపోలేను. ఒకరు నా స్థానాన్ని తీసుకున్నారు. ఏసు వాక్యమును, ఏసు నా స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన నాకై ఆయను, ఒక పాపినైన నాకై, నేను ఆయన వలె ఎగుటి కొరకై, వాక్యము అగుటి కొరకై ఆయన నా వంటి వాడాయను. ఆమేన్. నేను దానికి నిజముగా బద్ధునవుదును కాక సంఘమునకు కాదు, వాక్యానికి. ఆమేన్. ఓహో, ఆత్మ సంబంధముగా క్రీస్తుతోనూ ఆయన సంఘముతోనూ ఐక్యత. శరీరము వాక్యముగా మారుచునుట, వాక్యము శరీరముగా మారుచునుట, రుజువు చేయబడి తెలియపరచబడుట. ఈ దినాన ఏమి జరుగునని బైబిల్ గ్రంథము ఏమని చెప్పినో దినము దినము అదే జరుగుతున్నది. ఎందుకు? ఎంతో త్వరితంగా అక్కడ ఆ అడవుల్లో పోగు చేసుకుంటుంది. దానితో నేను ఉంచలేనంతగా విషయాలు జరుగుతున్నవి. ఎక్కడైతే వాక్యమైపోవునో అట్టి స్థానానికి ఆయన సంఘముతో ఆయన ఐక్యమౌ యేసు రాకడకు మనము సమీపించాము. పరిశుద్ధాత్మ పిలుచుట, ఆత్మలు పరిశోధించుట, సంపూర్తిగా నీవు నిలబడి ఉన్నావు. ప్రథమంగా నీ వెన్నడు పాపము చేయలేదు, చివరికి దేవునికి తెలియదు. అది మరచిపోవడేను సముద్రములో ఉన్నది, అది నీ వెన్నడు చేయలేదు. నేరము మోపువాని ద్వారా నీవు నేరము మోపబడితేవి. అయితే నిజంగా ఆరంభము నుండి నీవు దేవుని యొక్క కుమారుడువు, కుమార్తెగా ముందుగా నిర్ణయించబడ్డావు. నీవు కడగబడి అక్కడ నిలబడి ఉన్నావు. నీ యొక్క విడాకులనే పాత పుస్తకము తీసివేయబడినది, అది చనిపోయినది. ఖచ్చితంగా స్థానము లేని దానిగాను, దేవుని మనసులో లేని దానిగాను ఉన్నది. నీవు క్రీస్తు రక్తములో కడగబడిన సద్గుణవతి అయిన క్రీస్తు పెళ్లి కుమార్తెవు. ప్రశస్తమైన సద్గుణవంతుడైన పాపము లేని దేవుని కుమారుడు ఆయన స్వంత రక్తమనే నీళ్ల చేత ఆయనే కడిగిన కలుషితము లేని వాక్య పెళ్లి కుమార్తెతో నిలబడి ఉన్నాడు. అది శరీరమై ప్రత్యక్షపరచబడగా ఆరంభమునకు ముందే ఆయన ఇలాగో అలాగే తండ్రి రొమ్మున ముందుగా నిర్ణయించుకున్న నిన్ను ఆయన స్వీకరించిన కొరకై ఆయన ఆ ఘనమైన దేవుని గుణలక్షణమై ప్రేమగా పిలువబడెను. నీవు ఏమయ్యున్నది? మీరు దేవుని దాసులయుంటిరి. దేవుడు ఏమి చేయాలని కోరినది? నీ స్థానం ఎక్కడైనది? సంఘములో దేవుడు కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, కాపురులుగాను ఉంచెను. ఆయన యొక్క స్వంతమైన ముందు నిర్ణయ గుణ విశేషమును బట్టి ఆయన అది పెట్టెను. ప్రారంభములు నీవు అది అయింటివి. నీ యొక్క మొదటి వివాహము ప్రథమంగా నీవది చేయలేదు. ఎందుకనగా అది చేయగలిగినది ఒకటే ఒకటి, అది దేవుడే తనకు తాను దిగివచ్చి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు రూపమున నీ యొక్క స్థానమును స్వీకరించి దేవుని వాక్యమును నీటి చేత, అట్టి నీటి చేతనే నిన్ను కడిగెను. వాక్యము సంఘర్షక కాదు, వాక్యము నిన్ను కడిగినది. అయితే వాక్యమైన నీటి చేత నీవు నిలబడకపోతే నీవు ఎలాగూ కడగబడబోచున్నావు? నీవు హవ్వ మచ్చతోనున్నదో ఇంకా నీవు అలాగే ఉన్నావు. ఓ ప్రియమైన చనిపోతున్న గొర్రెపిల్ల, నీ ప్రశస్త రక్తము దాని బలము పోగొట్టుకొనదు. విమోచించబడిన దేవుని సంఘము ఇక ఎన్నడూ పాపము చేయని వరకు, రక్షింపబడు వరకు. పాపమనగా ఏంటి? పాపమనగా అవిశ్వాసము. దేవుని ఎడల అవిశ్వాసము అది. వాక్యం ఎడల దేవుని ఎడల అవిశ్వాసము. వాక్యమగు దేవుని ఎడల అవిశ్వాసము అది. పవిత్రమైనది, కలుష్యము కానిదైయున్నది. ఓ హల్లెలూయా, త్వరగా ఆకాశములోకి ఎగురుటకు సంసిద్ధమై నిలబడి ఉన్నది. ఆమేన్. ఆలోచించు, రక్తము కార్చున నీటితో కడగబడిన నీ యొక్క వస్త్రములు వాక్యము రక్తము ఆయను, వాక్యము నీ కొరకు రక్తము కార్చెను, మరియు రక్తమై కారుచున్న వాక్యములు నీవు కడగబడితేవి. వాక్యము రక్తమై కారుచున్నది. దేవుని యొక్క ప్రాణము వాక్యములో ఉన్నది. వాక్యము రక్తముగా నీకై చిందింపబడెను. ఈ వ్యభిచారము గల మురికి నుండి నీవు కడగబడు కొరకై వాక్యం యొక్క ఉదకము చేత కడగబడు చేత శుద్ధీకరించబడి నిర్మలుడు అవుటకై కొరకై, మరియు దేవుని మీదను ఆయన వాక్యం మీదను నీ మనస్సు హృదయము నిలబడు కొరకై వాక్యము నీకై రక్తము కార్చెను. అది సత్యమని నీకెలాగూ తెలియను. దేవుడు దిగివచ్చి అదే ప్రత్యక్షత పరిచి రుజువు చేసినప్పుడు అది ఆవిధమని నేను నమ్మలేదు అని అంటావు. అది యేసు మార్గమని వారు నమ్మలేదు. అయితే దేవుడు అది రుజువు చేశాడు. అది నోహు యొక్క మార్గమని వారు నమ్మలేదు. అది మోషే యొక్క మార్గమని వారు నమ్మలేదు. దాని కొరకు వారు బిలాము మార్గాన్ని తీసుకుంటానికి వారు ఇష్టపడ్డారు. మనమంతా ఒక్కటే కాబట్టి మనమంతా కలిసిపోదాము. బైబిల్ చెప్తుంది, మీరు వేరుపరచుకునుడి వారి అవిశ్వాసం నుండి అని. హల్లెలూయా. గమనించుడి, మీరు అది మాత్రమే కాదు, అది చేటు మాత్రమే కాదు గాని మీరు ఆకాశంలో పెళ్లి విందుకు వెళ్లబోతున్నారు. మరియు ముందుగా నిర్ణయింపబడిన అతి శ్రేష్ఠమైన కృప, నీ స్వంతము అతీతమైన కృప యొక్క వివాహ పటకమును ధరిస్తారు. దేవుడు తానే అది చేశాడు. జగత్తు పునాదికి ముందు ఆయనను ఎరిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ పెళ్లి పతాకము ఆయన నీ మీద వదిలివేశాడు. నీ పేరు గ్రంథములో ఉంచాడు. ఆహా, ఎంతటి కృతజ్ఞత! హల్లెలూయా. మన దేవునికి స్తుతి కలుగును కాక. ఎప్పుడు ముగింపులో నేనిది చెప్పవచ్చునా? నవ నాగరికత సంఘము మనకందరికీ తెలుసు, పెంతికోస్తు వారు. దాని యొక్క ప్రస్తుత స్థితిలో అన్ని శాఖలు కలయిక, నేను వాటన్నిటినీ ఒక కట్టలో వేస్తాను. ఎందుకనగా అవి అక్కడనే ఉన్నవి. జ్ఞాపకముచ్చుకో, మొట్టమొదట ఆయన గురుగులను కట్టలు కట్టబోతున్నాడు, మరియు వాటిని కాల్చివేస్తాడు. గోధుమ దంటు కాడలన్నింటినీ ఆయన తీసుకుని ఆయన ప్రప్రథమకు కాల్చివేస్తాడు. తరువాత ఆయన వచ్చి ఆయన గోధుమలు తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అవన్నీ ఒక కట్టలోకి వస్తవి. మెథడిస్టు, బాప్టిస్టు, పెంతికోస్తుల యొక్క కట్ట సార్వత్రిక సభలోకి వెళ్తవి. అయితే అంతే, అవన్నీ కాల్చబడతవి. చూశారా, మనమంతా తెలుసుకున్నాము. నేటి నవనాగరికత సంఘము దాని యొక్క ప్రస్తుత దశ, దాని యొక్క ప్రస్తుత స్థితి, ఈ దినానికి దేవుడు అనుగ్రహించిన గంభీరమైన ఆజ్ఞను పూరించుటకు ఎటువంటి స్థానములో అది లేదు. ఎంతమంది పెంతికోస్తు వారు దానికి ఆమెన్ అని చెప్తారు? సరే, చూస్తున్నారా, మేము ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము, ఇది అది మరొకటి, గజిబిజి తగాదాలు, ఒకటేమో ఇది ఒకటేమో అది మరొకటి. వారిలో ప్రతి ఒక్కరూ వాక్యమును కలుసుకుంటకు భయపడతారు, పరీక్షకు భీతి చెందుతారు. అవునా? వారికి తెలుసు. దాని గురించి నీ వారికి చెప్పు. నేను దానికి సహకరించను, నేను దానిని నమ్మలేను, అతను ఏం చేసినా నాకు లెక్కలేదు అని వారంటారు. చూశారా, చూశారా, గమనిస్తున్నారా, ఎటువంటి అమ్మా నాన్నను నీవు కలిగి ఉన్నావో అది చూపుతుంది. ఒక దిన నీవు రాష్ట్ర ప్రెస్బిటేరియన్ కావచ్చును, నీవు ఇది అది మరొకటి కావచ్చునేమో. నీవు దేవుని కుమారుడవైనట మంచిది. మనకు తెలుసు, సంఘమది చేయలేదు, పెంతికోస్తు సంఘము. అది ఏ విధంగానైనా, ఎలాంటి విధంగానైనా దాని యొక్క ప్రస్తుత స్థితిలో కడవలి కాల వర్తమానమును మోసుకుని పోలేదు, కొనసాగించలేదు. అది చేస్తుందా? ఎందుకని? చివరకు బైబిల్ గ్రంథంలోని ఒకటి లేక రెండు వాక్యములతో అది అంగీకరించలేదు. అది నీవేలాగూ చేయగలుగుతావు? అది దాన్ని చేయదు. కనుక సంఘశాఖ అయిపోయినది. అది నిజం. అది దాని కొరకు ఏర్పరచబడిన, ఏర్పాటునందిన ప్రజలకు అది అవుతుంది. అవునా? ఇప్పుడు తెలుసుకో. కాబట్టి మనలో ఒక్కొక్కరూ ఎరుగవలసి ఉన్నది. సంఘశాఖల యొక్క అన్ని వర్గములు పెంతికోస్తు వారలందరూ చచ్చిపోయారు, అనగా వర్తమానం యొక్క తిరిగి జన్మించిన క్రైస్తవులుగా చచ్చిపోయారు. నీ యొక్క మొదటి భర్త చచ్చిపోయాడు. అతడు చనిపోయాడు, మీకు తెలుసా? దేవా, అది చనిపోవును కాక. అది ముగింపైపోయినది. దాని యొక్క సమస్త విధములైన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన, విద్యాబుద్ధి కుశలమైన, శాస్త్రయుక్తమైన, బైబిల్ పాఠశాలగా పిలువబడే వాటి మార్గాలన్నీ నాశనమైపోయినవి. అవి ఏమేమి చేసినవి? వేరు చేసినవి. ఇక్కడ ఏకత్వం, ఇక్కడ త్రిత్వం, ద్విత్వం, ఇక్కడ పైన అక్కడ, క్రింద ఇక్కడ, అలాంటి కలుపుల గుంపు వారికి వారు పెంతికోస్తు అని పిలుచుకుంటారు. గతించిన రోజు ఒక యవనస్త్రీ దగ్గరికి వెళ్లాను. ఇక్కడే ఉండి వింటున్నాడు. ఒక యవన స్త్రీ ఉన్నది. ఆమె ఒక సంఘానికి సంబంధించినది. ఆమె చెప్పినది, వారు వేరైపోయారు అని. నేను అడిగాను, ఏంటి సంగతి అని. చెప్పినదామె, మేము వేరు విశ్వాసము కలవారము అని, వేరు వేరు విశ్వాసము కలగిన వారము అని అన్నది. నేనడిగాను, ఓ క్షమించు, నీవు కేథలికవా? కాదు అని ఆమె చెప్పినది. ఆమె సంబంధము కలిగి ఉన్న సంఘ శాఖను ఆమె చెప్పినది ఒక పెంతికోస్తు అని. నేనడిగాను, మరి నీవేంటి అని. అతడు కూడా పెంతికోస్తు అని చెప్పాడు. అయితే మరి ఒక సంఘ శాఖ, ఓ రోమన్ కేథలిక సంఘము పెంతికోస్తుగా ఆరంభమైనది. అది మీకు తెలుసా? అది నిజమేనని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అది ఏది కలిగి ఉన్నదో అక్కడికి చేరటానికి దానికి 2000 సంవత్సరాలు పట్టినది. అది ఎన్నటికీ లేఖనములో ఏది కూడా తీసుకోదు, ఏది కూడా. ఎందుకు? ఇప్పటి నుండి 20 సంవత్సరాలుగా వారు ఇప్పుడు ఉన్న దానికంటే పెంతికోస్తు వారు ఎంతో చెడిపోతారు. అది ఇప్పుడున్న దానిగానే అది వెళ్తున్నది, ఖచ్చితం. చూసారా? అది ఏంటి, అది ఏంటి? వారి యొక్క అమ్మా నాన్న ఎవరో చూడు. వారి స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకుంటారు. వారేది చేయాలనుకుంటారో అదే తప్పక చేస్తారు. సంఘానికి వారు సంబంధించిన వరకు అదే వారికి కావలసినది. సంబంధం ఉన్నట్టుకు అదే వారికి కావలసినది. ఓహో, దేవుని యొక్క ఉగ్రత కుప్పై కుడి ఉన్నదంటే ఆశ్చర్యం ఏది లేదు. దేవుడు మీ కలెదిరినే దాన్ని పెట్టి ఉన్నాడు. మీరు మీ కళ్ళు మూసుకుని దాన్ని చూడకుండా ఉన్నారు. అవును, మీరు నిజమైన దేవుని యొక్క వాక్యమును మరియు ఈ 7 ముద్రలు ప్రత్యక్షపరచబడి అలాగనే రుజువు చేయబడిను మీరు చూచి, అలాగ చూచినప్పుడు మీరు మీ స్మిత భావాలైన జాలిని మూతపెట్టుకున్నారు. ఇంకా ఆకాశములలో సాక్ష్యము, ఆయన చేయదని వాగ్దానం చేసినట్లు, ఆయన చేస్తని వాగ్దానం చేసినట్లుగానే గొప్ప అద్భుతముల చేత దేశమాంతటా ప్రతి చోట ఆయన రుజువు చేసి ఉండగా మీరు మూత వేసుకుని నాకు తెలియదు అంటున్నారు. నేను దానికి సహాయం చేయలేను. చూస్తున్నారా? అయ్యయ్యో, అది చచ్చిపోయినది, అది ఎరగదు. పాపములు అతిక్రమంలో మీరు చచ్చిపోయారు. అయ్యో, అటువంటి స్థితి యందు ఉన్న సంఘము ఈ కడవరి దినమున ముగించలేదని మనందరికీ తెలుసు. ఏ విధముగా అది మల్లాకి 4 తీసుకుని వచ్చును? అది ఎలాగూ చేయను. చిరుచి వరకు వారు అట్టిదాన్ని నమ్మరు. అదే విధముగా నమ్మబడి లూకా 17:30 తీసుకురాగలదు. ఆ కడవరి దినమకై వాగ్దానం చేయబడిన మిగతా ఈ లేఖనాలన్నీ అది తీసుకురాగలదు. అది చేయలేదు, ఎందుకంటే అది దాన్ని తృణీకరించింది కాబట్టి. లోతు దినములలో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడయందును ఉండును. ఆ దినమున లోతు ఆ సదమై ఉన్నటువంటి స్థితిని చూడు, దినం యొక్క స్థితిని చూడు. ఏర్పరచబడిన వాడైన అబ్రహామునకు ఏమి సంభవించిందో చూడు. లోతుకును అక్కడ సదువులన్న వారికి ఏమి జరిగినదో చూడు. ఈ సంఘశాఖల మధ్య ఉన్న బిల్లిగ్రామ్, ఓరల్ రాబర్ట్స్ వారి వైపు చూడు. బయటకు లాగబడిన ఏర్పరచబడిన అబ్రహాము సంఘమును చూడు. నరరూపధారైన దేవుడు మానవ శరీరములో తనకు తానే అక్కడ నిలబడి ఉన్న యేసు ఎటువంటి సూచనో చూడు. అది ఒక దూత అని నీవు అడుగుతావు. బైబిల్ చెప్తుంది అది దేవుడు అని. ప్రభువైన దేవుడు ఎలోహీము శరీర రూపమున అక్కడ నిలబడి ఉండి కడవరి దినాల్లో ఆయన సంఘమును ఆయన ఎంతగానో అభిషేకిస్తానని చూయించుచుండెను. మానవ శరీరములో మరలా దేవుడు పనిచేయుట సదమా దినములో ఉన్న రీతిగా మనుష్యకు మన రాకడయందు అలాగూ ఉండును. ఒకే రకమైన విషయం సాక్షాత్తుగా లేఖనములోనే వారు దాన్ని చూతురు. చదవండి, లేఖనములు పరిశోధించుడి, అందులో నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు. వాటికవే దీన్ని గురించి సాక్ష్యపిచ్చుచున్నవి. అవునా? అవునా. కాబట్టి అవి చచ్చిపోయినవని మనకు తెలుసును. దేవా, తమ స్వంత స్వార్థపూరితమైన శాస్త్రుక్తమైన విద్యా సంబంధమైన పథకాలలో అవి చనిపోవును కాక. పెంతికోస్తు వారందరూ బైబుల్ పాఠశాలకు తమ పిల్లలను పంపటం గుర్చి మాట్లాడుచుండేవారు. అక్కడ వెనక పెద్దవాడైన సహోదరుడు లోయిట్ ఇక్కడున్నవారు. వారు మిమ్మల్ని ఆలయంలోకి బయటకు గింటివేసేవారు. ఓహో, అయితే ఇప్పుడు అది ఘనమైన విషయం. నా కుమారుడు బైబిల్ పాఠశాలలో ఉన్నాడు. అతడు తన సమాధిని తాను త్రవ్వుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దినమును వారు అది స్వీకరిస్తారని నీవు తలస్తావా? నేను అజ్ఞానానికి ప్రోత్సాహమిస్తున్నానని నీవనుకుంటున్నావా? నేను చేయట్లేదు. మనం జీవిస్తున్న ఈ తెలివితేటల కాలమునకు, అనగా ఎక్కడైతే సంఘము విజ్ఞానము చేతను ఫలితము అంకెల్లో తెలుస్తుంది అని పిలువబడే వాటితోనూ గర్భము ధరించినదో, ఆ వ్యత్యాసము నేను చెప్తున్నాను. దేవుని ఫలితాన్ని అంకెల్లో నీవు లెక్క చెప్పలేవు. వారు ఆ యాజకులు దేవుని ఎంతగానో లెక్కగట్టారు. మెసే ఎలాగూ రాబోతున్నాడో వారు బాగా ఎరిగి ఉండేది. అయితే వారు లెక్క కట్టిన దానికి ఎంతో విరుద్ధంగా ఆయన వచ్చెను. అది విజ్ఞాన శాస్త్ర సంబంధమైనది కాదు. ఒక అక్రమంగా పుట్టిన బిడ్డయుండి ఈ మనుషుడు ఎలాగవుతాడు? ఎక్కడ పాఠశాలకు అతను వెళ్ళాడు? ఎక్కడి నుండి అతనికి విద్య వచ్చినది? ఈ పాండిత్యము అతను ఎక్కడి నుండి పొందుకున్నాడు? ఏంటి, నీవు మాకు బోధించు కొరకై ప్రయత్నిస్తావా, ప్రయత్నం చేస్తావా? జారత్వం వల్ల నీవు పుట్టితివి. గమనిస్తున్నారా? ఓ, మేలు కోసము. చూడండి, అదే విషయం తిరిగి పునరావృతము అవటము. చూడండి, అది మరలా జరగటము. అదంతా వారి మత సంబంధమైన విజ్ఞాన శాస్త్రం ద్వారాను, వారికి బైబిల్ పాఠశాల ఏమని చెప్పినదో అట్టి మత సంబంధమైన విజ్ఞాన శాస్త్రం ప్రకారముగాను అది కావాలని వారు కోరుకున్నారు. ఆ విధంగా అది ఉండవలసి ఉన్నది, లేదా అది కాదు. దేవుడు వారిని ప్రతిసారి బుద్ధిహీనుడుగా చేస్తున్నాడు. అది ఇప్పుడు వ్యత్యాసంగా వస్తున్నది. అది నోహు కాలంలో జరిగినది, అది మోషే కాలంలో జరిగినది, క్రీస్తు కాలంలో జరిగినది, యోహాను కాలంలో జరిగినది, శిష్యుల కాలంలో జరిగినది, వెస్లీ కాలంలో జరిగినది, లూథర్ కాలంలో జరిగినది, పెంతికోస్తు కాలంలో జరిగినది. మరలా జరగవలసి ఉన్నది. దాని పద్ధతి అనేది మార్చదు, ఎల్లప్పుడూ ఒకటే వస్తుంది. కేవలం సంస్కర్తలు వాటి గుండా ఆ 7-6 కాలముల గుండా 7వది వచ్చే వరకు మాత్రమే. ప్రకటన 10 చెప్తుంది ఈ కాలంలో అది మారుతుందని. అది జరిగినది. ఇది చెప్తూ మనం ముగించుకుంటున్నాము. వారు అది ఎలాగూ చేయగలిగారు? గొప్ప ఆజ్ఞను ముగించుట అవి చనిపోయినవని మనకు తెలుసు. అదంతా కూడా దేవా ఈ విజ్ఞాన శాస్త్ర యుగంలో అది చనిపోవునుగాక. తద్వారా ఆయనది చేయునట్ల ఏది చేయాలి? సంఘశాఖ కాని పెళ్లి కుమార్తెకు 7 ముద్దుల మర్మము తెరచునుగాక. 7 ముద్దులు ఎలాగూ సంఘశాఖ అంగీకరిస్తవి? అది పరిపూర్తిగా విరుద్ధమై సర్ప సంతానం మొదలగవన్నీ విరోధమైతే ఎలాగూ అంగీకరిస్తవి? సంపూర్తిగా వారేది బోధించారో వారికి సంపూర్తిగా 7 మర్మములు విరుద్ధమై ఉండెను. ఎందుకంటే వారి యొక్క బైబిల్ పాఠశాల నుండి వారు పాత పాఠశాలను తీసుకున్నారు. దేవుని యొక్క 7 ముద్రలు పర్వతం పైన అక్కడ అది ఇవ్వబడినప్పుడు, దేవా అది సత్యము కాకపోతే ఈ వేదిక అది ఇక్కడ ఇప్పుడే నేను చచ్చుటకు దేవుడు అనుమతించును కాక. ముందుగా 1 సంవత్సరం 6 మాసాలకు ముందు అది జరగక ముందు నేను మీకు ముందుగా తెలియచేశాను. ఆయన నాతో చెప్పాడు, అరిజోనకు వెళ్ళు మరియు అక్కడి ఎడారిలో ఏమి జరుగుతుంది అని. అక్కడ 7 దూతలు దిగివచ్చినప్పుడు అక్కడ నిజంగా ఉన్నవారు ఇక్కడ ఈ రాతులు కూర్చుని ఉన్నారు. చివరకు పత్రిక లైఫ్ మ్యాగజైన్ దాని యొక్క వ్యాసాన్ని పట్టుకున్నది. అక్కడ అది ఖగోళ పరిశీలన కేంద్రంలోనూ అది ఉన్నది. అదంతా ఏదో చివరికి వారికి తెలియదు. ప్రతి ఒక్కటి తెలుపబడినది. కాలిఫోర్నియా యొక్క వినాశనాన్ని గుర్చి, ఇప్పుడు వాటిని గుర్చి, ఈ మిగతావన్నీ చెప్పబడిన మరియు ఎన్ని దినాలు అది ఉంటుంది చెప్పబడినది. అలస్కాలో ఎక్కడ ఈ పెద్ద భూకంపము జరుగునది, కాలం యొక్క సూచనకు ఆరంభంలో ఎలా అవుతుంది, ఏమి జరుగుతుంది నేను వారికి చెప్పాను. అది ఏమని చెప్పినదో మాట వెంబడి మాట. అది ఒకసారి కూడా అపజయమొందలేదు. అపజయమొందుకు నీ వెన్నడూ అది చూడలేదు. అది విఫలము కాదు, ఎందుకంటే అది దేవుని యొక్క మాట. ఆకాశము భూమి గతించుడుగాని అది ఎన్నడూ గతించదు. అవునది నిజం. దేవుడే 7 ముద్రలను ఇప్పవలసి ఉండెను. సంఘశాఖలో కాదు, నేను ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకిని. అయితే సంఘశాఖల్లో నుండి ఆయన ఒక పెళ్లి కుమార్తెను తీసుకుని వచ్చును. సంఘశాఖల పెళ్లి కుమార్తె కాదు, అది ఆయన చేయలేడు. అది ఆయన సొంత వాక్యమునకు వ్యతిరేకమవుతుంది. అక్కడ ఆయన ఆ 7 మర్మములను విప్పెను. అది తెలుపుతుంది లోకము పునాది వేసినది మొదలుకుని మరుగైన ఆ విషయాలను బయటకు తెచ్చును దేవుని యొక్క కుమారులకు కడవర దినాలలో బయలుపరచుటకు. అవి ఇప్పుడు దాన్ని ప్రజల ఎదుటకు తెచ్చినవి, వారు దాన్ని అక్కడ చూచినట్లుగా తెచ్చినవి. ఈ యొక్క సంఘశాఖ కాని ఈ సంఘశాఖ కాని పెళ్లి కుమార్తెయగు మీరు చూచినట్లుగా తెచ్చినవి. ఓహో, అక్కడే మీ 2 గ్రంథాలు ఉన్నవి. వాటిలో ఒకటి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము. అక్కడున్న మీ పేరు అక్కడ ముందుగా నిర్ణయించబడినది. అది వెడలిపోదు, ఎందుకనగా నీవది ఏ విధంగా తీసివేయలేవు. చూశారా? ఎందుకంటే అక్కడ ముందుకు ముందుగా నీవు నిర్ణయించబడితేవి. అయితే క్రమ ప్రకారమైన జీవిత గ్రంథము దాన్ని ఏ సమయంలోనైనా తీసివేయును. చూశారా? నీవు పశ్చాత్తాపడవు, ఇలాగైనా అది తొలగించబడుతుంది. ఎందుకనగా నీవు తీర్పు ఎదుట నిలబడబోతున్నావు. పెళ్లి కుమార్తె చివరకు తీర్పు ఎదుట నిలవబడదు, రాకడలో వెళ్లిపోతుంది. ముగింపులో నేను దీన్ని చెప్తాను, అది ఆలస్యమైపోతుంది. సరిగ్గా 9:30 కావస్తుంది. ప్రభుచితమైతే 9:30 మనమిక్కడి నుండి బయటికి వెళ్లాలి. ఇప్పుడు నిజంగా గౌరవప్రదంగా ఉండండి, వినండి. ఇది చెప్తుండగా ఇది దేశం ఆవలికి వెళ్తుంది. న్యూయార్క్ లో ఇప్పుడు 11:25 అక్కడ పైగా ఫిలడెల్ఫియాలో ఆ చుట్టుప్రక్కల ఆ ప్రియమైన పరిశుద్ధులు కూర్చుని వినుచున్నారు. ఇక్కడే చుట్టుప్రక్కల ఆలయాల్లో వింటున్నారు. పైన క్రింద మెక్సికో కెనడా ఆ చుట్టుప్రక్కల ఇంకా పైన దక్షిణ అమెరికా ఖండమంతా ఇక్కడ 200 మైళ్లు ప్రతి చోట ప్రజల దగ్గర ఇప్పుడు వింటున్నారు. వేలకు వేల మంది వింటున్నారు. సంఘమా, మీకు అది నా యొక్క వర్తమానము. మీకు ఐక్యతతో ఉన్న మీకు, వాక్యము ద్వారా ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగిన మీకు, ఈ పాత భర్తలకు చచ్చిపోయిన మీకు, మీరు స్వచ్ఛముగా జన్మించారు. అతనికి పైకి త్రోవుటకు ప్రయత్నించవద్దు. అతను చనిపోయాడు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే మీ కొరకు ఆ చిన్న కణము ముందుగా నిర్ణయించబడితే అది వాక్యం మీదకి వచ్చి క్రీస్తు యొక్క సంపూర్ణ రూపంలోకి వచ్చును. అవునది నిజం. తద్వారా ఆయన వచ్చి ఆయన పెళ్లి కుమార్తెను తీసుకుని పోటు కొరకై మనం ఒక్కదాని కొరకు సిద్ధపడి ఉన్నాము. అది ప్రభు యొక్క రాకడ. జీవగ్రంథమందు అక్కడ నీ పేరున్నది. జీవగ్రంథము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఏలయనగా వాక్యము దేవుడై ఉన్నాడు. జీవము కలిగి ఉన్న ఒకే ఒక వస్తువు దేవుడు. కాబట్టి బైబిల్ వాక్యముగా కాకమునకు నీ యొక్క పేరు బైబిల్ గ్రంథములో ప్రతినిధి అయి ఉండెను. అది చేయుటకు నీవక్కడ ఉన్నట్లయితే ఆ వాక్యము అది రుజువు చేయదా? సంఘము తనకు తానే రుజువు చేయదా? మలాకి నాలుగు మిగతావన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా అది రుజువు చేయబడి అది ఏమైనదో అది అదే అని రుజువు చేస్తుంది కదా. యేసు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను చేయదనని నా కొరకు వాగ్దానం చేసిన కార్యములు నేను చేయనట్లయితే నన్ను నమ్మకుడి. వర్గములలో ఏ ఒక్కదానిలో ఆయన చేరడు. ఆయన చెప్పాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, అతని పనులే మీరు చేయదురు. చూశారా, చూశారా సంఘమా, మనం కడవరి దినాల్లో ఉన్నాము. అదే నా యొక్క కృతజ్ఞతా వర్తమానము. ఇప్పుడు ముగించక ముందు ఒకసారి నేను అక్కడ మంచు జాతీయ పార్క్ గ్లేషియర్ నేషనల్ పార్క్ వద్ద ఉన్నాను. నేను విన్నాను దినమంతా కూడా వారికి ఒకటి హిమనది అగ్ని రాత్రి అంతా పడుతుంది కనుక పగలంతా ప్రజలు తొందరలో ఉన్నారు. అందుకై సంసిద్ధం ఒకటి కొరకై, ఎందుకంటే ఆ రాత్రి ఆ అగ్ని బయటకు పోటకు పెద్ద హిమనది నీటిని పోసినట్లుగా వారు ద్రావక అగ్ని పాతములు పెడతారు. అయితే అది బయటకు వచ్చినప్పటికీ ఈ హిమనది లోపల నుండి అగ్ని పడుతున్నప్పుడు సరిగ్గా అది ఇంద్రధనస్సు వల్లే కనిపిస్తుంది. విహార స్థలమంతటా భార్య బిడ్డలు నేను దినమంతా చుట్టూ తిరిగాము. ఆ అగ్ని కళా ప్రదర్శనము చూడటానికి మేము నిలబడి పోదలిచాము. కనుక మేము అది చూస్తామని అది మాకు వాగ్దానం చేయబడేను మరియు దాన్ని మరలా సాక్ష్యమిస్తాము. వారు చెప్పి ఉన్నారు ఎండాకాలమంతా అది వారికుంటుందని వారు చెప్పారు. నేను అడిగాను, సరే మేము అది చూడగలమా? ఈ రాత్రి అది మేము వాగ్దానం చేశాము. మేము అదే వాగ్దానం చేశాము అని చెప్పారు వారు. దాన్ని సంశుద్ధపరుస్తూ ఇప్పుడు వారు అక్కడ ఉన్నారు. ఆ సంఘటన కొరకై అదంతా సంసిద్ధమైనది. ఇప్పుడు జరుగుతున్నది ఆ సంఘటన కొరకై అంత సంసిద్ధపరచబడినది. ఆయన నామం కొరకు ఒక సంఘము బయటకు లాగబడుతుంది. లోకం నుండి ఆయన పెళ్లి కుమార్తెను బయటికి తీయచు. ఈ సంఘ శాఖల నుండి, లోకమాంతటి నుండి, లోక కార్యకలాపాల నుండి, మురికి నుండి బయటకు లాగబడుతుంది. ప్రతి ఒక్కరూ సంఘటన సంసిద్ధమై ఉన్నది. ప్రతి ఒక్కరూ బయట నిలబడి ఉన్నారు. వారన్నారు, ఇప్పుడు కనిపెడితే ఉండు, అక్కడ పైన పర్వత శిఖరం పైన ఆ విధముగా అది ఎల్లప్పుడూ వచ్చును. ఆ విధముగా ఈ సమయం వచ్చును. ఆ విధముగా అది ఎల్లప్పుడూ వచ్చును. సంఘశాఖ గుండా రాదు. దేవుడు ఎన్నడూ సంఘశాఖను వాడుకోలేడు, ఎన్నడూ వాడుకోడు. సంస్కర్త వచ్చినప్పుడు ప్రభు యొక్క వాక్యమును అతడు తీసుకుని వచ్చాను లేక పొందుకొనును. తరువాత అతడు చనిపోయినప్పుడు దాని నుండి వారు ఒక సంఘశాఖ నిర్మించారు. అదే పెంతికోస్తు. మిగతా వారంతా చేసింది అదే. క్రొత్త పోకడిలు తదితరమైన వచ్చినప్పుడు అది అలాగే వచ్చినవి. ఆ విధముగానే విషయం రావలసి ఉన్నది. ఒక క్రొత్త మాట కలబడినది. దాని గుండా ఒక సంఘమును నిర్మించారు. సంస్థాపకము తయారు చేశారు. వారికి వారు వేరైపోయారు. అది ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. నీవు ప్రకృతిని కొట్టలేవు. ప్రకృతి అన్ని వేళల్లో ఒకే క్రమంలో జరుగుతుంది. కాడ, ఆకు మొదలగనివి, తొక్క, తర్వాత గోధుమ. ఇప్పుడు గమనించు, అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అంతా వెలిగించబడినది, సంసిద్ధంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ బయట నిలబడ్డారు. నా తల నేను పైకెత్తి ఉన్నాను. నా ముంజేయి నా భార్య చుట్టూ ఉంచాను. మేము చూస్తూ ఉన్నాము. పిల్లలు నిలబడి ఉన్నారు. అందరము పైకి చూస్తున్నాము. అలాగే ఓహో, అది ఒకటి ఒకదానికి మేము నిరీక్షిస్తున్నాము. అది మాకు వాగ్దానం చేయబడింది. ఆమేన్. వాక్యము దీన్ని వాగ్దానం చేసినది, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. అంత్య దినములలో ఇలాగూ జరుగును. పైనుండి నా ఆత్మను కృబ్బరితును. కడవరి దినములలో తొలకర వర్షము కడవరి వర్షము కలిసి వచ్చును. ఈ వాగ్దానాన్ని లేఖనముల గుండా ఇవ్వబడినవే. మనం పైకి చూస్తున్నాము. ఈ గడియందు పైకి చూచుచున్నటువంటి దేశమాంతటినున్న నిజమైన పెళ్లి కుమార్తెను కనిపెట్టుము. సంఘమా, ఈ ఒకనొక దినాలలో ఆయన వచ్చుచున్నాడు. మొట్టమొదట ఆయన వచ్చుడు ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా ఆయన మరలా వచ్చును. ప్రతిదీ సంసిద్ధపరచుకోండి. తొక్కకు మీరు వేరుకండి. కుమారుని ఎదురునే ఉండు. పైకే చూస్తూ ఉండండి. నిరీక్షణతో ఎదురుచూడు. అకస్మాత్తుగా కొండ శిఖరంపై నుండి ఒకటి మేము విన్నాము. మాట్లాడే యంత్రం నుండి ఒక స్వరం వచ్చినది. అన్నీ సంసిద్ధంగా ఉన్నవి అను శబ్దం వచ్చినది. తరువాత అక్కడే నా ప్రక్క నిలబడి ఉన్న ఈ మనిషి అగ్ని పడునుగాక అని అన్నాడు. అది ఇక్కడికి వచ్చినది. ఆ పర్వతానికి అడ్డంగా పోయబడినది. ఒక మంచునది వంటి అగ్ని మరియు నాలుకల వంటి అగ్ని మంటలు వచ్చినవి. ఒక చూడదగిన దృశ్యం. సహోదరుడా, మనం అన్ని సంసిద్ధపరచుకుందాము. ఈ ఒకఒక దినాలలో అగ్ని పడిపోతున్నది, మనం పైకి వెళ్లబోతున్నాము. అగ్ని పడినటువంటి సమయానికి మనము సంసిద్ధపడదాము. మనం కడవరి దినాల్లో ఉన్నాము, మనకందరికీ అది తెలుసును. ప్రభు యొక్క రాకడకు మనం సంసిద్ధంగా ఉందాము. చేయవలసిన విషయం ఏదనగా, సమస్త పాపానికి నీవు వేరు కావలసి ఉన్నది. లోకమునకు సంబంధించిన దేనికైనా నీవు వేరు కావలసి ఉన్నది. లోకమును ప్రేమించవద్దు, లోకములో ఉన్నవాటిని ప్రేమించవద్దు. ఏ మనుషుడు తన యొక్క మూఢ విశ్వాసము ద్వారా నిన్ను మోసపరచనీయవద్దు. దేవుని యొక్క వాక్యములోని, దేవుని వాగ్దానములోను నీవు క్రమంగా నిలబడు. ఆ వాక్యము ఈ దినానికి అది వాక్యమైనట్లయితే దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. ఆయన అలాగు చేయకపోతే అది ఈ దినం యొక్క వాక్యము కాదు. పెంతికోస్తు దినాన పండినటువంటి వాక్యము ఈ దినములకు పనిచేయదు. లేదండి, అది పెంతికోస్తు కొరకు, ఇది పెళ్లి కుమార్తె కొరకు, గృహానికి వెళ్ళుచున్న పెళ్లి కుమార్తె కొరకు. మనకొకటి వ్యత్యాసమున్నది. పెంతికోస్తు వారు తిరిగి దానికి పోలికయ్యున్నారు, మనం పెళ్లి కుమార్తె కాలము. నోహు యొక్క వాక్యము ఇక మోషే దినాలలో పనిచేయదు. అలాగే మోషే యొక్క ధర్మశాస్త్రము ఇక్కడ పౌలు కాలములకు ఎలాగూ పనిచేయలేదు. అలాగూ వారికి చెప్పుటకు అతను ప్రయత్నం చేశాడు. మీరు దానికి మృతులైతరి, అది మీకు లేదు అని. ఈ రాత్రి వేళ నేనెవరితో మాట్లాడుతున్నానో, దేశమందంతట ఉన్న సంఘమా, మీరు మీకుగా సంఘ శాఖ నుండి, ఈ లోకం యొక్క కార్యకలాపాల నుండి, మరియు మనుష్య కల్పిత మూఢ సిద్ధాంతాల నుండి, మొదలగు పద్ధతులు వాటి నుండి మీరు వేరైనట్లయితే మీకు మీరు వేరైపోయారు. పైకి చూడుడి, సంసిద్ధపడండి. ఈ ఒకనొక దినాల్లో అగ్ని పడబోచున్నది. ఆయన వచ్చుటకు దేవుడు అనుమతి ఇవ్వబోచున్నాడు. మరియు చూడగల ఒక దృశ్యం, ఆయన వచ్చినప్పటికీ నీవు సంసిద్ధంగా ఉన్నావా? ఆయన వచ్చినప్పటికీ ఆయనతో వెళ్ళుటకు నీవు సంసిద్ధంగా ఉన్నావా? అప్రకృతమైన పెళ్లి కుమార్తె యొక్క రహస్యమైన ఎత్తబడుట, ఆమె మర్త్యత నుండి అమర్త్యతకు ఒక క్షణములో కనురెప్పబాటులో మార్చబడుట, సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి ఆయన సన్నిధి చేరము. కత్తిచ్చిన దినము ఆల్మస్టిక్ దినము. నేను అక్కడ ట్యూషన్లో నిలబడి ఉన్నాను. నా చిన్నబ్బాయి ఉత్సవాన్ని చూడాలని కోరుకున్నాడు. నేను చదువుకుంటున్నాను, అది చేయటానికి నాకు సమయం లేదు. చాలా రోగులను కూర్చిన పిలుపులు, అవి తెచ్చుటకు మొదలగడమా నాకున్నవి, నా దగ్గర ఉన్నవి. కాబట్టి అతడు అన్నాడు, నానా వారు నన్ను తీసుకెళ్లరు. అతడు అడిగాడు, నన్ను తీసుకుని వెళ్ళు అని అడిగాడు. సరే అని నేనన్నాను. సహోదరుడు సింప్సన్ అతడు ఇక్కడే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అతని యొక్క చిన్న కుమారుడు వెళ్లాలనుకున్నాడు. కాబట్టి నేను వారిని తటాలున కారులోకి లాగి పరుగు తీశాను. నేనిక్కడ మూలన నిలబడి గమనిస్తున్నాను. కొద్దిసేపు తర్వాత వెనుక దూరం నుండి ఒక ధ్వనిని తగ్గించే సాధనం హుబ్ అనుకుంటూ వస్తున్నది. డోలు వాయిద్యాలు మోగుతున్నవి. అట్టి శబ్దాన్ని నేను విన్నాను. నేను అక్కడి నిలబడి ఉన్నాను. నేను అనుకున్నాను, అరే ఈ చిన్నవారు, వారు నిజంగా సైన్యానికి వచ్చిన పుస్తకాలు చదివారా? వారు నిజంగా అలాగే ఉన్నారు? పురాతన మొదటి ప్రపంచ యుద్ధపు ట్యాంక్ మొదటిగా వచ్చుట నేను గమనించాను. అక్కడ ఆ చిన్న బుడతలు అలాగ పైకి వచ్చారు. తర్వాత వచ్చినది రెండవ ప్రపంచ యుద్ధపు క్రొత్తదైన పెద్ద ట్యాంక్ వచ్చినది. పెద్ద షర్మాన్ ట్యాంక్ దాని ముందు ముట్టె తెరుచుకున్నట్లుగా ఉన్నది. ఆ తర్వాత వచ్చినది, ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత బంగారు నక్షత్రములు పెట్టుకుని ఉన్న తల్లులు వచ్చారు. తర్వాత కొద్దిసేపు తర్వాత 12 మంది మాజీ సైనిక వీరులు వచ్చారు. మొదట వచ్చారు ప్రపంచ యుద్ధములోని వారు వచ్చిన వారు 12 మంది మాజీ సైనిక వీరులు. ఆ తర్వాత ఒక చిన్న తెల్ల సిలువ ధరించిన తెలియబడిన సైనికుడు వచ్చాడు. చిన్న యాంత్రిక బండి వచ్చినది. అక్కడ ఒక నావికుడు నిలబడ్డాడు, నౌకాదళ సంబంధమైన వాడు. మరియు ఒక సైనికుడు కాపులాదారుడు నిలబడి ఉన్నారు. ఆ చిన్న బండిపైన అడ్డు భాగమున్నది. ఆ మరొక వైపున తల నెరసిన వృద్ధులైన ఒక తల్లి బంగారు నక్షత్రం తగిలించుకుని కూర్చుని ఉండేది. ఒక చిన్న అందమైన భార్య ఏడుస్తూ ఉన్నది, ఆమె భర్త చనిపోయాడు. ఒక చిన్న కరుకైన బాలుడు అతని తలను ప్రక్కకు తిప్పుకుని ఉన్నాడు. అతని తండ్రి చంపబడ్డాడు. ఆ తర్వాత దాని వెనుక ఇంకా ఎక్కువగా ఎక్కువగా ఇంకా ఎక్కువ క్రొత్త సైన్యం వచ్చినది. నేనక్కడే నిలబడి ఉన్నాను. చూడటానికి ఎంతటి రమ్యమైన దృశ్యము అది. అయితే ఎంతో విషాదము. నేననుకున్నాను, ఓహో దేవా, ఈ ఒక దినాలలో నేను మరి యొక్క దృశ్యాన్ని చూడబోతున్నాను. ఒక పునరుద్ధాన దినమందు వారు వచ్చెదరు, అనగా మొదటి వారు కడపరి వారవుదరు. తెరచుకుని మొదటిగా పురాతనమైన ప్రవక్తలు వచ్చెదరు. ఆకాశంలో కవాతుగా గమనము చేస్తూ వెళ్ళుచున్న ఆ ఊరేగింపును వారు చూచెదరు. మరియు సజీవులమై నిలచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా చేరము. దేవుని బూర ఊదబడును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు. వారితో మనమందరం వెళ్లిపోతూ సరిగ్గా వరుసలో ఉంటాము. హల్లెలూయా. లూథర్, వెస్లీ, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, అలాగూ ఆఖరి యుగం వరకు ఎవరైతే వారి యుగములో వాక్యమును స్వీకరించారో వరుసలో ఉంటారు. దేవుడి మిమ్మల్ని దీవించుడుగాక అన్నిటినీ సంశుద్ధపరచుకో. అగ్ని పడుతుంది, ఒక క్షణం మనం తలవంచుకుందాము. నేను ఆశ్చర్యపడుతున్నాను, ఈ రాత్రి ఒకపించే ఈ సభికులలు 9:30 వరకు నేను ఇక్కడ ఉంచగా, సహోదర బ్రహం, నేను జీవించిన జీవితాన్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను. సంఘశాఖకు మనుషులకు నేనెంతో వినోదాన్ని ఏర్పాటు చేశాను అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఒకరున్నారా? ఇక్కడ 12 మంది ఉన్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం కొరకు నేను లేనని నాకు తెలుసు సహోదర బ్రహం, నాకై నువ్వు ప్రార్థించమని నేను నిన్ను అడగబోతున్నాను అని చెప్పగలిగిన వారున్నారా? మీ చేయి పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును, దేవుడు మిమ్మల్ని దీవించును. అలాగ చూడు, బాల్కనీ చుట్టూ చూడు, దేవుడు మిమ్మల్ని దీవించును. నాకు తెలుసు, ఇప్పుడు సిగ్గుపడవద్దు. వద్దు, అక్కడ దూరాన దేశానికి ఆవుల న్యూయార్క్ నుండి కాలిఫోర్నియా వరకు, కెనడా నుండి మెక్సికో వరకు ఈ వర్తమానాన్ని ఎవరైతే వారి నిండు హృదయాలతో నమ్మియున్నారో అట్టి నమ్మకస్తులైన చిన్న గుంపులై ఆ సంఘాలలో కూడుకున్న జనులైన ప్రజలైన మీరు, వారు బయటికి వచ్చారు. మహాశ్రమ నుండి వారు బయటికి వచ్చారు. ఆ సంఘశాఖల్లో గుండా వారు బయటికి వచ్చారు. వారు జీవ కనుమలు కలిగియున్నారు. ఈ రాత్రిలో తీవ్ర ప్రేరణ చేత వారు భావించట్లేదా? అలాంటి తీవ్ర ప్రేరణను చిన్న పక్షాదు పిల్లవలే, మీరేంటి విన్నారో దానికి వ్యత్యాసం ఉన్న ఒకటి మీరు విన్నారు. అయితే ఆయనను మీ హృదయాల్లో అది సత్యమని మీరు ఎరగలేదా? మీరు అక్కడ ఒకచోట సంఘ కాపరి నిలబడి ఉన్నాడు, మీ చేయి పైకెత్తారు. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. స్నేహితుడా, ఈ విషయాలు ఏదో ఒక మూలన జరిగినవి కాదు. జ్ఞాపకముచ్చుకో, ద్వారం ఇరుకుగా ఉన్నది, మార్గం సంకుచితంగా ఉన్నది, అయితే దాన్ని కనుగొని వారు కొద్దిమంది. స్నేహితుడా, దూరాన కదలి వెళ్తున్న గుంపుతో వెళ్లవద్దు. అది లవదికే సంఘకాలము. అది పైకి క్రిందికి ఎగరగలదు, సంగీతముతో నాట్యము చేయగలదు. నులివెచ్చినది, అది హిమం వంటి చలదనము కలిగియుండును అని చెప్పబడలేదు. అది ఇలాగూ చెప్పబడినది, అది నులివెచ్చిన స్థితి కలిగియుండెను అని. అది పెంతికోస్తు వారు. అది దౌర్భాగ్యమైనది, దిక్కుమాలినది, గుడ్డిది అని. అది ఎరుగదు. దేనిలా గుడ్డిది? వాక్యమిడలా? వాక్యం యొక్క ప్రత్యక్షత ఎలా? ఎందుకనగా అది ఎన్నడూ వారి సంస్థాపకం గుండా రాలేదు. వారు దాన్ని స్వీకరించరు. అక్కడ టూసన్లో ఈ రాత్రి వేళ ఉన్న దైవసేవకులను మీరు, అందుకు మీరు బాధ్యులని నేను చెప్పను. దేవుడు చేస్తాడు. నేనిక్కడ 3 సంవత్సరాలున్నాను. నేను సంఘమును స్థాపించను, అది నేను మీతో చెప్పాను. నేను చేయలేదు. సహోర్ పెరీ గ్రీన్ దాన్ని ప్రారంభించాడు. నేనిక్కడ 3 సంవత్సరాలున్నాను. ఒక్కసారి కూడా మీరు మీ యొక్క వేదిక నొద్దకు నన్ను ఆహ్వానించలేదు. టూసన్లో నేను 3 సంవత్సరాలు కూర్చున్నాను. ఈ ఒకానొక దినాలలో దేవుడు నన్ను ఎడారిలో నుండి తీసుకున్నాను. ఈ వర్తమానము జీవించవలసి ఉన్నది. మీ దగ్గరికి తెచ్చుటకు నా శక్తి కొలది నేను ప్రయత్నం చేశాను. మీరది చేసిన కారణమేదో నాకు తెలుసు. మీరు వింటున్నారా? మీరు అది చేయటం గల ఒకే ఒక కారణం, మీ యొక్క సంఘశాఖ మిమ్మల్ని బయటికి గెంటివేయును. అక్కడ ఫర్ భోజనశాలను గురించి నేను మాట్లాడింది మీలో చాలా మంది వినివింటారు, అవును కదా? ఇంకా అది సత్యమని మీకు తెలుసు. అది మీకు సిగ్గుచేటు. అందులోండి బయటికి రండి. సహోదరుడా, అక్కడి నుండి బయటికి వెళ్లిపో. నీలో ఎటువంటి జీవమున్నప్పుడు, జీవమున్నా నేనిప్పుడే మాట్లాడిన చిన్న పక్షాదు వలె నీవుంటావు. నీలో జీవముంటే నీవు దేవుని వాక్యమును విన్నావు. జ్ఞాపకముచ్చుకు, ఈ ఒకానొక దినాల్లో కడసారిగా దీనిని వినబోతున్నావు. ఇప్పుడు నిజంగా ముగిస్తున్నాను. ఈ రాత్రి రావా ప్రేమిన దేవా, ఇది నిజంగా ఒక కృతజ్ఞతార్పణ దినముగా మేం భయభక్తులతో కూర్చున్నాము. ప్రభువా, ఈ దినమును మేము జీవిస్తున్నందుకు ప్రభువా నేనెంతో కృతజ్ఞనై ఉంటున్నాను. ఇది బహు ఘనమైన దినము. అపోస్తలుడు పౌలు ఈ దినాన్ని చూడటానికి ఆశపడ్డాడు. పురాతన కాలపు గల్లైన వారు ఇది చూచుటకు ఆశపడ్డారు. ప్రవక్తలు అది చూచుటకు ఆశపడ్డారు. ఈ దినము కొరకు వారు చూశారు. అబ్రహాము ఈ దినము కొరకు ఎదురు చూశాడు. ఎలయనగా, దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో అట్టి పట్టణము కొరకు అతను వెతికాడు. అది రాత్రి వేళ సాక్షాత్తు మాపైగా వెళ్లాడుచున్నది. పరలోకమును దిగివచ్చుటను దేవుని ఆత్మలో యోహాను చూశాడు, సాక్ష్యమిచ్చాడు. అది దేవుని కుమారుడని ఎరిగి ఉండెను. ఇప్పుడు ఆలోచించే, ఆయన పెళ్లి కుమార్తెను ఎన్నుకొనుచున్నాడు. ప్రియమైన దేవా, దేశము ఆవల ప్రతి చోటునున్న వారితో, వారి హృదయముతో మాట్లాడు. నీవు ఒక్కడూ మాత్రమే వారి హృదయమును మార్చగలవు. ఆరంభములో అక్కడ విత్తనం పెట్టినుట కానట్లయితే ప్రభువా, వారెన్నడూ అది చూడరు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించుదరు. వారిరువురు గుంటలో పెడతారు. ప్రతిదీ ఎలాగో అది అంతే. ఎందుకనగా వారు అలాగ వదరని నీవు మాట చెప్పిండేవి. ఇప్పుడు తండ్రి, దేశము ఆవల ప్రపంచమంతటా మేము చూస్తున్నాము. ఆఫ్రికాలోనూ డజన్ల మంది, దక్షిణాఫ్రికాలోనూ డజన్ల మంది, మెసంబోసి దేశము అన్ని వైపులా చిన్న సభ సమూహములు ఈ టేపులు తీసుకుంటున్నవి. అలాగే ఈ టేపు సుమారు 20 ఇతరత్ర దేశాలకు వెళ్ళచున్నవి. వారిది చూచుటకు ప్రారంభించి వారిలో వందల వందల మంది లాగబడ్డారు. ప్రభువా, చాలా మంది తీసుకోరు. ఆ తర్వాత శరీరంలోకి ఆఖరి సభ్యుడు స్వీకరించబడినప్పుడు క్రీస్తు వచ్చును, ప్రభువైన దేవా, ఈ రాత్రిలో నేను పెళ్లి కుమార్తెను అడుగుతున్నాను, ఎవరైతే బయటకు లాగబడి ఏజులు చుచ్చుచున్నారని నేను భావించాను వారిని లోకంలోని ప్రతి దానికి వారు వేరైపోదురు కాక దేవుని కుమారుని యొక్క వెచ్చని కుమారుని వెలుగు కాంతి సన్నిధానంలో వారుండి ఆయన వాక్యములోను ఆయన ప్రేమలోను స్నానం చేసిన వారే ఉందరు కాక. ప్రేమైన దేవా, అనుగ్రహము చూపము. ఇక్కడి నుండి కాన్పిస్తున్న ఈ ప్రజలు ఈ రాత్రి వారిలో చేతులెత్తినవారు. ఈ పెద్ద మందిరంలో డజన్ల కొంతమంది ఉన్నారు. దేవా, వారిలోకి ఆ క్రొత్త జీవము రావాలని నేను ప్రార్థిస్తున్నాను. దేశమంతటి ఉన్న వారి కొరకు, చివరిగా ప్రపంచమంతటి ఉన్న వారి కొరకు, ఎక్కడైతే ఈ టేపు వినిపించబడినో వారు కూడా ఈ కృతజ్ఞార్పణ వర్తమానమును స్వీకరించి ఎరుగుదురు కాక. వారు చేయవలసినవేవో విసిరివేయబడిన విషయాలు గుర్తింపు చేయబడినట్లు ఎరుగుదురు కాక. అందుకు తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను, అనుగ్రహము చూపు, వారిని ఆశీర్వదించుము. వారు నీవారై ఉన్నారు తండ్రి. ప్రజలను బలిపీఠం యుద్ధకు నడిపించుట అది ఆచారమని నాకు తెలుసు. ప్రేమిన దేవా, ప్రతి పరిచయలలోనూ ప్రతి ఒక్క చోటను మరియు లోకమనాంతటా వారు బలిపీఠం యుద్ధకు వచ్చుట నల్లని వారు, తెల్లని వారు, పసుపువారు, మధుర రంగు వారు, వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ధనికులు, పేదలు, వ్యత్యాసకరమైన వారు, భిక్షగాళ్లు, వారెవరైనప్పటికీ, సంఘశాఖలు ఎవరైతే స్వయంగా తయారు చేసుకున్నారు, తామే స్వంతమనుకున్నారు వారు, ఓ దేవా, దిగంబరి దిక్కుమాలినది, దౌర్భాగ్యమైనది, గ్రుడ్డిది, అది ఎరగయున్నది కూడా, ఎరగకున్నది కూడా, ఆ విధముగా ఉంటుందని నీవు చెప్పింటివి. అది ఆ విధముగానే ఉన్నది. కాబట్టి తండ్రి, ఈ రాత్రి ప్రతి ఒక్క విత్తనాన్ని నువ్వు పిలువమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్క చోట ఇది పడినట్లుగా చిన్న పక్షిరాదు తన యొక్క ప్రభు స్వరమును తెలుసుకుని దాన్ని పట్టుకుని కాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. నేను వారిని నీకు అప్పజెప్పుచున్నాను. ఏసు నామములు, ఆమేన్. ఇప్పుడు మీరు తల్లవంచి ఉండగని ఇక్కడ కాన్పించే ఈ సభికుల్లో ఇక్కడ కొందరు రక్షించబడిన వారు, చివరికి మీ హృదయము దేవునికి ఇవ్వని వారు. ఏసు మీ కొరకై ఏం చేశాడు అందుకు కృతజ్ఞులై ఉండవలసిందని మీరు అనుకోవట్లేదా? ఆలోచించేయగా మీరు ఒక పాపి అయి ఉన్నారని, మీరు దేవునికి దురస్తులుగా ఉన్నారని ఆలోచించండి. అయినను ఒకటి మీ హృదయంలో పిలుచుట తటస్థిస్తుంది, అది మీకు ఎలాగూ తెలియను. అయితే ఆ చిన్న పక్షరాజు పిల్లలు మీ కొరకు మీరు దౌర్భాగ్యులు, ఇంకా దౌర్భాగ్యులవుతారు. అది మీరు జ్ఞాపకం చేసుకునే వరకు మీకెన్నడూ లేనటువంటి ఘనమైన ఈ కృతజ్ఞార్పణను మీరు ఎందుకు తీసుకునకూడదు? ఏసుక్రీస్తును మీరు మీ రక్షకునిగా స్వీకరించిన వారే. మీరు ఇక్కడికి వచ్చి బలిపీఠం యుద్ధకు నిలబడతారా? మీరు వచ్చినట్లయితే నేను మీకు ప్రార్థన చేస్తాను. ఏ పాపి అయినా, పురుషుడుగానే లేక స్త్రీగాని, అబ్బాయి లేక అమ్మాయి, సంఘ సభ్యుడుగాని సంఘ సభ్యుడు కాకపోయినా నేను మీ కొరకై ప్రార్థన చేస్తాను. సంఘ సభ్యుడు నిన్ను క్రైస్తవుని చేయలేదు, బలిపీఠం తెరవబడినది. ఏ పాపి అయినా రావాలనుకుంటే, ఏసుక్రీస్తును స్వీకరించాలనుకుంటే మీరు రగలరా? కోడిపేట తినే ఆహారం చేత పోషించబడతా, అది విడిచిపెట్టాలనుకుని మీలో కొందరు సంఘశాఖల వారు, మీరు దీనికి సంబంధించారు, అది మంచిదే అని చెప్పేవారు. పరిశుద్ధాత్మక నిజమైన బాప్తిసం ఏంటి అని నిజముగా మీరు తెలుసుకోవాలనుకుంటున్న వారు వచ్చి తెలుసుకోండి. బలిపీఠం తెరవబడింది, మేము సంసిద్ధంగా ఉన్నాము. మీ స్థలములను లేచి పైకి రండి, పైకి వచ్చి ఇక్కడ బలిపీఠం యుద్ధం మోకరించండి. ఈ సహోదరుడు ఇప్పుడే వచ్చాడు కృతజ్ఞతార్పణము చెల్లించుట. ఓ దేవా, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను, అది నా జీవిత కాలమంతా అక్కడ ఒకటి ఉన్నదని నాకు తెలుసు. ప్రభువా, నేను ఎన్నడూ తృప్తి చెందలేదు, నేను అలసిపోయాను, రానున్న సంవత్సరం నేను చేస్తాను అని నేను అనుకున్నాను. తరువాత వారంలో నేనది చేస్తాను, తరువాత సమయంలో నేను వేదిక పిలుపు వింటాను, ఒక దినమన నేను చేస్తాను, నేను నిలిపివేస్తాను. అయితే ప్రభువా, నాలో ఏదో పొరపాటు ఉన్నదని నాకు తెలుసు. ఒకటి వ్యత్యాసమైనది ఒకటి ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ప్రభువా, ఈ రాత్రులు దేవుని కుమారుని ద్వారా సిద్ధపరచబడిన దాని కొరకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నా పాపములు, నిజముగా నా అవిశ్వాసము నా ఎద్దు నుండి కడిగివేయబడుతుంది. ఈ రాత్రి నేను వచ్చుచున్నాను. నా కొరకై కల్వరిలో ఆయన చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు నాకై చేసిన ఘనమైన కృతజ్ఞతార్పణ ఆశీర్వాదమును అంగీకరించుటకు మోకరించుచున్నాను. మీరు వస్తారా? అక్కడ ప్రజలు బలిపీఠము చుట్టూ మోకరిస్తూ ఉన్నారు. నీవెందుకు లేచి రాకూడదు? అది నీవు చేయుటకు ప్రయత్నించావు, నీవు ప్రయత్నం చేస్తుంటివి. అలాగూ మన ప్రశస్తమైన మంచి సహోదరుడు లైల్ పామర్ను కూర్చి ఆలోచించి అతని ఆవరణములో కూర్చుని ఉన్నాడు. అలాగ నేను అర్థం చేసుకున్నాను. అక్కడ బంతి ఆట మరేదో ఆడుతున్న తన యొక్క చిన్న కుమార్తె వైపు చూస్తున్నాడు. తటాల కుర్చీలోండి లేచాడు. అలా ముందుకు కదలక మునిపే చనిపోయాడు. మీరు ఏ సమయాన ఇక్కడ విడిచిపెడతారో మీకు తెలియదు. ఏ సమయాన మీరు వెడతారో మీకు తెలియదు. బహుశా అది ఈ రాత్రి కావచ్చును. కాబట్టి మీరు వచ్చి ఇప్పుడే దాన్ని నిర్ణయించుకోండి. రండి ప్రజలారా, ఒకటి బలవంతంగా లాగటం మీరు చుచ్చుట్లేదా? ఇక్కడ వేదిక నొద్ద ఉండవలసిన వారు అనేక మంది ఉన్నారని నాకు తెలుసు. ఈ 6 లేక 7 ఇక్కడ కూర్చున్న వారు కాదు. మీరు నన్ను నమ్మినట్లయితే జరుగుతున్న సంగతులు వేదిక యొద్ద మీరు గమనించితే ఇప్పుడు మీరు నన్ను నమ్ముడి. ఒకటి నాయక స్వరము ఆగిపోతుంది. అదిక ఎన్నడూ వినబడదు. మీరు రావాలని మీరు ఆశ కలిగి ఉండవచ్చును. నీవు చెప్తావు, సహోదరు అబ్రహాం, నేను సంఘ సభ్యుడినే ఉంటిని. నీవు అన్నదానికి వ్యత్యాసము లేదే. నికోదేము కూడా సంఘ సభ్యుడై ఉండెను. అలాగే యోహాను, పేతురు, యాకోబు, పౌలు, మిగతా వారందరూ సంఘ సభ్యులే. ఒక రాత్రి లేదు, ఒక పగలు, ఒకటి సంభవించే వరకు పౌలు సంఘ సభ్యుడే. అతడు వచ్చాడు. అప్పుడతడు దేవుని యొక్క కుమారుడై మార్పు చెందిన సంఘ సభ్యుడయ్యాను. నీవు రావా? ఓహో, అతడు తద్భితు నొందినవాడు. అతని జ్ఞానము కలిగిన వాడు. అతడు తద్భితు నొందినవాడని అతనికి తెలుసు. అతని యొక్క ఘనమైన తద్భితు పాఠశాల గమనీయుడు. అక్కడ ఆ దేశంలో బహుశ్రేష్ఠుడైన ఉపాధ్యాయుడు అతడు. అయితే అతనికి అవసరమని అతను ఎరిగి ఉండెను. నీవి రావా? మరొకసారి నేను అడుగుతున్నాను, ఇక్కడ లేక దేశంలో ఎక్కడైనా నీవు ఎక్కడి ఉన్నప్పటికీ, ఈ కృతజ్ఞతార్పణ సమయంలో ఏ సభలో నీవు ఉన్నప్పటికీ నిన్ను నేను అడుగుతున్నాను. జ్ఞాపకముచ్చుకో, నేనిక్కడ టేపు చేయబడుచున్నాను. ఇక్కడ మాత్రమే కాదు, పరలోకములో కూడా. నీవు వేసే ప్రతి కదలిక ఇక్కడ వివరణ పట్టీలో చేయబడుతుంది అని నీకు తెలుసు. అది వారు రుజువు చేశారు. జ్ఞాపకముచ్చుకో, టెలివిజన్ దాని రుజువు చేసినది. టెలివిజన్ చిత్రాన్ని తయారు చేయలేదు. నీవే బొమ్మవు. ప్రయాణపు వాహనము ద్వారా అది కేవలము పయనింప చేస్తున్నది. ఏ విధముగానైనా నీవు అక్కడ ఉంటావు. అవును, నీ వ్రేలిని నీవు కదలించినప్పుడు ఆ కదలిక ప్రపంచమంతటికి వెళుతుంది. నీవు బట్టలు ధరించిన ప్రతిసారి నీ చూపు ప్రపంచమంతా వెళుతుంది. అది వివరణ పట్టీలో వ్రాయబడుతుంది. నీ మనస్సులో నుండి వెళ్ళు ప్రతి తలంపు ప్రకటన పట్టీలో ఉంటుంది. ఒక దినమున వివరణ పట్టి కదలుట నిలుపు చేస్తుంది. అది ఆల్బంలో పెట్టబడుతుంది. ఆ తరువాత తీర్పున తిరిగిది రాబోతున్నది. అక్కడ నీవు తల వెంట్రుకలు కత్తిరించుకుని క్రైస్తవురాలని చెప్పుకుంటూ నీవు నిలబడతావు. వాక్యమునకు విరోధమైన తలంపులు తలంచిన తలంపులతో నీవు నిలబడతావు. అది నీ మనస్సులోనే ఉన్నది. అది నీవు దాచలేవు. జ్ఞాపకముచ్చుకో, టెలివిజన్ విజ్ఞాన శాస్త్రాలకు కూడా అది నిజమని తెలుసు. నీవు ఇక్కడ ఉండాలని ఎరిగే ఇప్పుడు నీవు నిలబడి ఉన్నావు. జ్ఞాపకముచ్చుకో, ఇది వివరణ పట్టీలో ఉండినప్పుడు నీవు కలిగినటువంటి అది ఆలోచన నీ యొక్క మనస్సు ద్వారానే తీర్పు దినాన తిరిగి వచ్చును. అది వివరణ పట్టీలో ఉండును. అది చూయించబడుటకు ప్రపంచమంతా చూచును. అది చూయించబడుట ప్రపంచమంతా చూచును. తీర్పు దినాన అందరూ దూతలు అక్కడ నీవైపు చూస్తారు. ఇక్కడ నీవు నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే నీ చిత్రం ఇప్పుడు తయారు చేయబడుతున్నప్పుడు తీర్పు దినమున నిన్ను గూర్చి నేను సిగ్గుపడతాను. ఎందుకంటే నేను నా వాక్యమును అభిషేకించి దాని నీ దగ్గరకు పంపాను. నీవు అది నమ్మకపోతివి. ఒకదాని వెనుక నీవు దాగియుంటివి. నీవంటావు, ఓ నేను మంచిగా ఉన్నాను, నేను దీని చేశాను, నేను ఆత్మలో నాట్యమాడాను, నేను భాషలతో మాట్లాడాను. అలాగే అన్యులు చేశారు. నేను కేకలు పెట్టాను, అలాగే అన్యులు చేశారు. అలాగే ఈ వాక్యాన్ని ఎలాగూ తిప్పగలిగావు? ఎందుకు ఇప్పుడే ఆయన ఎద్దుకు ఎందుకు రాకూడదు? ఎందుకు ఇప్పుడే ఆయన ఎద్దుకు ఎందుకు రాకూడదు? ప్రియ సోదరుడా, ఎందుకు ఆలస్యం చేస్తావు? ఓ ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? నిన్ను రక్షించుటకు యేసు ఎదురు చూస్తున్నాడు. ఆయన శుద్ధి చేసిన గృహమగు ఒక స్థలంలో ఆయన శరీరంలోని ఒక అవయముగా నిన్ను ఉంచుట కొరకై. ఎందుకు? ఓ చిన్న పక్షిరాజు, ఇప్పుడే రమ్ము. ఓ ఇప్పుడే రమ్ము. ప్రభువా, నేను కృతజ్ఞను. నేను ఎంతో కృతజ్ఞను. ప్రభువా, నీకే కృతజ్ఞార్పణములు. ప్రకృతి సంబంధమైన ఆహారములకై కాదు దానికి అయినప్పటికీ. అయితే ప్రభువా, అంత్యకాలం ఇక్కడే ఉన్నది. ఈ యొక్క ఆత్మీయ ఆహారం కొరకై నేను కృతజ్ఞను ప్రభువా. ఏడు ముద్రలు విప్పబడు అనున్నది ఆత్మీయ ఆహారముకై కృతజ్ఞను. వ్యత్యాసకరమైనది ఒకటి ఉన్నది అని నువ్వు చెప్తావు. లేదు లేదు, ఒక్క మాటను కలపకూడదు. అది ముందుగానే ఉన్నది, మరుగై ఉన్నది, అది ముద్రించబడి ఉన్నది. ఎంతమంది అర్థం చేసుకున్నారో ఆమెన్ అని చెప్పండి. సరే, అది రావలసిన మరము అని అంటావు నీవు. కాదు, అది ముందుగానే ఉత్తరవు చేయబడినది. దానికి నీవు ఒక్క మాటను కలపలేవు, దాని నుండి ఒక్కటి నీవు తీసివేయలేవు. చూశారా, అదెప్పుడో అక్కడ ఉన్నది. అది కడవరి దినాన బయలుపరచబడవలసి ఉన్నది. మీరు రా స్నేహితుడా, ఇప్పుడే రా, నీవు అర్థం చేసుకోలేవు. రండి, క్రింద మోకరించి దాని గుర్చి ఆయనతో మాట్లాడు. దాని గుర్చి నేను విశదీకరించలేకపోయినట్లయితే ఆయన చేయును. ఆయన అన్ని సమస్యలను సఫలీకృతము చేయువాడు. పరిశుద్ధమైన ఆయన సింహాసములు, ఓ నీవెందుకు రావు? ఎందుకని? ఇప్పుడు ఆయన ఎందుకు ఎందుకు రావు? జ్ఞాపకముచ్చుకో, దీని మీద వివరణ సమాచారము చేయబడుతుంది. ఈ టేపు మీద మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క గంభీరమైన రికార్డు పైన, వివరణ సమాచారం పైన చేయబడుతుంది. మీలో ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క కదలిక, మీరు తల వంచినప్పుడు, మీ హృదయాలు ప్రణమిలినప్పుడు, మీ మనస్సులో ఏ తలంపులు కదులుచున్నదో జ్ఞాపకముచ్చుకో, అది మహిమలో రికార్డు చేయబడును. ఆ యొక్క వివరణ సమాచారము న్యాయ తీర్పు దినాన వినిపింపబడును. ఎక్కడ నీ తీర్మానము? ఓహో, ఆ దినాన అది ఎలా మార్చుకోగలుగుతావు? నేను కొద్దిసేపు వేచిండబోతున్నాను, ఎందుకంటే బలిపీఠం చుట్టూ చాలా మంది ఉన్నారు. చూశారా, నేను కొద్దిసేపు నిలుపు చేసినట్లయితే బహుశా వారితో ఒక్కరు మరొకరు అక్కడ ఉండవచ్చునేమో. బహుశా న్యూయార్క్ లో ఒకచోట, అక్కడ ఫిలడెల్ఫియాలో, అక్కడ కాలిఫోర్నియాలో, అరిజోనాలో, అక్కడ మరొక చోటు కావచ్చును, ఒకచోట మరొకరు రావచ్చును. కాపరి, నీవెక్కడ ఉన్నప్పటికీ ఇంతవరకు వేదిక పిలుపు ఇవ్వగాక కృతజ్ఞతార్పణను మనం మరొకటి చూడమేమో. బహుశా ఇది ఆఖరిది కావచ్చునేమో. చిట్ట చివరిగా ఈ రాత్రిలో వివరణ పట్టీలు నిలిపివేయబడినేమో. టేపు ఆగిపోతుంది. ఈ ఒకనొక దినాలలో వివరణ పట్టి సమాచారము కత్తిరించబడి దేవుని యొక్క బొమ్మల పట్టీలో ఉంటుంది. తర్వాత అది తిరిగి వినబడుతుంది. ఇప్పుడు నీ తలంపులు ఏంటి? తేడా, వ్యత్యాసము నీకు తెలియదని చెప్పవద్దు నీకు. అయితే నా తండ్రి వాణ్ణి ఆకర్షించదే గాని ఎవరునూ నా ఎద్దుకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వారు వచ్చేదరు. ఆయన ఎద్దుకు రండి. నేనే అక్కడ ఒకచోట కూర్చున్నట్లయితే నా చివరి ఆలోచన నేను చేసేవాడును. నేను ఎంత త్వరగా చేయలో అంత త్వరగా నేను స్వీకరించేవాడును అని అనుకుంటున్నాను. అవును, ఓ ఎందుకని కాకూడదు. ఎందుకు? మీరు బుగుంచేశారా? ఇప్పుడు ఆయన ఆత్మను మీరు దుఃఖపరచలేదనట నిశ్చయమేనా? అలాగైతే మనము తలలు వంచుకుందాము. ఆయన యొక్క ఆత్మను నీవు దుఃఖపరచలేదనట నిశ్చయమా? ఆయన నిన్ను ఏమని చేయమని చెప్పినో ఖచ్చితంగా అదే నీవు చేశావు అనున్నది నిశ్చయమేనా? ఇప్పుడు అనుకూలంగా ఉన్నావా? జ్ఞాపకముచ్చుకో, మరొక తరుణము నీకు ఇక లేకపోవచ్చును. ఈ రాత్రి వివరణ పట్టి సమాచారము ముగింపు చేయబడవచ్చును. ఇదే అదంతా కావచ్చును. ఇదే ఆఖరి టేపు నీకు కావచ్చును. ఇప్పుడు నీవు సంక్షిప్తంగా ఉన్నావనుట నిశ్చయమేనా? అది అలాగైతే ప్రభుని యేసుక్రీస్తు నామములో నీ చేతుల్లోకి దానిని నేను వదిలివేస్తున్నాను. పాటక చేరువారు మృదువుగా ఇప్పుడు పాడుతున్నప్పుడు ఇక్కడ క్రిందనున్న వారి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. నేను ఒక విధంగా వింత క్రైస్తవుడను. రక్షణ ఇచ్చినది దేవుడే అని నేను నమ్ముతున్నాను. దేవుడే వాక్యమును నాటవలసి ఉన్నదని నేను నమ్ముతున్నాను. ప్రభు అయిన నేను, బైబిల్ చెప్తుంది, యెషయా చెప్పాడు, ప్రభు అయిన నేను దాని నాటితిని, నేను దానికి నీరు కట్టెదను, నా చేతుల నుండి దానిని ఎవడను పెరికి వేయకుండా చేసేదను. ఈ ప్రజలతో కలిసి బలిపీఠం మీదకు రమ్మని నేను ఎవరిని అడగకముందు నాకు నేను వారి నిమిత్తము ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మనము తలవంచుకుందాము. ప్రియమైన యేసు, ఇప్పుడే నేను నీ యొక్క ప్రవక్త పలికిన నీ వాక్యంను నిర్వచించితిని, మరియు ప్రవక్తల యొక్క మాటలు నిజమని నేను ఎరుగుదును. ప్రభుని నేనే దాని నాటితిని అని నీవు పలికితివి. ఎందుకనగా నిర్దిష్టంగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు జగత్తుకు పునాది వేయకముందే నీవది పెట్టి ఉంటివి. ప్రభువైన నేనే దాని నాటితిని, నా చేతుల్లో నుండి ఎవరినూ దాన్ని అపహరించుకున్నట్లుగా దివారాత్రులు నేను దానికి నీరు కట్టెదను. ఒకవేళ ప్రభువా, ఇవి బలిపీఠము యొక్క ఆహ్వానమును అనేకులు వినేదురు, అయితే నీవు ఇంకా దానికి నీరు కట్టుచున్నావు ప్రభువా. ఈ రాత్రి వారిక్కడ ఉన్నారు తండ్రి, లోక కార్యకలాపాలన్నింటిలో నుండి, వారి పాపముల నుండి మరియు వారి హృదయములో ఉన్న ఇబ్బందుల్లో నుండి వారు విడుదల పొందుదురు కాక. మంచి స్థిరబుద్ధితోనూ వారి హృదయాలలో భయభక్తులతోనూ నీ వాక్య వైపునకు విడుదల పొంది మల్లుకొందురు కాక. ప్రభుని యేసు, నా హృదయాంతరంగములో నాకై ఒకటి ఉన్నదని, అది నేనెన్నడూ ఇంకా పొందుకోలేదని నేనిప్పుడు నమ్మియుంటిని. కోడిపెట్టెను వెంబడించుట అను ఉచ్చరణ తెలవనట్లుగా నేను ప్రయత్నము చేశాను, అయితే ఒకటేదో నాకు వింతగా ఒగపించినది, అది సరైనదిగా నాకు వినిపించలేదు. తరువాత ఈ రాత్రి జీవము గల వాక్య హస్తాల్లోకి నేను సమీపంగా వస్తున్నట్లుగా నేను భావించాను. భయభక్తులతో ఇక్కడకు నా కుడిచేతితో వచ్చుచున్నాను. ఈ బలిపీఠము యొద్ద నేను నిర్ణయించుకున్నాను. ఎంతో ఎక్కువగా నేను రక్షణను కోరుకుంటున్నాను ప్రభువా. నేనెంతో ఆకలితో ఉన్నాను. ఈ రాత్రి నీవు ప్రభువా నీ హస్తాలతో నన్ను పట్టుకొమ్ము. నిన్ను కోరుతున్నాను. ఎటువంటి ఉద్రేకతము కాదు, ఉద్రేకముతో కాదు, కాని ప్రేమ ఆత్మ ద్వారా కోరుకుంటున్నాను. ప్రియమైన దేవా, నీ హస్తాల్లోకి నన్ను తీసుకునము. నేను నీ యొక్క బిడ్డను, వారు మాట్లాడుకుంటున్న ఆ పక్షరాజును నేనని నేను భావించుచున్నాను. ప్రభువా నన్ను పట్టుకునండి, నేను ఎగురుతున్నాను. నేను నా స్థలము నుండి లేచి ఇక్కడ మోకరించి ఉన్నాను. ప్రభువా నన్ను పట్టుకోండి, నేను ఎగురుతున్నాను. నన్ను నీ రెక్కలపైకి తీసుకునము. ప్రభువా ఈ లోక విషయాలకు దూరంగా ఉంచుము. నా యొక్క చెడ్డ అలవాట్ల నుండి, నా యొక్క సమస్తమైన సంఘశాఖ ఆచారాల నుండి, ఈ లోకం యొక్క మురికి నుండి నన్ను ఎగిరిపోనిమ్ము. ప్రియమైన దేవా, నీ యొద్దకు మాత్రమే నేను దునుకాక. నా యొక్క అన్ని అనుమానాలకు క్షమాపణనున్నట్లుగా నీ యొక్క పరిశుద్ధ ఆత్మ నాలో కృమణించబండుకాక. స్వచ్ఛమైన వానిగా, జన్మించిన వానిగా, ఒక నూతన సృష్టిగా ఈ రాత్రి నేను నీ యొక్క బిడ్డనవుదునుకాక. ఈ రాత్రి నన్ను పట్టుకునుము. కోడిపెట్ట యొక్క సకిలింపులకు దూరంగా నన్ను మోసుకుని పొమ్ము. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము చేత నేను పోషించబడుదునో అక్కడకు దూరానున్న పక్షరాజు గూటికి మోసుకుని పొమ్ము. నేను ఎగిరేంత వరకు ప్రేమిన దేవా అది దయచేయము. వారిని స్వీకరించము. వారు నీవారు. విధేయత కూడిన నా ప్రార్థన ఇది. చనిపోతున్న ప్రజల కొరకైన నా ప్రార్థన ఇది తండ్రి, అది అనుగ్రహించము. వారి పక్షమున నేను ఈ ప్రార్థనను అర్పణ చేసుకుంటున్నాను. దేవుని మహిమ కొరకై నేనిది అడుగుతున్నాను. మనమిప్పుడు తలలు వంచుకుందాము. ఇప్పుడు బలిపీఠము చుట్టూ ఉన్నారు, అది నీవు ఇక్కడ మోకరించున్నావు, అది ఆశ్చర్యపడుతున్నాను. మీలో అనేకులు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, అయితే ఎప్పుడు కూడా ఒకటి ఒకటి ఒకచోట ఉన్నది నీవు పొందుకోలేదని. భక్తి సంబంధమైన కార్యాలు నీవు చేసి ఉండవచ్చును, నీవు కేకలు పెట్టి ఉండవచ్చును, అన్ని విషయాలు నీవు చేసి ఉండవచ్చును. ఆత్మలో నీవు నాట్యమాడి ఉండవచ్చును, నీవు భాషలతో మాట్లాడి ఉండవచ్చును. దానికి విరుద్ధంగా ఎవరు ఏది చెప్పరు, అది నిజమే, అదంతా మంచిది. అయితే నీవు గమనించు, అవి ఆత్మ వరములు. ఆత్మ లేకుండానే, ఆత్మ అక్కడ ఉండినట్లయితే ఆ భావము ఆ విధముగా గద్దింపు చేయు భావనే ఉండదు. నిజంగా నీవు విధేయతతో ఇక్కడ బలిపీఠ మీద ఉన్నావా? నీవు ఇక్కడ ఉండి ఇప్పుడు నమ్ముతున్నావా? నిన్ను నీవు వదులు చేసుకుని మరలితివా? ఒక ఉద్రేకము కాదు, అయితే నిజమైనది కలుషితము కాని విశ్వాసం. దేవుడు నిన్ను అంగీకరించి నీవు పక్షరాజు వగు వరకు ఆయన వాక్యముతో నిన్ను పోషించును. నీకై నీవు ఎగురునట్లుగా చేయును. నీవది చేసినట్లయితే, దేవుడు అది చేయుటకు నీవు కోరినట్లయితే, నీ చేయి పైకెత్తు. ఇక్కడ బలిపీఠము చుట్టూ నీవు, మీరు, దేవుని నిన్ను దీవించును. ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తండి. చాలా నిశ్శబ్దంగా ఎవరు దేవుని నిజంగా ఎరిగి ఉన్నారో అట్టి సమర్పణ చేసుకున్న స్త్రీ పురుషులను నేను అడగబోతున్నాను. వారిలో చాలా మంది అది వింతగా ఉన్నది, ఆ విధముగా ఉన్నట్లు అగుపిస్తుంది. నేను చేసిన బలిపీఠపు పిలుపులు కేవలం పురుషులకు మాత్రమేనని అగుపిస్తుంది. అది క్రమముగా చెప్పబడినదని మీకు తెలుసా? అది స్త్రీలు. అయితే ఇక్కడంతా పురుషులు. ఒక్క స్త్రీ, ఒకవేళ ఇద్దరు బలిపీఠం వద్ద ఉన్నట్లుగా ఈ రాత్రి నేను అనుకుంటున్నాను. అది సహజంగా స్త్రీలు. అయితే ఎలాగైతేనేమి, లేక మరో విధముగా స్త్రీలు నేను వారికి వ్యతిరేకముగా మాట్లాడతానని వారు అనుకుంటారని నేను తలస్తున్నాను సహోదరి. అలా కాదు, ముగ్గురు అనుకుంటాను. వారు చూశారని ఒకరు చెప్పారు, బలిపీఠం పైన నేను చూడలేకపోతున్నాను. సరే, సమర్పణ చేసుకున్న క్రైస్తవుల్లో కొందరు మీరు ఇక్కడికి వచ్చి ఒక్క నిమిషం నాతో ప్రార్థనలో నిలబడండి. బలిపీఠం పైన, వేదిక పైన మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని నిజంగా ఎరిగిన ఒకరు వారితో కలిసి కొద్ది నిమిషాలు ఇక్కడ ప్రార్థనలో ఎలా నిలబడవలనో తెలుసు. ఆ తర్వాత సభికులకు వీడ్కోలు ఇద్దాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయభక్తులతో ఉండండి, విడిచి వెళ్లవద్దు. ఇక్కడికి వచ్చి చుట్టూ నిలబడండి. ఇది సత్యమేనే నిజంగా నమ్మినవారు మరొక కాలంలోకి మనము ప్రవేశిస్తున్నామని నమ్మినవారు మీలో కొందరు మనము ఎత్తబడు కాలంలోకి ప్రవేశిస్తున్నాము. సంఘము దాని యొక్క స్థానంలోకి వెళ్లలేదు అని మీకు తెలుసా? అది ఇంకా ఏ మంచిలోకి వెళ్లలేదు, అది దుస్థితికి వెళ్లవలసి ఉన్నది. ఎంతమందికి అది తెలుసు? ఆమెన్ అని చెప్పండి. అది హీనస్థితిలోకి వెళ్లవలసి ఉన్నది, అది ఈ విధముగా వెళ్లలేదు. చూసారా, అది ఒకటే ఉండవలసి ఉన్నది. స్నేహితుడా, అది ఇప్పుడు కదులుతున్నది, అది సంసిద్ధమై ఉన్నది. పెళ్లి కుమార్తె కొరకై కదలిక కదలినది, అది సత్యము. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది. పైకి కదలి వచ్చేయండి. మీ యొక్క విధానం ఎరిగిన వారు, సమర్పణ చేసుకున్న క్రైస్తవులు యథార్థంగా రావాలని, వారితో ప్రార్థనలో ఉండాలని, మీ యొక్క సహోదరి సహోదరులుగా బలిపీఠం యుద్ధకు రండి. ప్రార్థనకై ఇక్కడ చుట్టూ ఉండి నిలబడండి. ఇక్కడ ఉన్న వారిలో ఒక రావాలనుకున్నట్లయితే వారితో మోకరించు. ఇక్కడ పురుషులు ఎక్కడ ఉన్నారు, స్త్రీలు ఎక్కడున్నారు, అక్కడకు నడిచి వచ్చి వారి కొరకై విధేయతతో ఆదరణగా ప్రార్థించుటకు కదలరండి. ప్రేమైన దేవా, సహాయము చేయుము. అన్ని నేను సమర్పణ చేసుకుంటున్నాను. నా సంఘశాఖ నేను సమర్పణ చేసుకుంటున్నాను. నా యొక్క మొదటి వివాహాన్ని నేను సమర్పణ చేసుకుంటున్నాను. నా మొదటి భర్త నేను సమర్పణ చేసుకుంటున్నాను. ప్రభువా, అన్ని నేను సమర్పణ చేసుకుంటున్నాను. అన్ని నీకే శుభప్రదరైన నా రక్షక, అన్ని నీకే అర్పించుకుంటున్నాను, అన్ని నీకే సమర్పించుకుంటున్నాను. నీ స్వంత భావాన్ని సమర్పణ చేసుకో. దేవుని యొక్క వాక్యానికి నీ స్వంత భావాలు సమర్పణ చేసుకోగలవా? నా శుభప్రదరైన రక్షక, అన్ని నీకే అర్పించుకుంటున్నాను. అన్ని నీకే అర్పించుకుంటున్నాను, అన్ని నీకే సమర్పించుకుంటున్నాను. నా శుభప్రదరైన రక్షక, అన్ని నీకే సమర్పించుకుంటున్నాను. సభలోని వారిలో ఇప్పుడు ఎంతమంది నమ్మితురో నిలబడండి. ఇప్పుడు అది కలిసి పాడుదాం. మీరంతా సమర్పించుకుని పాటుకు సంసిద్ధంగా ఉన్నారా? నా ప్రశస్తమైన రక్షక, నీకే నేను అర్పించుకుంటున్నాను. బలిపీఠము చుట్టూ ఉన్న మీరు నిజంగా సమర్పించుకున్నట్లయితే ఆయన వైపు మీ చెయ్యి ఎత్తండి. నేను అన్ని ఆయనకు సమర్పించుకుంటున్నాను అని పాడండి. నేను సంఘశాఖను సమర్పణ చేసుకుంటున్నాను. నేను సంఘశాఖను సమర్పించుకున్నాను, వదులుకున్నాను. నేను ఆలయాన్ని వదులుకున్నాను. నేను నన్ను నేనుగా వదులుకున్నాను. నా తలంపులను నేను వదులుకున్నాను. నా ప్రశస్తమైన రక్షకుడా, అన్ని నీకే. నీకే అన్ని నేను అర్పణ చేసుకుంటున్నాను, అన్ని నేను అర్పించుకున్నాను. నా శుభప్రదైన రక్షక, అన్ని నీకే అన్ని సమర్పించుకుంటున్నాను. అది నిజముగా నీ యొక్క అర్థమా? అన్ని నేను అర్పించుకుంటున్నాను. మీరిప్పుడు బలిపీఠం మీద ఉన్నారు, ఇక్కడ ప్రార్థించు చోట బలిపీఠము చుట్టూ ఉన్నారు. సంఘము మీ కొరకై ప్రార్థించినది, మీకై మీరు ప్రార్థించారు. మీ రక్షించబడుటకు ఒకే ఒక మార్గము కలదు. అదేదనగా విశ్వాసము ద్వారానే రక్షించబడితిరి. కృపచేత దేవుని యొక్క కృప నీతో మాట్లాడినది, బలిబిడి యొద్దకు నిన్ను తీసుకుని వచ్చినది. నీవు దేవుని ఆశీర్వాదాలు వెతుకుతున్నావు, ఆయన వాక్యము నువ్వు వెతుకుతున్నావు, పరిశుద్ధాత్మను నీవు వెతుకుతున్నావు, దేవుని యొక్క అభిమానమును నువ్వు వెతుకుతున్నావు. నీవు నీ శక్తి కొలది నిజంగా నీ నిండు హృదయముతో అది సమర్పణ చేసుకుంటే ఇలాంటి ఉద్రేకమునకు ఎదురు చూడకు, సత్యమునకై ఎదురు చూడు. నీ హృదయము లో నుండి వచ్చిన సత్యము అది విశ్వాసం ద్వారా కలుగునది. ప్రభువా, నీ యొక్క వాక్యము నన్ను ఏమని చేయమని ఆజ్ఞించినదు, అది ఏదైనా చేయుటకు నేను ఇష్టపడుతున్నాను. నాతో ఉన్న దానంతటితో నాకై నేను సమర్పించుకుంటున్నాను. నీ నిండు హృదయముతో నీవు నమ్మినట్లయితే నీవు నిలబడాలని, ఈ సంఘ వైపునకు సభికుల వైపునకు నీవు మరలాలని కోరుచున్నావు. మరియు నీ చేతులు పైకెత్తుము. దేవా, నాలో ఉన్న దానంతటితో నేను సమర్పించుకుంటున్నాను. వారితో కలిసి అది పడుదాము. నాకు తెలిసినంత వరకు నాలో ఉన్నదానంతటితో నేను సమర్పించుకుంటున్నాను అని పడుదాము. బలిపీఠమొచ్చు యొద్ద ఉన్న మీరు ఈ వేదిక పైన అడుగువేయుడి. సహోదరులారా, నేరుగా వేదిక పైకి, పైకి ఎక్కడికు? మీరందరూ సహోదరులు, సహోదరులు. సంఘమా, ఇటు చూడండి, సమర్పణ. అవును, అది నిజం. ఆయన వాక్యానికి, ఆయనకు ప్రతి చిన్న విషయం నీవు సమర్పణ చేసుకుంటావా? సంఘ శాఖకు ఆవలనున్న ఒక సహోదరి ఇక్కడ ఉన్నది. ఆమె చెప్తున్నది నేను ఒక సంఘ శాఖకు సంబంధించి ఉంటిని అని. మనం అది చెప్పనవసరం లేదు, ఆమె అక్కడ పనికత్తే. అయితే ఆమె అంటున్నది, సహోదర బ్రహాం, నేను సత్యములో రావాలని కోరుకుంటున్నాను, దానికి మించినది లోతైనది నాకు కావాలి. అవునా? ఆయన వాక్యాన్ని నన్ను నిర్వచింపనీయండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ఇప్పుడే వేదికపైకి వచ్చిన మీరు ప్రతిదీ కూడా మీరు ఏమి కలిగి ఉన్నారో మీరు సమర్పణ చేసుకుంటానికి మీరు సంసిద్ధపడినట్లయితే దేవుని వాక్యమునకు విధేయులగుటకు ఈ వారములో ఏమి చేయాలో మీకెవరూ చెప్పలేదు. ఇప్పుడే ఆయనకి మీరు సమర్పించుకుంటా సంసిద్ధపడితే ఇలాగున సభికుల వైపునకు మీ చేతులు పైకెత్తండి. మీరు వేదికపైనున్న వారు కలిసి అది ఇప్పుడు పడుకున్నాము, నా సమస్తము ఆయనకు సమర్పించుకుందును. ప్రతి ఒక్కరూ కలిసి, మంచిది. సమస్తము నేనాయనకు సమర్పించుకుందును. ఇప్పుడది నిజమేనా? అది నిజంగా మీ యొక్క భావమైతే ఆమేన్ అని చెప్పండి. మరొకసారి ఆమేన్ అని చెప్పండి. ఇలాగూ చెప్పండి, ప్రభువా, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, మరియు నాకు తరుణాన్ని దయచేయము. ఈ రాత్రి నేను చేయగలిగినది ఇదే, నన్ను నేను నీకు అర్పించుకుంటే. నా యొక్క హృదయంలోని ఆకలి నీకు తెలుసు, నా యొక్క కోరిక నీకు తెలుసు, నా ఆశను తీర్చేదనన్నది నీ వాగ్దానము. నేనిప్పుడు అది అంగీకరిస్తున్నాను మరియు నీకు నేను అర్పించుకుంటున్నాను సమస్తమును. సమస్తము నేను సమర్పించుకుంటున్నాను, సమస్తము నేను సమర్పించుకుంటున్నాను. నా శుభప్రదైన రక్షక, అన్ని నీకే, నా సమస్తము నీకు అర్పించుకుంటున్నాను.